this report after the joint meeting.
ఈ సమాచారము శుక్రవారం రాత్రి మందిరంలో జరిగినటువంటి పరిచారకులు మరియు ధర్మకర్తల కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం తర్వాత ప్రతి ఒక్క పురుషునికి ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన ఈ తీర్మానాలను మేము చదువుతున్నాము. అనగా ఈ పరిచర్యను అధికారిక ఆమోదమును అనుసరిస్తున్న వారికై చదువుతున్నాము. కార్యవర్గ సభ్యులు, సంఘ కాపరి, సహాయక సంఘ కాపరి వారి యొక్క మనోభావం తెలుసుకున్న ఆశపడి వారికి ఈ సమాచారము. ఈ తీర్మానాలను ఈ ఉదయం నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ మీ శక్తి కొలది దానికి మనఃపూర్వక జాగ్రత్తను వహించి దాని ఎడల లక్ష్యముంచగలరు. సంఘ కాపరి మరియు సహాయక సంఘ కాపరి యొక్క సంపూర్ణ అంగీకారంతో ధర్మకర్తలు మరియు పరిచారకుల కార్యవర్గ సభ్యుల ద్వారా ఈ తీర్మానములు తయారు చేయబడి నిర్వహించబడినది. కార్యవర్గ సభ్యులు తదుపరి ప్రకటన చేయు వరకు రెవరెండ్ విలియం బ్రెనహామ్ యొక్క అన్ని ప్రసంగముల టేపులు ఒక్క ఫ్రెడ్ సాత్మన్ ద్వారానే తయారు చేయబడింది. ఈ సమయమందు ఎటువంటి ఉచితమైన టేపు పరిచర్యను మేము గుర్తించట్లేదు. ఈ టేపులు చట్టబద్ధమైన అధికారిక హక్కులతో ఉన్నవి. ఫ్రెడ్ సాత్మన్ కాకుండా ఏ వ్యక్తి కూడా అతని యొక్క వ్రాత పూర్వకమైన అనుమతి లేకుండా ప్రత్యుత్పత్తి చేయలేడు. సంఖ్య రెండు, ఏ వ్యక్తి అయినా కూటములు ఏర్పాటు చేయుట, పుస్తకములు లేక టేపులు అమ్ముట, కరపత్రములు రాయుట, ఏ విధమైన ప్రార్థనా గుడ్డలు లేక అట్టలు పంచిపెట్టుట లేక ఏలాంటి బహుమతులు యాచించుట, ఇవి ఈ ఆలయం ద్వారా కాని లేక దాని సంఘ కాపరి ద్వారా కాని ఆమోదించబడలేదు. వారు దీనిని తప్పుడు డంభముతో లేక నటనతో చేయుచున్నారు. అలాగ చేయుటకు అధికారము ఇవ్వలేదు. మూడు, ఈ ఆలయం ఎక్కడనైనా పరిచర్య జరిగించుటకు దాని యొక్క సంఘ కాపరియగు రెవరెండ్ విలియం బ్రెనహామ్ తప్ప ఏ దైవ సేవకుని పంపలేదు. ఈ తీర్మానములకు గల కారణాలు ఈ క్రింద విధముగా నున్నవి. దైవ సేవకులు దేశము అవతలకు వెళ్లిపోయి వేరే సహవాసములో ప్రవేశించి ఈ కూటములు జరిగించుటకు ఈ ఆలయం ద్వారా పంపబడ్డామని, మనతో ఉన్నవారమని చెప్పుచున్నారు అని మా యొక్క గమనములకు తేబడినది. ఇంకా మా యొక్క గమనములకు ఇది కూడా తేబడినది, అవి ప్రజలు పత్రికలు, అట్టలు ముద్రించుచు, ప్రార్థనా గుడ్డలు మొదలగునవి పంపుచున్నారు. అలాగ వారు చేయుటకు ఈ ఆలయం వలన కాని దాని యొక్క సంఘ కాపరి వలన వారు హక్కు పొందియున్నారన్నట్లుగా చేయుచున్నారు. అది నిజము కాదు. ఏ వ్యక్తి అయినా అలా చేయుచుండుట మీరు కనుగొన్నట్లయితే మీరు ఆలయానికి తెలుపుట అభినందనీయమైన విషయము. ఈ తీర్మానాలన్నీ చదువుబడి సంఘ కాపరియగు రెవరెండ్ విలియం బ్రెనహామ్ ద్వారాను, సహాయక సంఘ కాపరియగు రెవరెండ్ ఆర్మన్ నెవిల్ ద్వారాను మరియు ధర్మకర్తలు సంఘ పరిచారకుల ద్వారాను అంగీకరించబడినది. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. సాధ్యమే, నమ్మిక మాత్రముంచము, నమ్మిక మాత్రముంచము, నమ్మిక మాత్రముంచము, సమస్తము సాధ్యమే, నమ్మిక మాత్రముంచము. మనము తల వంచుకుందాము. ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయవేళ మేము నమ్మకముంచగలందరకు మేము కృతజ్ఞులమై ఉంటున్నాము. ఓ ఆయన కృపలో మేము పాలిభాగస్థులవుటకు చిందించబడిన నీ కుమారుడు అనే యేసుక్రీస్తు రక్తము అది సాధ్యపడగలిగను. మరియు శిలువ యొద్ద మరణమగునంతగా ఆయన చూపిన విధేయత వలన దేవునికి కుమారులము కుమార్తెలుగా అయితమి, ఆయన పునరుద్ధానమందు ఆయన యందు విశ్వాసముచ్చు వలన నీతిమంతులుగా తీర్చబట్టు వలన ఇప్పుడు పరిశుద్ధాత్మ మా హృదయాల్లో కురుమరించబడెను. ఈ ఉదయవేళ మా తలంపులకు, ఈ ఉదయవేళ మా తలంపులను, మా ఆరాధనలను మేము పంచుకుంటానికి మా పాటల వలన, సాక్ష్యముల వలన, కీర్తనల చదువుట వలన, నీ వాక్యము చదువుట వలన మా అభిప్రాయములు వ్యక్తపరచుటకు ఇక్కడకు చేరినటువంటి తరుణాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు ఈ కాలానికి నిర్ణయించబడిన వర్తమానము అనుగ్రహించుటకు పరిశుద్ధాత్మకై భయభక్తులతో కనిపెడుతున్నాము. ప్రభువా, అది దయచేయండి. మేమిక్కడ ఉండటం వలన మాకు ఉపయోగము కలుగును కాక. మేము ఈ భవనాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ ఉదయవేళ ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా అని ఆ ఎమ్మాయి మార్గాన వెలుచునిన వారు చెప్పినట్లుగా మేము చెప్పుదము కాక. నిత్యుడగు దేవా, యేసుక్రీస్తు నామములో వీటిని అనుగ్రహించుము. ఆమేన్. కూర్చునండి. ఇక్కడ మందిరములో ఉన్న స్నేహితులకును, దేశములు అందంతటా ఉన్నవారికని ప్రాతకాల వేళ శుభాలు. పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం వరకు, ఉత్తరము దక్షిణము అంతటి నుండి దూర యంత్రములు కొక్కెములు తగిలించిన వారందరికీ తిరిగి ఉదయము శుభోదయం. ఇక్కడ ఇండియానాలో అందమైన రోజుగా ఉన్నది. కొంచెం మేఘాలతో ఉండి చల్లగా బాగా ఉన్నది. మందిరం పెరడు మొదలు గోడ చుట్టూ వరకు నిండుగా ఉన్నది. ఈ దినము ప్రభు మనలను సందర్శించిన కొరకు మనమెంతో ఎదురు తినలుతో ఉన్నాము. మీరెక్కడున్నప్పటికీ దేవుడు మీకు మంచి రోజును దయచేయనని మేము నిరీక్షిస్తున్నాము. ప్రభు అనుగ్రహించిన మంచి రోజు అది. వాతావరణం ఎలాగున్నప్పటికీ అది మంచి రోజే. మేమిక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉన్నాము. యేసుక్రీస్తులోనున్న మన యొక్క విశ్వాసమును లోకానికి తెలియపరచుటకు కలిగియున్న తరుణాన్ని బట్టి ఆనందంగా ఉన్నాము. ఆయన మన ఎడలా లేక మా ఎలా జరిగించిందేదో ఆయన ప్రేమ యొక్క మా వివరణ ఇచ్చుటకు ప్రతి ఒక్క తరుణమును తీసుకోవాలని ఆశపడుతున్నాము. ఈరోజు కొద్ది క్షణాల క్రితము ఒక ప్రకటన చేయుటకు అది నాకు ఇవ్వబడినది. ఇంకా నేను చెప్పవలసిన కొన్ని సంగతులు నా యొద్ద ఉన్నవి. అందులో ఒకటి, ప్రకటనలో నాకీయబడిన వాటిలో ఒకటి, గత రాత్రి బోర్డు వారి కూటము సంఘంలోని పరిచారకుల్లో ఒకరు ఆరిజోనాలో నివాసము ఏర్పరచుకున్నాడు. అది మన నమ్మకమైన సహోదరుడు కాలిన్స్. అతను దూరంగా ఉన్నప్పుడు బోర్డు వారు సహోదరి చార్లీ కాక్స్ ను అతను వెళ్లిన అతని స్థానంలో ఉంచారు. ఈ సంఘం యొక్క ధర్మకర్తలు లేక పరిచారకుల బోర్డు వారిచే సహోదరు చార్లీ కాక్స్ ను అధికారికంగా ఏర్పాటు చేశారు. అతని యొక్క లేని స్థానంలో సహోదరి కాలిన్స్ యొక్క విధి స్థానంలో ఉంచుటకు ఏర్పాటు చేశారు. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. తిరిగి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. చిన్న అందమైన బహుమతుల కొరకు, గుర్తుల కొరకు మీ అందరికీ నా ధన్యవాదములు. ఎందుకనగా ఈ రాత్రి స్వస్థత కుడికకు ముందుగా బహుశా మీలో కొందరు ఇంటికి వెళ్లవచ్చును. మేము ఇక్కడ ఉండినప్పటి నుండి మాక ఎంతో ఆహారము తీసుకుని వచ్చితిరి. నేను, నా భార్య, నా కుటుంబము, మేము దాన్ని శ్లాఘిస్తున్నాము. కొన్ని కొన్నిసార్లు అందరి గురించి నేను చెప్పకుండా నేను మర్చిపోతాను. అదెంతో పని తొందర. అవును, నా యొక్క మనస్సు ఎల్లప్పుడూ నా మనస్సు ఎంతగానో తిరుగుతూ ఉంటుంది. ప్రజల గురించి ఏమై ఉన్నది మీరు ఊహించగలరు. ఇక్కడ ఉన్న ఈ సంఘం గురించి మాత్రమే కాక ప్రపంచమందంతటనున్న వాటిని గురించి. అవునా? అదొక విధంగా అన్ని సమయాల్లో నిన్నది తిప్పుతుంది. చిన్న బిడ్డలను ప్రతిష్ఠ చేయుట, బాప్తిస్మ కార్యక్రమంలో మొదలైన వాటిని గురించి ఒకరు చెప్తున్నారు. అదెంతో బాగుంది. నేనది చేయినా అయితే అదెంతో మెలకలు తిరుగుతుంది. నాకు సమయం లేదు. నేను దీని మీదనే, ఈ వర్తమానం మీదనే నేను మనస్సు ఉంచవలసి ఉన్నది. బైబిల్ చెప్పినది లేక అపోస్తులతో బైబిల్ చెప్పినది మీకు తెలుసా? లేక అపోస్తులు బైబిల్లో చెప్పినది ఇలాగూ, వెళ్ళుడి, ప్రజల మధ్య మిమ్మలను మీరు కనపరుచుకునుడి, మంచి సాక్ష్యము గల వారిగా నమ్మకంగా ఉండుడి, పరిశుద్ధాత్మ పొన్నులు కండి. వారు కార్యక్రమములకు హాజరవునట్లు బిల్లితో నేనన్నాను. అతడు అన్నాడు, నానా, ఈ సమయమందు బిడ్డను ప్రతిష్ట చేయుట ఉన్నవా అని. నేనన్నాను, ఓ అయ్యో, చూశారా, ప్రతిష్ట చేయబట్టుకు వారిలో అనేక మంది ఉన్నారు. అవునది నిజం. నేను తిరిగి వచ్చి బిడ్డల ప్రతిష్ట కొరకు ఒక ప్రత్యేక రోజు తీసుకోవలసి ఉన్నది. కనుక నేను దాన్ని ఇష్టపడుతున్నాను. కాబట్టి మీలో ఒక్కొక్కరికి, నా భార్య, నేను, మా కుటుంబము, మేము వారి నుండి మేము ధన్యవాదాలు తెలపడానికి ఆశపడుతున్నాము. ప్రజలు మాకు డబ్బాల నిండా వస్తు సామాగ్రి, స్వచ్ఛమైన వెన్నదాయ చిక్కుళ్లు, మంచి పుచ్చకాయలు, ఒక జాతి ఖర్జూర పండు, తప్పు పండ్లు మొదలగును తెచ్చారు. ఏదనుకుంటే అదే, అది వారు తెచ్చారు. ఒక ప్రశస్త సహోదరుడు, అతని సోదరి నిన్న ఒక పెద్ద టర్కీ తెచ్చారు. నేనింకా అదే తింటున్నాను. అది ఎంతో, ఓహో, నేను విడిచి వెళ్లక ముందు దాన్ని శుభ్రం చేయవలసి ఉన్నది అని అనుకుంటున్నాను. నేను అలాగ చేయకపోతే దాన్ని ఆమె నేరుగా మాతో తీసుకుని వస్తుంది. కాబట్టి వీటి కొరకై మేము నిజంగా మిమ్ము అభినందిస్తున్నాము. మీలో నాకు అనేక మంది తెలుసును, అందులో కొందరు నాకు తెలియదు. మేము లోపలికి వచ్చినప్పుడు వారు వస్సారాలో పడుకుని ఉన్నారు. కాబట్టి దాన్ని నేను నిజంగా శ్లాఘిస్తున్నాను. అనేక మంది నాకు తెలుసు, అనేక మందిని నేను చూశాను, అనేక మందిని నేను చూడలేదు. నేను రాగలిగితే నేను మీ ఒక్కొక్కరి వద్దకు రాగలుగుదునని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారని నేను నిశ్చయించుకుంటున్నాను. అయితే నేను ఒక్కడనే, గమనిస్తున్నారా? నేను ప్రతి ఒక్కరి వద్దకు రాలేను. ప్రతిదీ నేను ఎలాగూ చేయగలనో ఎరిగినట్లు నేను చేస్తున్నాను. కాబట్టి దేవుడు మీకు తోడైనను కాక మీతో ఒకరు ఉంటారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ఆయన యేసుక్రీస్తు, ఆయన ఉండగలడు, సర్వవ్యాప్తి అయిన వాడు. ఆయన ఒక్కడు మాత్రమే, మరియు ఆయన సర్వశక్తిమంతుడు కూడా. కాబట్టి ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చగలడు, మరియు ఆయన సర్వజ్ఞుడు, సర్వసాక్షి అయిన వాడు. మరియు మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసును, మీ అవసరతలేవో ఆయనకు తెలుసును. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఎంత త్వరగా నేను చేరుకోగలను, ఈ ఉదయం అక్కడున్నది మొదలుకుని అంత త్వరగా ప్రతి ఒక్కరిని నేను చేరుకోగలను. నేను వదులుకున్నది ఎదనగా సర్వశక్తిమంతుడు దేవుడు మహిమలోని ఆయన ఐశ్వర్యం చొప్పున మీ అవసరత తీర్చగలడు. అది బాగా ఉంటామని నేను చూడలేదు. మీరు చదువుతారా? అది ఒక విధమైన ప్రత్యేక ప్రకటన ఉంటున్నది. బిల్లీ పాల్ అది వ్రాసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. కనుక అతడు నా వంటి వాడు. నా స్వంత వ్రాతను నేను చదవలేను, కాబట్టి నా స్వంతవి సంక్షిప్తంగా ఉంటవి. ఇక్కడ నేను వ్రాసుకున్న నా స్వంత పాఠములను మీరు చూస్తే మీరు అర్థం చేసుకుంటారా అని అనుకుంటారు. వంతెన దాటునటువంటి ఒక నక్షత్రం మొదలగునవి, దానివల్లే నేనున్నాను అంతే. సహోదరు అడయార్ ఆర్కన్సాస్ యొక్క అడయార్ తక్షణమే రెవరెండ్ పెరీ గ్రీన్ ను ఆలయం వెలుపల చూస్తాడు. సరే, మంచిది. ఇప్పుడు కనుక మరొక విషయము ఇక్కడ ప్రకటన చేయవాలని నేను ఆశించింది ఏదంటే, ఈ రాత్రి స్వస్థత కూటమి కొరకు ఈ రాత్రి రోగుల నిమిత్తము మేము ప్రార్థించనున్నాము. కనుక మీరిక్కడ ఉంటారని నేను నమ్ముతున్నాను. ఏ ఉదయము దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆవల ప్రాంతాలున్న వారందరికీ ప్రభుని యేసునామములో మేము శుభములు పంపుచున్నాము. మీలో కొందరు మధ్యాహ్న వేళలో ఉన్నారు, పైన న్యూయార్క్ లో అది సుమారు మిట మధ్యాహ్నం, అక్కడ అరిజోనాలో పశ్చిమ తీరాన అది సుమారు 7 గంటల మాత్రమే. కాబట్టి ఇక్కడ సరిగ్గా మధ్యలో ఉన్నాము. కాబట్టి మీరు వినుచుండగా దేవుడు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు అది నా హృదయంలో ఉంచుకున్నాను. ప్రదర్శనశాలలు తీసుకుంటానికి వారు అనుమతించలేదు. ఒక విధంగా మనకు అంగీకారాన్ని ఇచ్చారు. మనకొక కూటమి ఉండగలదు, అయితే ఎలాంటి రోగులకు మనం ప్రార్థించరాదు. అదే నా యొక్క పరిచర్య. పరిశుద్ధాత్మ నన్నేమని చేయమని నాకు చెప్పునో అదే నేను చేయవలసి ఉన్నది. కనుక నేను నిరాకరించాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏమి చేయమని చెప్పునో అదే చేయుటకు స్వేచ్ఛనిచ్చునో అది నేను కోరుకుంటాను. చూశారా? కనుక ఎలాగైనప్పటికీ మందిరంలో మరొక రోజు మనం బాధపడవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఉదయం చల్లగా ఉన్నది. ఇక్కడ ప్రభు మనకు శ్రేష్టమైన రోజునిచ్చాడు, కనుక మనం కృతజ్ఞులము. ఇప్పుడు దీన్ని చేస్తూ చివరి లేక ఆఖరి పాత్రలు, చివరి 7 పాత్రలు, చివరి 7 బోరలు, ప్రణనందములోని చివరి 7 ముద్రలు ఉపదేశించు ఉద్దేశము కొరకై నేను ఇక్కడికి వచ్చాను. మనము బ్రతుకుతున్న ఈ కాలంలో వాటిని ఐక్యముగా కట్టుటకై 7 ముద్రలు 7 సంఘకాలములు తెరవబట్టను అనుసరించుటకు. కాబట్టి ఇది చేయటానికి స్థలం మనకు చాలదు. కనుక నేను చేసిన వెంటనే దాని కొరకైనా చాలినంత స్థలం మనం పొందగలిగిన వెంటనే నేను అది నిరీక్షిస్తున్నాను. ఎక్కడైనా లేక లూయివిల్ న్యూ ఆల్బనీ కానీ లేక గుడారం వేటు కాని, కనుక అది చేయుటకు ప్రభు మనను నడిపించుకున్నది. మనం ఉండిపోదాము. ఇప్పుడు ఇందులోనైతే దేవుని ఎలా నాకున్న విశ్వాస నమ్మకాలను ప్రజలకు తెలియచేయటకు ఈ తరుణాన్ని నేను తీసుకున్నాను. తర్వాత మనం జీవిస్తున్న ఘడియకు మిమ్మల్ని తీసుకుని వచ్చటకు. దీని ద్వారా ఇది వ్యక్తికి గాని ఏ పద్ధతికి నమ్మకానికి గాని అదేదైనప్పటికీ అట్టి వాటికి ఏర్పాటు చేయబడింది కాదు. అది కేవలము దేవుని వాక్యము, నేను గ్రహించినది. గత ఆదివారము వాక్యం మీద ఎంతో మేలైన ఆత్మ కృంభనిప్పును మనం పొందుకున్నాము. అదెంతో సుదీర్ఘమైనది. అంతసేపు ఉండటానికి నేను ఇష్టపడలేదు. అయితే ఆయనను ఏ సమయంలో మనము ఆఖరి సమయమును కలవబోతున్నామో మనకు తెలియదు. మనము తప్పకుండా ఆశించవలసి ఉన్నది, లేక పురాతన పౌలు చెప్పినట్లుగా కోరుకోవలసి ఉన్నది. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అని ఆయన శిష్యులకు ఆయన ఏదియూ దాచిపెట్టలేదని యేసు చెప్పాడు. నేను అలాగున కాలం మీదని ఎరుగుట, కాలం యొక్క వర్తం మీదనే తెలుసుకున్నటకు, పరిశుద్ధాత్మక అభిషేకం కింద ఉండుటకు ప్రయత్నం చేస్తూ ఎంతో పనిలో నేను ఉన్నాను. కొన్నిసార్లు లేచి వెళ్లి క్రీస్తు దాసునిగా ఒక సేవకునిగా నా విధులను నేను నిర్వహించుటకు విఫలమవుతాను. అయితే ఇది చేయటాని కొరకై నాకు అనేక అనేక మంది ఉన్నారు. అట్టి వారికి సేవకులైన నా సహోదరులందరికీ నేను కృతజ్ఞుడై ఉంటున్నాను. ప్రజలను అలాగూ ఉంచుటేని కాదు నా భావము. బయట ఎక్కడైతే ఈ వర్తమానం వెలుచున్నదో అక్కడే వారు మీరు నిలబడగలిగి ఈ ఉదయం ఆ ఆలయాన్ని చూసినట్లయితే ఆలయంలోని చావడి భాగము, బయట చిన్న బిడల గది, ఆకాశవాణి పెట్టబడుట, దట్టమైన వాటిలో లాగే బండ్లు మొదలైనవి, యాంత్రిక బండ్లు, సమస్య ఏంటో మీకు తెలుసు. మీరు ఎరుగగలుగుతారు. తరువాత ప్రతి కుటుంబంలో అనేకులు వాహనాలు నడుపుకుంటూ పిలుపు ఇచ్చుచు చుట్టూర అలాగ చేస్తూ లోపలికు రాలేరు. ప్రజలు వచ్చి ఆదరణంగా కూర్చుంటానికి మాకు చాలా స్థలము కావలసి ఉన్నది. తరువాత ఒక వర్తమానం తెచ్చుటకు అది ఎంతో ప్రాముఖ్యమని నేను అనుకుంటున్నాను. మనలో ప్రతి ఒక్కరూ సాఫీగా కూర్చోవలసి ఉంటుందని నేను తలంచుతున్నాను. తద్వారా మన పెన్సిల్లు, కాగితం మరియు రాత పుస్తకాలు, బైబిల్ మొదలైనవి కలిగి ఉండి వివరణ గుర్తించుకుని వినగలుగుతాము. అయితే ఈ విధముగా మనకున్నటువంటి మనము జీవిస్తున్నటువంటి సమయం వద్దకు వెళ్లాలని నేను తలంచాను. మీరు ఎదుర్కొనబోతున్న ఈ కొన్ని విషయాల వద్దకు తీసుకుని వచ్చటకు ప్రయత్నం చేయటకు అది మీకు అవసరం కాబోతున్నది. ఈ రోజు లేక మరే రోజైనా మన వలె చనిపోతున్న ఒక ప్రజలకు ఒక వర్తమానం తెచ్చుకొనకై నేను గాని లేక మరి ఏ ఇతర సేవకుడైనా ఇక్కడకు వచ్చినట్లయితే సమయం ఎంతో సమీపంగా ఉన్నది. ఈ దినము కొరకు అయినా ఈ దినమునకు ఉన్నటువంటి అది అని నేను నమ్ముతున్నట్లుగా ఒక దాని చేత మీరు సంతోషిస్తారని అది నేను ఎరిగి ఉండి అది దేవుని వాక్యానికి వ్యతిరేకమని లేక ఒక గుంపును ఆకర్షించినది అని లేక అలాంటిది చేయునని తెలిసి అటువంటిది మీ యొద్దకు నేను తీసుకుని వస్తే నేను ఒక వేషధారణ అవుతాను. క్రీస్తు యొక్క పరిచారకునుగా ఇక్కడ నేనేమై ఉండవలసి ఉన్నదో అది నేను కాదు. మీకు ప్రాణాధారముగా లేక ప్రాముఖ్యమైనదిగా ఉపయోగపడి ఒకదాని నేను తీసుకుని రావలసి ఉన్నది. అగుపరుచుకుంటూ కాదు. అయితే ఈ దినమున రేపో నేను చనిపోతే అది మీ హృదయాలలో లంగర వేసుకుని దేవుని సేవించుటకు సాగిపోవు ఒకదాని తీసుకుని రావాలని నేను తలస్తున్నాను. ఇప్పుడు జరిగిపోవుటకు సంసిద్ధంగా ఉన్నదని నేను చెప్పుకొరుచున్నాను. అది నాకు తెలుసును. అరిజునకు వెళ్లక మునుపు కొంచెం ముందుగా సహోదరు జూనియర్ జాక్సన్ నా యొక్కకు వచ్చి అతడు కనిన కలను ఇక్కడున్న అనేక మందికి జ్ఞప్తినిండును. ఎంతైన విషయం, ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? ప్రభువు దాని యొక్క అనువాదమును ఇచ్చియున్నాడు. అక్షరార్థంగా అది జరిగినది. ఇప్పుడు మరొక కల అలాంటిదే అతనికి వచ్చినది. ఎంతైన విషయం, ఆర్గన్ నుండి వచ్చిన మరొకరు గత దినము ఇక్కడ ఉన్నాడు. నాకైతే తెలియనే తెలియదు. జూనియర్ జాక్సన్ కలలాటిదే, అలాంటి కలనే కన్నాడు. వచ్చి నాకు చెప్పాడు, అనువాదం నాకు తెలియదు, ప్రభు కొరకు నేను కనిపెడుతున్నాను. అయితే అది దేవుని ఎదురు నుండి వచ్చిన ఒకటి అవుతుందని నాకు తెలుసును. అది జ్ఞాపకముచ్చుకోండి. అది హోవయ్యలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చినది ఒకటి. అదేంటో నాకు తెలియదు. నిజంగా ఆశ్చర్యమైనది, చాలా ఆశ్చర్యం గొలిపినది. ఎంతో విఫలముగా ఇద్దరు మనుషులు కల ప్రకారముగా వారిలో ఒకరు అతడు బాప్టిస్టు స్పిరిట్ ప్రెస్బిటేరియన్ కావచ్చును, అతడు ఇక్కడ కూర్చుని ఉండవచ్చును. నాకు తెలియదు. గత దినము అతడు ఇక్కడే ఉన్నాడు. ఆ మనిషి నాకు తెలియదు. అయితే అతడు తన కళ్ళలో నీళ్లు నింపుకుని కలను చెప్పాడు. అది అతనిని వణికింపచేసినది. దాని అతడు తెలియచేయటానికి అతడు ఆర్గన్ నుండి ఇక్కడికి వచ్చాడు. సహోదరు జాక్సన్ ఈ ఉదయం అలాగే వచ్చాడు. ఒక మనిషికి మరొకరు తెలియదు. ఒకరి ఒకరు వేల మైళ్లలో ఉన్నారు. రెండు కళలు ఖచ్చితంగా ఒకటిగానే ఉన్నవి. కాబట్టి పరిశుద్ధాత్మ భావమును నాకు నిలుపు చేశాడు. మనిషికి ఏమి చెప్పాలో నాకు తెలియదు. అయితే దేవుడు ఒకడు చేయబోతున్నాడని నాకు తెలుసు. అది మన కన్నులకు మహిమనిస్తుంది. ఇప్పుడు ఈ ఉదయం వర్తమానము గలతీయుల పుస్తకం నుండి నేను చదవకూర్చున్నాను. నేను బోధ చేయను. ఇది కేవలము ఆదివారం బడి పాఠము. ఇప్పుడు గోడల యొద్ద నిలబడిన స్త్రీ పురుషులైన మీరు మరియు ఒకరు మార్చుకోవాలనుకుంటే మరియు ఒకరు కొద్దిగా కూర్చోవాలనుకుంటే లేదా ఇంకొకటి, మీరు నన్ను తొందర చేయరు. అయితే గౌరవప్రదంగా చేయండి. తల్లులు వారి చిన్న బిడ్డలు ఏడ్చినట్లయితే చిన్న బిడ్డల గదిలో నుండి ఒకరు లేచి వెళ్ళుడి. తద్వారా చిన్న బిడ్డకు స్థలం వారు చేకూర్చుకుంటారు. మనం చదవబోయే లేఖనములు కొన్ని గుర్తు పెట్టుకుంటానికై సంసిద్ధత చేసుకుంటుకై ఇప్పుడు మీ పెన్సిల్లు బైబిల్లు మీరు తీసుకోండి. హద్దులు వేసినట్లుగా మీరు ఉండాలని నేను కోరను. మీరు స్వతంత్రతో కూర్చుని పఠనము చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు నిరాకరించవచ్చును, సరేది మంచిదే. అయితే ఈ ఉదయము దేశములకు ఇరుప్రక్కల మాత్రమే నేను మాట్లాడుచున్నాను. ప్రభు అయిన యేసు ఈ ఘడియకై నాకు దయచేసినదని ప్రజలు వర్తమానాలను నమ్మునట్లుగాను, ఏమి జరుగుతుందో ఎరుగునట్లుగాను, లేఖనములో అది ఉంచినట్లుగా నేను మాట్లాడుచున్నాను. కడవరి దినములోని అభిషక్తులు అనుదానిపైన గతించిన ఆదివారము మనం మాట్లాడుకున్నాము. మీలో ఎవరైనా టేపు వినని వారు ఉన్నట్లయితే ఆ టేపు తప్పక తీసుకోండి. మేము టేపులను అమ్మకము చేయవాలనే కాదు, అది ఆలోచన కాదు, అది వర్తమానం బయటికి వెళ్లాలని భావము. చూశారా, చూశారా, మీకు టేపు యంత్రం ఉన్నట్లయితే ఒక గుంపు ప్రజలుగా పురోగవండి, దాన్ని చలనము చేసి జాగ్రత్తగా వినండి. అభిషక్తులు ప్రజలు లేచి ఇలా చెప్పడం మీరు వినియుంటారు, ఓ కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి ఈ సూచక క్రియలు చేయుదురు అని బైబిల్ చెప్తుంది అని అంటారు. అది ఖచ్చితంగా లేఖనమే. అలాగైతే అది ఎక్కడా అనువర్తిస్తుంది? అది సరిగ్గా అనువర్తించబడవలసినది. ఈ రాత్రి ప్రభుచితమైతే దేవుడు తన స్వంత వాక్యమునందు బయలుపరచుకొనును అను దాని మీద నేను మాట్లాడగొరుచున్నాను. ఎక్కడ చెవి ఉండవలసినదో అక్కడ కన్ను సరిపడదు, సంబంధము కలిగి ఉండదు. అవునా? సంపూర్ణంగా బైబిల్ గ్రంథమును ముద్రించినట్లుగా పరిశుద్ధ గ్రంథం అందంతటా, బైబిల్ గ్రంథం అందంతటా ఏసుక్రీస్తు చిత్రములున్నవి. కాబట్టి ప్రభుచితమైతే ఈ రాత్రి అది నేను మాట్లాడ ఆశపడుతున్నాను. మరి కానట్లయితే కొంచెం కాలం తదుపరి తేదీ అవుతుంది. ఇప్పుడు గల్తీ పుస్తకంలో మరియు రెండవ కొరింథీ పుస్తకంలో 4:1-6, ఆ తర్వాత గల్తీ 1:1-4 కొన్ని లేఖనాలు నేను చదవటానికి ఆశపడుతున్నాను. ఇప్పుడు గల్తీ 1:1-4 అపోస్తలుడైన పౌలు, గమనించుడి, నిలుపు చేసిన దాని త్వరగా అపోస్తలుడు అనగా అర్థం పంపబడినవాడు లేక ఒక మిషనరీ, సువార్త పనివాడు. మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనను కాక యేసుక్రీస్తు వలనను, ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను, నేనును, నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును కాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకునేను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును కాక, ఆమేన్. ఇప్పుడు 2 కొరింథీ పుస్తకంలో 4:1 1-6 వరకు చదవబోతున్నాము.
As we have received mercy, we faint not, but have renounced the things.
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. మా సువార్త మరుగు చేయబడి ఎడేలా నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనము కలుగు చేసెను. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఆమేన్. కాబట్టి వాక్యమును చదువుట. ఇప్పుడు ఈ ఉదయం నా యొక్క పాఠము ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు. లేఖనములో మనము చదువుకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత, ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు. ఈ యొక్క వర్తమానము ఈ చెడ్డ కాలం యొక్క చెడుగులను గుర్తింపు చేస్తుంది. ఈ చెడ్డ కాలం యొక్క ప్రవచనమునకు సరిపోతుంది. ఇది నా యొక్క నమ్మకము. ప్రతి ఒక్క యుగమునకు ప్రతి ఒక్క జవాబును పరిశుద్ధ గ్రంథము కలిగి ఉన్నదని, ఆ కాలం యొక్క విశ్వాసి కొరకు ఎప్పుడో పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదని నా యొక్క నమ్మకము. మనకు అవసరమైన ప్రతి ఒక్కటి ఇక్కడే వ్రాయబడి ఉన్నదని, పరిశుద్ధాత్మ వలన అనువదింపబడవలసి ఉన్నదని నేను నమ్ముతున్నాను. భూమి మీదున్న ఏ నరునికైనా తన యొక్క వాక్యమునకు స్వంత అనువాదము పెట్టు అధికారము కలదని నేను నమ్మను. ఆయన వాక్యానికి అనువాదము చేయువారు ఎవరూ ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన చేస్తానని ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు. అనేక పర్యాలు నుంచి పెట్టులుగా కన్య గర్భము ధరించి అని ఆయన చెప్పాడు. ప్రవక్తక పెదవుల ద్వారా ఆయన పలికాడు. ఆమె ధరించినది, ఆమె కన్నది, దానిని ఎవరూ అనువాదం చేయలేదు. ఆయన పలికాడు, ఆదియందు వెలుగు కలుగునుగాక అని వెలుగు కలిగినది, దాని ఎవరూ అనువదించలేదు. ఆయన పలికాడు, కడవరి దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కురుమరింతును అని. ఆయన అలాగే చేశాడు. దానికి అనువాదికుడు ఎవరూ అవసరం లేదు. కడవరి దినములలో ఈ సంగతులు అని ఆయన చెప్పియున్నాడు. అవి ఇప్పుడు జరుగుట మనం చూస్తున్నాము, ఇక్కడే ఉన్నవి. దానికెటువంటి అర్థం చెప్పడం అవసరం లేదు. అదెప్పుడో అనువదించబడినది, అవునా? వాక్యమును మనము చదువుచుండగా జాగ్రత్తగా గమనించుడి, ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు అది మనం జీవిస్తున్న కాలమే. ఈ కృపాకాలమునందు అది వింతగా అగుపించవచ్చును, బహు వింతైన విషయంగా అగుపించవచ్చును. ఆయన నామము కొరకై ఒక ప్రజలను ఆయన తీసుకుంటున్నప్పుడు అది ఆయన యొక్క పెళ్లి కుమార్తె. ఈ చెడ్డ యుగములో చెడ్డ యుగమని పిలువబడవలసి ఉన్నది. అదే యుగములో కృప ద్వారా ఆయన నామము కొరకై బయటకు దేవుడు పిలుచుచున్నాడు. అది ఒక దుష్ట యుగమని పిలువబడినది. పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన మాట్లాడినది ఈ యుగమును గుర్చి అని రుజువు చేయగలము. ఇటువంటి చెడ్డ యుగములో దేవుడు ఆయన పెళ్లి కుమార్తెను పిలుచుచున్నాడని తలంచుట ఎంతో వింతైన విషయం. మీరు గమనించుడి, ఒక జనమును అని ఆయన చెప్పుట ఒక సంఘమని కాదు. ఎందుకని? ఆయనను అది సంఘముగా పిలువబడును. అయితే ఒక జనమును ఆయన పిలుచును. రకరకమైన ప్రజల సమూహము, గుంపు, సంఘమవుతుంది. అయితే దేవుడు ఒకరిని ఇక్కడ పిలుచుచున్నాడు. నేను మెథడిస్టును, బాప్టిస్టును, పెంతికోస్తును పిలిచెదను అని ఆయన చెప్పలేదు. ఒక జనమును, ఒక ప్రజను పిలిచెదను అని ఆయన చెప్పాడు. దేని కొరకు? ఆయన నామము కొరకు. చూశారా? ఒక జనమును, మెథడిస్టులో నుండి ఒకరిని, బాప్టిస్టులో నుండి ఒకరిని, లూథరన్లో నుండి ఒకరిని, కథోలిక్ నుండి ఒకరిని, గమనించారా? సంఘము గుంపును ఆయన పిలుచట్లేదు. అయితే ఆయన నామము కొరకైన ఒక జనమును ఆయన పిలుచుచున్నాడు. ఆయన నామమును అది స్వీకరించును. ఆయన నామములో ప్రధానము చేయబడెను. ఆయన వివాహమాడుటకు పెళ్లికి వెళ్ళచున్నది. ముందు నిన్నయ ఏర్పాటు ద్వారా ఆయన భాగమౌటుకు పెళ్లికి వెళ్ళచున్నది. ఏ విధముగా ఒక పురుషుడు అతని శరీరంలో భాగముగా ఏర్పరచబడి తన జీవితానికి నిజమైన భార్యను ఎన్నుకునో అలాగునా. కాబట్టి క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఉండి పురాతనము నుండి ఆ శరీరంలో భాగమై ఉండటానికి దేవుని వల్ల ముందుగా ఏర్పరచబడి ఉండును. గమనించారా? ఓహో, లేఖనములు ఎంతటి ఐశ్వర్యవంతమైనవో, నిందైన తినేమిటిదో కదా. గమనించుడి, ఒకరు ఏమని చెప్పినది కాదు, ఒకరు ఒక దాన్ని పిలిచేది కాదు. అయితే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు దేన్ని ఎన్నుకున్నాడో అది ఒక సంస్థాపకమును కాదు. కడవరి దినాల్లో ఈ జనులను పిలుచుట ఆయన నామము కొరకైన ఒక జనమును. ఈ చెడ్డ యుగమే ఆయనది చేయునది. ఇది ఎంతో మోసకరమైన యుగము లేక కాలము. గత వారం మత్తయి 24లో అన్ని యుగాలలో ఇది ఎంతో మోసకరమైన యుగము కాలము. మోసకరమైన అన్ని యుగాలు, ఏదైనా తోటల మొలుకుని దిగి వచ్చిన అన్నిటిలోనూ ఇటువంటి మోసకరమైన ఒక యుగము లేనే లేదు. అబద్ధ ప్రవక్తలు లేచెదరు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసము చేయుటకు అద్భుతాలు, సూచికలు కనపరచెదరు. చూశారా? కేవలం చల్లనిది, నిలువెచ్చినది, అతుక్కుపోయిన సంఘాలు మొదలైనవి మనుష్య కల్పిత సిద్ధాంతాలు. అది చేయదు. ఏర్పరచుకున్న వారు దానికి ఎటువంటి శ్రద్ధాశక్తి కనపరచరు. అయితే ఖచ్చితంగా నిజమైన దాని వలె అది ఉండును. నీవు ఒక్క వాక్యమును విడుచుదయే నీవు చేయవలసి ఉంటుంది. కాలమునకు వాగ్దానం చేయబడినది ఎంతో గంభీరమైన యుగము. ప్రతి చోట క్రైస్తవులు మనము జీవిస్తున్న యుగమును జాగ్రత్త పడుడి, గుర్తుపెట్టుకోండి, చదువుడి, జాగ్రత్తగా వినుడి. ఈ చెడ్డ యుగములో నుండి దేవుడు బయటకు ఎందుకు పిలుచుచున్నాడు? ఆయన నామము. దానికి కారణము ఆమెకై ఆయన పెళ్లి కుమార్తెకై పరీక్ష చేయుట. ఆమె ప్రత్యక్షపరచబడి పరీక్షించబడి రుజువు చేయబడి సాతానుకు రుజువు చేసినది. ఆరంభములో ఎలాగో అంతమున అది ఆ విధముగానే ఉండును. నేల నుండి విత్తనము ఆరంభమైనట్లుగా దానిలోని జీవము వాటి యొక్క కాడల వలన వచ్చినట్లుగా అయితే అది నేలలో పడినప్పుడు ఎలాంటి విత్తనమైనను అలాగునే అది అంతమవును. మరియు ఏదేనిలో ఆ విధముగానే మోసము చేయు విత్తనము నేలలో పడినది, ఆ విధముగానే కడవరి దినాలలో అది అంతమవుతుంది. ఏ విధముగా సువార్త రోములోని నిశయాలో సంఘశాఖలో అది పడినట్లుగా అది అతీతమైన సమస్థాపకముగా ముగియను. ఏ విధముగా సంఘం యొక్క విత్తనము సూచిక్రియలతో అద్భుతములతో అక్కడే పడి జీవముగల క్రీస్తు వారి మధ్య ఉండెను. కడవరి కాలములో అది మలాకీ 4 ముగిసి ఒక్కసారి అనుగ్రహించబడిన ఆరంభ విశ్వాసమునకు అది తిరిగి పునరుద్ధరణ చెందును. ఈ చెడ్డ కాలము సాతానుడేలా రుజువు చేయబడుతుంది. ఆమె హవ్వ వంటిది కాదు, ఆమె అటువంటి స్త్రీ కాదు, ఆమె పెళ్లి కుమార్తె. ఆయన వాక్యం వలన పరీక్షించబడుతున్నది. ఆదాము యొక్క పెళ్లి కుమార్తె వాక్యం వలన ఎలాగూ పరీక్షించబడినో అలాగున వాక్యంలోని ప్రతి ముక్కను ఆదాము యొక్క పెళ్లి కుమార్తె నమ్మినది, అంతా నమ్మినది. అయితే ఒక్క వాగ్దానమును తికమక పడిపోయినది. అది ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అనున్నది, ఈ రోజు కూడా. అయితే శత్రువు యొక్క శోధన ద్వారా ఒక్క వాగ్దానంలో ముఖాముఖిగా ఓడిపోయినది. ఇప్పుడు ఆయన నామం కొరకై పిలువబడిన జనులు, ఆయన పెళ్లికుమార్తె ఉన్నది. ఆమె తిరిగి అదే విషయంలో కలవవలసి ఉన్నది. ఏదో సంఘశాఖ సత్యం వలన లేక మరో విధముగా కాదు, అయితే ప్రతి ఒక్క వాక్యం వలన. ఎందుకనగా బైబిల్ ఆరంభములో మనుషులు బ్రతుకుటకు దేవుని వాక్యము ఇవ్వబడెను. ఒక్క వాక్యము సాతనను మనిషి ద్వారా సర్పమును పిలువబడు జంతువులో ఉన్న వ్యక్తి వలన ఒక్క వాక్యము తప్పుగా చెప్పబడెను. ఈ వ్యక్తిలో సాతాను ఉండి హవతో మాట్లాడగలిగి ఆమెకు వాక్యమును తప్పుడుగా అనువదించెను, నశించిపోయినది. చూశారా, అది ప్రతి మాట వలన అయ్యుండవలసి ఉన్నది. బైబిల్ మధ్యలో యేసు వచ్చి చెప్పాడు, మనుషులు ఇటువల్ల మాత్రం కాదు గాని ప్రతి వాక్యం వలన జీవించును. సాతాను ద్వారా శోధించబడినప్పుడు ఆయన చెప్పాడు. ఇప్పుడిక్కడ కడవరి దినాలలో ఈ యుగ సంబంధమైన దేవత వచ్చునని దేవుడు మనతో చెప్పుచున్నాడు. దానికి ఎవరైనా ఒక్క మాట కలిపినట్లయితే లేదా దానిలో నుండి ఒక్క వాక్యము తీసివేసినా జీవ గ్రంథముల నుండి వారి భాగము తీసివేయబడును. దేవుడు మండేల కటాక్షము చొప్పును కాక బిగిసిన చొక్కాలతో గుండె విరుచుకుని తలపైకెత్తుకుని అంతా ఎరిగామని మనము నడవద్దు. ఎందుకనగా మనము ఒకప్పుడు అవిధేయులమై ఉంటిమి. మనము అనుకువతో కనికరముతో దేవుని ఎల్ల హృదయ భావం కలిగి కృపా సింహాసనం యొద్దకు దీనులమై వద్దాము. ఇప్పుడు ఎంతో వింతైన విషయము, 1900 సువార్త ప్రకటన తర్వాత ఇప్పుడు ఆమె అనగా లోక పద్ధతులు ఆయన ఈ లోకంలో ఉండినప్పటి దినముల కంటే ఎంతో చెడుగా ఆమె ఉన్నది. ప్రపంచ పద్ధతి ఎంతో చెడుగా ఉన్నది. ప్రపంచము గంభీరమైన ఉత్కంఠతకు ఎదిగిపోయినది. అది మీకు తెలుసా, ప్రభు ప్రతి కోణమందు ఆయన వాక్యము నెరవేర్చుచున్నాడు. నిన్నటి రోజు నిలబడి చిన్నవారికి తెలియదని అనుకుంటున్నాను, అతనికి తెలియదు. నేను నా భార్యతోనూ మరియు శ్రీమతి ఒడ్స్తోనూ సహోదరు రాయ్ రాబర్ట్స్ తోనూ ఇక్కడ ఒక చోట ఉన్నాడు. సహోదరు ఒడ్స్ తోనూ ఇక్కడే ఒక చిన్న యంగ్స్టౌన్ సామాగ్రి అమ్ము కూరల యొద్ద మేము ఆగాము. సహోదరి ఓట్స్ వద్దనున్న పొట్లం తెచ్చుటకు ఆగాము. మేమక్కడ నిలబడి ఉన్నప్పుడు ఒక యవనస్తుడు అక్కడికి వచ్చి తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అతను నాకు ఎరుకైన వాడు కాదు. మరొక యవనస్తుడు అక్కడికి నడుచుకుంటూ వచ్చి వారు అలబామా లేదా జార్జియా అని అనుకుంటాను అక్కడ వారని చెప్పాడు. ఎందుకంటే మా సహోదరుడు వాల్చేవాన్స్ వారికి తెలుసా అని నేను అడిగాను. కొద్ది నిమిషాలు మేము మాట్లాడుకుంటే నేను వెళ్ళబోతుండగా ఈ యవనస్తుడు నా వైపు చూశాడు. ఆ మరి ఒక యవనస్తుడు ఆ చిన్న బాలునితో కలిసి వెళ్తుండగా ఈ యవనస్తుడు నా వైపు చూశాడు. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను అడిగాను, నీవు ఒక విశ్వాసిగా, నీవు క్రైస్తవుడువా? లేదండి అని అతడు చెప్పాడు. అతడు చెప్పిన మాటను నేను నిర్వచించలేను ఇక్కడ. అయితే అతడు కొద్దిగా అనుమానితుడు. ప్రభుదూత అగ్గిపించిన విషయాల గుర్చి నే అతను అడిగాను. అతడు చెప్పాడు అందును గుర్చి అతడు విన్నాడని, అయితే అతడు ఎన్నడూ ఈ ఆలయానికి రాలేదని చెప్పాడు. నీవది నమ్ముతున్నావా అని అడిగాను. అవునండి అని చెప్పాడు. అతడు చెప్పాడు, ఒక దాని నేను గమనిస్తున్నాను అన్నాడు. జరగనయున్న అవస్థలను మొదలైన వాటిని గుర్చి ప్రజలు నాతో చెప్తున్నారు. ఆ విధముగా కాలిఫోర్నియా బీటిలో బారిపోవునని నీవు ముందు చెప్పినది మొదలైనవి టేపు మీద నేను విన్నాను. ఇంకో చెప్పాడు, పత్రికల్లో నేనది చూచినప్పుడు అది నేను నమ్మాను. అతడన్నాడు, నా ప్రప్రద సమయముగా ఈరోజు రేపో నేను వస్తున్నాను, అది ఈరోజే. నేను చెప్పాను, బిడ్డా ప్రభు నేను దీవించును అని చెప్పి అతని చేయి స్పర్శించడం మొదలుపెట్టాను. అయ్యా మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని అతడన్నాడు. అతడు చెప్పాడు, నేను ఎంతగా తప్పిపోవాలో అంతగా తప్పిపోయాను. అతడన్నాడు, ఇసుక తినలోని నాణ్యము తప్పిపోయినట్లు నేను తప్పిపోయాను అని చెప్పాడు. నేను చెప్పాను, అయితే ఆ విధముగా నీవు ఉండిపోకూడదు. నీవు కనుగొనబడవలసిన నిమిషములో నేను కనుగొనటానికి సంసిద్ధంగా ఒకరు నిలబడి ఉన్నారు. నేను సంసిద్ధంగానే ఉన్నాను అని అన్నాడు. నీవు నీ తల ఉంచదవా అని అడిగాను. నేను సిగ్గుపడను అని అతడు చెప్పాడు. అది మాత్రమే కాదు గాని ఆ బండ్లు నిలుపు భాగములో ప్రజలందరి ఎదుట ముఖాళ్లపై ఉండిపోయాడు. వీధిలోని ప్రజలు అతని గమనిస్తున్నారు. అతను తన హృదయాన్ని దేవునికి ఇచ్చే వరకు అతనికై మేము అక్కడ ప్రార్థించాము. ఒక పాపిగా అతడు వచ్చాడు, దేవుని యొక్క బిడ్డగా తిరిగి వెళ్లిపోయాడు. కారు ప్రక్కగా చనిపోయిన వానిగా నడిచి వచ్చి సజీవునిగా తిరిగి వెళ్లిపోయాడు. రేపు నీళ్లకుంట తెరవబడుతుంది అని నేను చెప్పాను. రక్తముతో నిండిన ఊట ఒక్కటి అక్కడ ఉన్నది. ఇమ్మానుయేలు నరములో గుండా వచ్చినది. ఆ వరదలో పాపులు మునిగినా వారి అపరాధ మరకలు పోవును. నేను చెప్పాను, లేచి యేసుక్రీస్తున బాప్తిసం పొందు, ప్రభువు నామన ప్రార్థన చెయ్యి, దేవుడి పరిశుద్ధాత్మతో నేను నింపును, మరియు ఈ గంభీరమైన నీకిచ్చి అది నీవు చూడగలిగినట్లయితే చూడగలిగినట్లుగా చేస్తాడు. ఇంతది ప్రపంచము ఉత్కర్షమునకు ఎదుగుచున్నది. ఎందుకు? చట్టము లేని ఆత్మ, నైతిక విలువలు క్షీణత, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన మత్తము, ప్రతి విధమైన అపవిత్రమును, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టు. బైబిల్ గ్రంథము చెప్పినట్లుగా ఇది మనం చదువుదాము. ప్రకటన 18 ఈ విషయం ఇప్పుడే మనము ఆరంభిస్తుండగా ప్రకటన 18:1-5 మనం తీద్దాము. అది ఇప్పుడే నేను గుర్తుపెట్టుకున్నానుకుంటాను. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతని గొప్ప స్వరముతో ఆర్భటించి, ఇప్పుడు కలలు కనుచున్న వారైన మీరు, ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యములైన అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేగముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయేది సంఘము. భూరాజులు దానితో వ్యభిచరించరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా విట్టిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమనుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఎంతటి హెచ్చరిక! అది సంఘములు ఖచ్చితంగా ప్రకటన 3:14 వెనుక త్రోసివేసి ఉన్నది. లౌదిక కాలము, చట్టము లేనిది, నిజంగా భక్తి గలది, అయితే చట్టము లేనిది. నీవు దౌర్భాగ్యుడివును, దిక్కుమాల వాడమును, దరిద్రమును, గుడ్డివాడమును, దిగంబడవై ఉన్నావని ఎరుగక, మేము ధనవంతుడము, మాకేమీ కొదువు లేదని చెప్పుచున్నావు. ఈ యుగం యొక్క లేఖనము సరిగ్గా సరిపోయినది. దానియేలు యుగం యొక్క లేఖనము కాదు, నోబహు యుగం యొక్క వారి పేరిట కాదు. అయితే ఈ కడవరి చెడ్డ యుగములు. ఇక్కడ గమనించు, నీవు దిగంబరివై ఉన్నావు. దాన్ని చాలా లోతుగా నింపుదాము.
I know I may have much disagreement on this thought, but it's got to a place that a Christian.
ఈ తలంపు పైన నాకు చాలా అంగీకారం లేదని నాకు తెలుసు. అయితే క్రైస్తవుడు ఎంతో స్వేచ్ఛగా తన ఇంటిలో ఉండి బయటకు వెళ్లి సరిగా సరిపోని బట్టలు వేసుకున్న స్త్రీలతో ఈ చెడ్డ యుగం యొక్క సన్నిధానంలోకి తీసుకుని రాబడని స్థలంలోకి క్రైస్తవుడు వచ్చాడు. స్త్రీలైన మీతో నేను చెప్పబోచున్నాను, మీరు వినాలని నేను కోరుతున్నాను. పురుషుడు స్త్రీలు దీంతో మీరు అంగీకరించకపోవచ్చును, అయితే నేనది చెప్పడానికి నడిపించబడ్డాను. ఏ స్త్రీ అయినను ఆ విధముగా బట్టలు ధరించకుండా ఉండినట్లయితే ఆమె మనస్సు సరిగ్గా లేదు అని మీకు తెలుసా? ఇది తెలుసా? ఆమె అది నమ్మినా లేక నమ్మకపోయినా లేక తలంచకపోయినా ఆమె ఒక వేశ్య అవుతుంది. ఆమె దేవుని ఎదుట ఆమె భర్తతో కలిసి నిలబడి ఆమె భర్తను తప్ప మరొక పురుషుని ఎరుగునని ఆమె ప్రమాణం చేసినప్పటికీ అది నమ్మదగిన సత్యమైనప్పటికీ ఆమె ఇంకా వేశ్య అవుతుంది. యేసు చెప్పినాడు, ఎవరైనను ఒక స్త్రీని మోహపుచూపుతో చూచినట్లయితే అప్పుడే అతడు ఆమెతో వ్యభిచారం చేసినవాడవును అని. చూశారా, ఆమె దిగంబరి. బైబిల్ చెప్తుంది అది ఎరుగదు. అటువంటి విషయాలు చేయుటకు ఆమెను అభిషేకించిన ఆత్మ చెడ్డది, వ్యభిచార ఆత్మ. ఆమె యొక్క బాహ్య రూపము, ఆమె భౌతిక శరీరము ఆమె పరిశుభ్రముగా ఉండవచ్చును. ఆమె ఎటువంటి వ్యభిచారం చేయకపోవచ్చును. సత్యమని దేవునికి ఎన్నడూ కాదని ప్రమాణం చేసినా ఆమె యొక్క ఆత్మ వ్యభిచార ఆత్మ. ఆమె ఈ ఆడంబరాల లోకం యొక్క దేవుడి ద్వారా ఆమె ఎంతగానో గుడిదానిగా చేయబడినది. ఆమె తనకు తానుగా లైంగిక రీత్యా వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చినది. నిన్ననే సహోదరి వూడ్స్, నేను నదిలో ఈ పడవను వేస్తున్నాము. కొద్ది నిమిషాలు నది యొద్దకు వెళ్లటకు ఇంట్లో నీరు లేచి బయటకు వెళ్లాను. నీవెక్కడికి వెళ్లిపోయినా ఈ గుత్తులు గుత్తులుగా ఉండు వాటితో స్త్రీలు ఉంటారు, వారి చుట్టూ ఉంచుకుంటారు. దాన్ని కినేస్ ఏదో అంటారు. అది అసహ్యము. ఒక స్త్రీ మంచి మనస్సు కలిగి ఉండి అటువంటిది ధరించదు. ఆమెకు వేశ్య ఆత్మ పట్టినది. అమ్మా, నీవు దాని దేవుని ఎదురు సరిచేసుకో. అది సత్యమని ఒకనొక దినమున నీవు తెలుసుకుంటావు. ఒక స్త్రీవైన నీవు నీ శరీరము పవిత్రమైనదని ఎరిగి ఈ దినమున దారులు వెంట నడుస్తున్న దురాశ పాపముతో ఉన్న వీరికి నీవు ఎలాగూ అక్కడ చూయించుకుంటావు? దేవుని యొక్క కుమారులు ఇంకా దేవుని యొక్క కుమారులుగాని ఉన్నట్లయితే నీ భర్త దేవుని యొక్క కుమారుడే. అతడు నీ బట్టలు ధరించుకున్నట్లుగా చేస్తాడు. అతడు నీవు బట్టలు ధరించుకున్నట్లుగా చేస్తాడు, లేదా నిన్ను వదిలిపెడతాడు. అబ్బాయి దేవుని కుమారుడైనట్లయితే అలాంటి దాన్ని ఎన్నడూ పెళ్లి చేసుకోడు. చూశారా, నీవు అన్ని చెప్తావు. లేదు, నేను నీకు సత్యాన్ని చెప్తున్నాను. ఒక్కొక్క దినమన నీవది ఎదుర్కొంటావు. దిగంబరి, వ్యభిచారి, అది ఎరుగదు. ఓ, నా భర్తకు చేసిన వాగ్దానాలు నేను దాటి పోనని నేను ప్రమాణం చేశాను. అది నీవు చేసినట్లయితే నీ భర్త నిన్ను తీర్పు తీర్చును. నీలో ఎటువంటి ఆత్మైనదో దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీర్చును. నీ శరీరం బట్టి కాదు, నీ అంతరంగ పురుషుడు నీ ఆత్మను బట్టి తీర్పు తీర్చును. బాహ్య పురుషుడు భౌతికమైనది, ఆరు ఇంద్రియాల ద్వారా లేదు ఐదు ఇంద్రియాల ద్వారా స్వాధీనపరచబడును. అంతరంగ పురుషుడు ఆత్మ పురుషుడై ఐదు ఇంద్రియాల ద్వారా స్వాధీనంలో ఉండును. మనస్సాక్షి, ప్రేమ మొదలగు వాటి ద్వారా స్వాధీనపరచబడును. బాహ్య పురుషుడు చూచుట, రుచి చూచుట, తాకుట, వాసన చూచుట, వినుట. అయితే ఆ ఆత్మ లోపల ప్రాణమున్నది. అది ఒక్క దాని ద్వారానే స్వాధీనపరచబడుతుంది. నీ స్వేచ్ఛ. దయ్యం ఏమి చెప్పిన దానిని నీవు అంగీకరించగలవు లేక దేవుడు ఏమి చెప్పినది నీవు అంగీకరించగలవు? అక్కడ ఎటువంటి ఆత్మ ఉన్నదో అది దాన్ని నిర్ధారిస్తుంది. అది దేవుని యొక్క ఆత్మ అయితే అది దేవుని సంగతుల వలన పోషింపబడును. లోకంలోని దేని ద్వారా అది పోషింపబడదు. యేసు చెప్పాడు, లోకములు గాని లోకములు ఉన్నవాటిని గాని మీరు ప్రేమించితే ఆ కారణం చేత దేవుని ప్రేమ అంతరంగ భాగమందు కూడా ప్రవేశించదు. సాతాను నిన్ను మోసం చేశాడు. మనుషులు టివల మాత్రం కాదు గాని జీవించున్నది దేవుని నోట్లుండవచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎప్పుడు గమనించు, ఆమె దిగంబరి అని మనము కనుగొన్నాము. నులివెచ్చని దిగంబరిది. ఏ నాడు లేనటువంటి బహు చెడ్డ యుగములో లోకమునట్టుగా కనిపిస్తుంది. ఏ యుగములో కూడా స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించలేదు. ఏ నాడు లేదు. జల ప్రళయమునకు ముందున్న లోకము నాశనమవుటకు కొంచెం ముందున్నప్పుడు తప్ప. యేసు దాన్ని వివరణ ఇచ్చాడు. కొంచెం సేపటి తర్వాత మనం అది పొందుకుంటాము. దేవుడు ఆయన యొక్క నిరోధించు శక్తిని పోగొట్టుకున్నాడా, లేక నిరోధించుటకై మరొక ప్రతినిధికి ఆయన అనుమతించాడా? నేను ఆశ్చర్యపోతున్నాను. నా భావన ప్రకారంగా ఈ ప్రశ్నకు నిజముకు సమాధానం ఇది. లోకమందు వ్యతిరేకించు కొను రెండు ఆత్మలు ఉన్నవి. అవి పనిచేయుచున్నవి. రెండు కాకుండా, అవి రెండు తలలు కాకుండా ఇంకొకటి ఏమీ లేవు. వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ పనిచేయుట, మరొకటి దయ్యం యొక్క ఆత్మ. మరి ఈ కడవర దినాలలో మోసము చేయుచున్నది. మిగతా పాఠం కొరకు ఇక్కడే నా తలంపునకు నేను ఆధారం చేసుకున్నాను. మిగతా మన వర్తమానం కొరకు రెండు ఆత్మలు, వాటిలో ఒకటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, రెండవది దయ్యపు ఆత్మ మోసము చేస్తూ ఉన్నది. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలు వారి ఎంపికను వారు చేయుచున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ క్రీస్తు కొరకు ఒక పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుచున్నది. ఈ యుగము కొరకై ఆయన ఆయన వాక్య వాగ్దానం రుజువు చేయుచు, అది క్రీస్తు అని చూయించును, ఆయన చూయించుచు, ఆయన చేయుచున్నాడు. ఏ యుగములో వ్రేలు కదలవలసి వచ్చేట్లయితే వ్రేలు కదులుతుంది. ఈ యుగములో పాదము కదలవలసి వచ్చేట్లయితే పాదము కదులుతుంది. ఈ యుగములో కన్ను చూడవలసి వచ్చేట్లయితే కన్ను చూస్తుంది. అవును కదా? దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సంపూర్ణ రూపములకు అది ఎదుగుచుండగా మనము జీవిస్తున్న యుగము అదే అయింటున్నది. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉండి ఈ కాలం యొక్క వర్తమానమును రుజువు చేయుచున్నది. దేవుని యందు విశ్వాసముంచిన వారు ఈ గందరగోళం నుండి పిలువబడుటకు పరిశుద్ధాత్మ ఇది చేయుచున్నాడు. దయ్యం యొక్క అపవిత్రాత్మ యథాతథంగా తప్పుడు త్రోవన అతని సంఘాన్ని దేవుని యొక్క వాక్యమును తారుమారు చేయడం ద్వారా పిలుచుచున్నది. ఆరంభములు ఎలాగూ చేశాడో ఆ విధముగా. గమనిస్తున్నారా? ఏదేని నుండి తిరిగి ఆ విత్తనము కాలం వచ్చుట, తిరిగి అది ఇక్కడే ఉన్నది. అక్కడ వెనుక ఇతర యుగాలలో నీవు సంఘ శాఖలకు సంబంధించిన వాడవు. నీవు ఇది అది లేక మరొక దానికి సంబంధించిన వాడవు. సంఘ శాఖల కాడకు ఏమి జరిగినది? అది ఎండిపోయినది. ఆత్మ వదిలిపెడుతూ ముందుకు వెళ్లిపోతూ ఒక విత్తనములో శిరస్సుగా అయిపోయినది. మీరు గమనిస్తున్నారా? వాటి రెంటి యొక్క శోధన ఆరంభంలో ఇలాగో అలాగున తిరిగి శిరస్సు దశకు చేరినది. ఇప్పుడు గమనించు. కాదు, ఇప్పుడు అది మరచిపోవద్దు. మొదటి యోహాను 4:5-6 ప్రకారంగా భ్రమపరచు ఆత్మని అతడిని పెట్టాడు. మీరు అది గుర్తు పెట్టుకోవాలనుకుంటే గుర్తు పెట్టుకోండి. హవ్వ ఏదో అలాగ వెళ్లిపోయి ఉద్దేశపూర్వకంగా దేవుని యందు నేను విశ్వాసముంచను అని చెప్పలేదు. కాదు, ఆమె నమ్మినది ఒక భ్రమను. సతను బయటికి వచ్చి ఓ సరే చివరికది దేవుని యొక్క వాక్యము కాదు అని చెప్పలేదు. అది దేవుని యొక్క వాక్యమని అతడు అంగీకరించాడు. అయితే అతడు దానికి తన స్వంత అనువాదం పెట్టాడు. అది చేయవద్దని దేవుడు వారికి విశదంగా చెప్పాడు. ఇది ఏమి చేసినది? అది బలమైన మోసం చేయు శక్తిని కలగచేసినది. అబద్ధమును ఎవరు నమ్మెదరో దాని ద్వారా శిక్షావిధి పొందుటకై బలమైన మోసం చేయు శక్తిని కలగచేసినది. అది మీరు చదవాలనుకుంటే 2 Thessalonians 2:11, నా యొద్ద చాలన్నీ కొన్ని ఉన్నవి, అవన్నీ మనము చదవలేము. అప్పుడప్పుడు ఒకటి వాటిని మీకు చూయిస్తాను. అది వింతగా కాన్పించుకున్నది. అది మీరు ప్రశ్నించినా లేక ఇంకొకటైనా మనమది అక్కడ ఉంచి మీ మెలుకే చదువుదాము. 2 Thessalonians అది అలాగుండని బైబిల్ చెప్పినట్లుగా మోసము చేయు శక్తిని కలుగు చేయును. ఇప్పుడు ఈ పాపపురుషుడు బయలుపరచబడి దేవుని ఆలయంలో కూర్చుండి తాను దేవుడని తన్ను కనపరచుకొనుచు ప్రజలు అబద్ధమున్నట్లు బలమైన మోసములోకి వారు వెళ్లినట్లుగా చేయును. అది వారు నమ్మి దాని ద్వారా శిక్షించబడదురు. అటువంటి దానినే అతడు హవయల్ల చేసినది. వాక్యము సత్యము కాదు అని ఎన్నడూ చెప్పలేదు. అయితే బలమైన మోసము శక్తిని ఆమె అబద్ధమును నమ్మునట్లు ఇచ్చాను. మోసపరచు ఆత్మే దయ్యమై ఉన్నది. అవిధేయులైన పిల్లలలో దయ్యము పనిచేయుచున్నది. దేనికి అవిధేయులవుట? దేనికి? ఈరోజు అవిధేయుల వారు అగుచున్నారు దేనికి? ఆరంభములో హవ్వ వలె వాక్యమునకు నమ్మకస్తులగుటకు అవిధేయులగుచున్నారు. అవునది నిజం. ఇప్పుడు దాన్ని మీరు పొందుకోవాలనుకుంటే దానికి ఎఫెసు 2 తిరుపుదాము. ఒక నిమిషం నేను ఆపుతాను. మీరంత తొందరపడుకున్నట్లయితే దీనిలో కొంత చదవండి. ఎఫెసు 2:1-2 మీ అపరాధముల చేతను పాపము చేతను ఒకప్పుడు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ము బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అవిధేయుల పిల్లలు అంత్యక్రీస్తు అవిధేయత యొక్క బాల్యము అక్కడ ప్రారంభమైనట్లయితే అంత్యక్రీస్తు వ్యక్తి యొక్క శిరస్సు స్థానము అది ఏమైంటుంది? అది ఎంత మోసమవుతుంది? ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పటికంటే పెద్దవానిగిన ఒకడు ఎటువంటి శక్తివంతమైన మోసమునిచ్చును? అతడు చెప్పాడు అవిధేయుల మధ్య అవిధేయుల వారి మధ్య మోసం చేయు శక్తి పనిచేయుచున్నది. వాక్యానికి అవిధేయత. గమనించు, ఒక్క నిమిషం నేను దీని మీద ఉండాలనుకుంటున్నాను. అవిధేయత పిల్లలు మీ యొక్క ప్రారంభం మీకు తెలుసా? దేవుని వాక్యం ద్వారా నేను మీకది రుజువు చేయగలను. మీ ముత్తాత జీవించినప్పుడు ఇక్కడున్న ఏ వ్యక్తికైనా మీ యొక్క ముత్తాత మీ తాతలో నీవు ఉత్పన్నమయ్యావు, తరువాత నీ తండ్రికి, తరువాత నీకు. నీకు తెలుసా? బైబిల్ తెలుపుతున్నది అది 7 అని అనుకుంటాను. మెల్కీషెదెకు రాజులను సంహరించి అబ్రహాము తిరిగి వచ్చినప్పుడు తాను కొల్లగుట్టిన వాటన్నింటిలో అబ్రహాము మెల్కీషెదెకు దశమాంశం ఇచ్చాను. ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు అతడు దశమ భాగం చెల్లించినని. అబ్రహాము మెల్కీషెదెకును ఎప్పుడు కలిసెను? లేవి, అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడే అతడు దశమ భాగం చెల్లించెను. కాబట్టి ఆ అబ్రహాము ఏది చేసినో అప్పుడే అబ్రహాములు ఎవరైతే అతని ముత్తాతయ్యుండెను అతనిలో లేవి ఉండెను. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబులు కనెను, యాకోబు గోత్రకర్తలను కనెను, లేవిని కనెను. ఆ తర్వాత మీరు చూడండి, ఇక్కడ పరిపూర్ణ దృశ్యానికి వచ్చాము. ముందు నిర్ణయము. ఈ వర్తమానాలలో భూమిదికి ఈ సాయంకాల వెలుతురు వచ్చును అని దేవుడు చెప్పినది, నేను వర్తమానంలో చెప్పిన విషయాలను నేను నిర్ధారించగోరుచున్నాను. గమనించుడి, తరువాత జగత్తుకు పునాది వేయకముందే వధింపబడిన గొర్రెపిల్ల జీవగంధమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదు వారినందరినీ మోసము చేయుటకు భూమిపైకి మృగము వచ్చును. దేవుని యొక్క స్వంత తలంపులలో దేవుడు మహా గొప్ప ఆత్మ ఆరంభములో ఆరంభము అన్నది లేకమునుపు ఆయన దేవుడై ఉండెను. అప్పుడు ఆయనలో నీవున్నావు, నీకు తెలుసా? ఇప్పుడు నీవు క్రైస్తవునైనట్లయితే అప్పుడు ఆయనలో నీవున్నావు. ఆ తర్వాత అది అలాగినట్లయితే సంపూర్ణమైన దైవత్వము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిలో శరీరముగా రూపుదాల్చినది. అటు తర్వాత యేసు సిలువలో చనిపోయినప్పుడు నేను ఆయనలో చనిపోతుని, ఎందుకనగా అప్పుడు ఆయనలో నేనుంటిని. ఎందుకనగా ప్రత్యక్షపరచబడిన వాక్యం యొక్క పరిపూర్ణత ఆయన. అటు తర్వాత మనము ప్రత్యక్షపరచబడదుమని ఎరిగి ఆయన ప్రత్యక్షపరచబడెను. మరియు కల్వరిలో ఆయనతో ఉంటిమి, ఆయనతో కూడా సమాధిలోకి మనం వెళితిమి, ఆయన యొక్క పునరుద్ధానంలో ఆయనతో తిరిగి లేచితిమి. ఇప్పుడు మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా కృపా సింహాసనకు ఎత్తబడి క్రీస్తు యేసులో పరలోక స్థలంలో కలిసి కూర్చుంటకు ఎల్లప్పుడూ కూర్చుంటిమి. ప్రకృతి జీవం యొక్క బీజం వల్లే తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్దకు తండ్రి యొద్దకు మొలకెత్తునట్లుగా క్రీస్తు యొక్క జీవం కూడా మొలకెత్తును. ఓ కనుమచేతిని ఏలి యొక్క ఆత్మ దేవుడు 5 సార్లు వాడుకున్నాడు. ఏంటది? అది అందజేయబడుతుంది. ఇలాగ నీ యొక్క ప్రకృతి సంబంధమైన జీవము మరియు గుణములు నీ తండ్రి యొక్క ప్రకృతి సంబంధమైన సంపర్కం వలన అప్పగింత చెందునో, ఆ విధముగానే జగత్తుకు పునాది వేయబడమునిపే దేవుని ఆత్మ అది ముందు ఏర్పాటవుతుంది. సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యము సంపూర్ణమైనప్పుడు మానవ శరీరములో శిరస్సు దశకు వచ్చి యేసుక్రీస్తుగా పిలువబడినది. అక్కడ ఆయనలో నా పాపములకై దేవుడు చెల్లింపు చేశాడు. తరువాత ఆయనను లేపాడు. పునరుద్ధానములో ఆయనతో నన్ను తిరిగి లేపాడు. ఇప్పుడు మనం ప్రతి దయ్యం పైన అధికారము బలము కలిగి ఆయనతో కూర్చుని ఉన్నాము. ఓహో, దేవుడు ఏమి అనుగ్రహించాడో నీవు నమ్మగలిగితే. అయితే నీవక్కడ కూర్చునకపోతే నీవది కలిగి ఉండలేదు. నీవక్కడ కూర్చున్నట్లయితే మరియు అది నమ్మనట్లయితే లేక కదలుటకు భయపడితే నీవది ఎన్నడూ వినియోగించవు. అయితే నీవక్కడ కూర్చున్నట్లయితే నీవది వినియోగించుకుంటావు, ఎందుకంటే నీవు ఏమై ఉన్నావో నీవది చేయుటకు ఏర్పరచబడి ఉన్నావు. మరో ప్రక్కన ఫరో ఈ ఉద్దేశం కొరకై పుట్టి ఉండెను. ఫరో ఎవటికై? అది బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇస్కరియోతు యూదా నాశనపుత్రుడిగా పుట్టెను. మనము సమీపిస్తున్న ఈ గంభీరమైన సత్యములను ఇప్పుడు గమనించము. సంఖ్యము వారిపైన అధికారము చేయుటకు దేవుని వాక్యమును తిరస్కరించినది అని మనము చూశాము. అందుకు బదులుగా బరబ్బాను అంగీకరించినని చూశాము. ఇప్పుడు దానిపైన లేఖను మీకు కావాలంటే అది మత్తయి 27:15-23. ఇది ఏమి చేసినది? ఇది ఎటువంటి స్థితి ఎందుకు చేసినది? ఇప్పుడు దాన్ని ఆలోచించే. లోకం యొక్క సంఘము తన నిర్మాణాత్మకమైన నీతి జీవితంలో పరిశుద్ధ మనుషుడు వారు అనుకున్నట్లుగా మరియు ప్రజల దృష్టిలో అనుకున్నట్లుగా వారే యేసును సెలవు వేశారు మరియు ఈ మనుషులు మా మీద పరిపాలన చేయకూడదు అని వారన్నారు. మరి యేసు వాక్యం యొక్క సంపూర్ణత 1 యోహాను 1 దాన్ని తెలియజేస్తుంది. వారన్నారు, ఈ దేవుని యొక్క వాక్యము మా మీద పరిపాలన చేయనవసరం లేదు. అయినప్పటికీ ఆయనే వాక్యమై ఉండెను. అయితే ఆయన ఏమై ఉండెనో ఎరుగుటకు వారి కన్నులు మూయబడెను. ఎందుకనగా ఆయనలో జీవించబట్టుకు ప్రతి ఒక్క ప్రవచనానికి ఆయనే నిరాటంకమైన జవాబు. అది మనమందరము నమ్మాము. ఎందుకనగా అది సంభవించుటకై మనము చూచుటకు మనము వెనుక చూచుచున్నాము. అయితే లోకము, ఇప్పుడున్న లోకము, ప్రస్తుత ఈ చెడ్డ యుగము, ఆ సమయమందు అది ఉండినట్లయితే ఈ రోజు ఏమేమి వారు చేయుచున్నారు అట్టిదాన్నే వారు చేసి ఉందరు. ఎందుకనగా అది ఇంకా ఈ యుగము కొరకై ప్రత్యక్షపరచబడిన అదే వాక్యమై ఉన్నది. అదే వారు చేస్తారు. వారు ఇంకొకటి చేయలేరు. వారు అవిధేయులైన పిల్లలు. దాని ద్వారా శిక్షావిధిని పొందుట కొరకై అబద్ధమును నమ్మనట్లు బలమైన మోసము చేయ శక్తి వారికి ఇవ్వబడినది. గమనించుము, సంఘ ప్రపంచము వాక్యమును ఆ దినానికి ప్రత్యక్షపరచబడిన వాక్యమును యేసును అంగీకరించకపోతే ఎందుకనగా వారు దాన్ని మరో విధముగా అర్థం చెప్పారు. అయితే ఆయన ఆ వాక్యమైన వారు ఎరుగువస్తున్నారు. ఎందుకనగా దేవుడు ఏమి చేయునని ఆయన చెప్పియున్నాడు అదే ఆయన చేశాడు. వారితో ఆయన చెప్పియున్నాడు, ఈ కాలమును గూర్చిన లేఖనములు పరిశోధించుడి. నేను చేయుదునని నన్ను గూర్చిన యోగ్యతలు నేను చేయకపోతే అలాంటప్పుడు నన్ను నమ్మవద్దు. వారన్నారు, మేము మోషేను నమ్ముతున్నాము అని అన్నారు. ఆయన చెప్పాడు, మీరు మోషేను నమ్మినట్లయితే మీరు నన్ను నమ్మియుందరు. ఎందుకనగా మోషే నన్ను గూర్చి మాట్లాడాడు. అయినప్పటికీ అది వారు చూడలేదు. సాక్షాత్తు పరలోకపు దేవుడే సిలువలో చనిపోతూ ఆయన చెప్పునని ప్రవక్త ఏమి చెప్పినో అవే చెప్పుచుండగా ఇంకా వారిది చూడలేదు. చూస్తున్నారా, ఆయన తరహా వారు వారు కారు. వారు వాక్యానికి సంబంధించిన వారు వారు కాదు. వాక్యము కాదు, అయినను వారెంతో భక్తి గలవారు. అయితే వారు వాక్యము కాదు. ఎందుకనగా ఆ కాలానికి అది దాని స్థానాన్ని గుర్తించను. ఎంత రమ్యంగా లేఖనములు ప్రతి కాలంలో వాటికవే ముడివేసుకున్నవో గమనించు. ఇప్పుడు గమనించు, దేవుని యొక్క వాక్యము వారిని పరిపాలించుటకు లోక సంఘము వద్దన్నప్పుడు కాదన్నప్పుడు వారు ఒక హంతకుని బరబ్బను అంగీకరించారు. ఇదేమి చేసినది? ఇది సాతాను హెచ్చించినది. ఈ చెడ్డ కాలం యొక్క లేక ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు అది ఎల్లప్పుడూ కోరికలు స్థానంలో ఉండడానికి సాతాను హెచ్చించినది. ఎప్పుడు వినండి, ఈ యుగానికి కాక మరి ఏ ఇతర యుగములకు సాతాను దేవుడు అని పిలువబడలేదు. నోహు యుగానికి అతడు దేవుడు అని పిలువబడలేదు. మోషే యుగానికి అతడు దేవుడని పిలువబడలేదు. ఏలియా కాలానికి పిలువబడలేదు. అయితే ఈ చెడ్డ యుగమునకు అతడు పిలువబడ్డాడు. ఓ, ఇది వదులుకోవద్దు. 10,00,000,000 ప్రజల చేత ఆరాధించబడుచు ఈ చెడ్డ యుగం యొక్క దేవుడైనాడు. అది వారికి తెలియదు. అయితే లేఖనము ఈ ఉదయము అతన్ని ముసుగు తీద్దాం, తీనిద్దాం, మనం చూద్దాం. అతడు మీరెరుగుతారు. ఆత్మవివేచన కూటములో పరిశుద్ధాత్మ ఆయన వాక్యములకు వచ్చినప్పుడు ఈ మనుష్యుని ఆయన పిలిచి ఇలాగూ చెప్పును, ఈ పరాయస్త్రీతో నీవు ఉండుట నీకు తగదు. అందుకై నీవేమి చేశావు? 10 సంవత్సరాల క్రితము ఆ పురుషుని భార్యతో నీవు పారిపోయినప్పుడు నీవేమి చేశావు? అతను ఏమి చేస్తున్నాడు? అతని ముసుగు తీస్తుంది, సాతాను బయటపెడుతున్నది. అది పురుషుని బంధిస్తుంది, లేక ఇంకొక స్త్రీ భర్తతో స్త్రీ జీవించుచుంట, లేక వారు చేసిన పాపములు, వారు చేసిన విషయాలు, అదేమి చేస్తుంది? అతన్ని బయటపెడుతుంది. వైద్యులు పొరపాటు ఏంటి అని కనుగొనడానికి పరికరాలు తీసుకుంటారు. అది వారు చేయలేరు, మేము చెప్పలేము. అయితే పరిశుద్ధాత బయటకు వచ్చి అతనెవరైనది బయలుపరచును, అతని బయట పెట్టును. చూశారా? అదే దేవుని యొక్క వాక్యమయ్యున్నది. అది చీకట్లో ప్రకాశించు వెలుగయ్యున్నది. నీవు ఒక గదిలో ఒక శబ్దము తీసుకున్నట్లయితే అది విపరీతంగా అగుపిస్తుంది, రహస్యంగా అగుపిస్తుంది. ఏదో యొక్క ముద్ద పనిచేసినట్లుగా ఉంటుంది. అదేంటో నీకు తెలియదు. వెలుగును త్వరగా త్రిప్పు. సాలెగుడులు, వంటగదిలో పురుగులు, అవి చీకటి పిల్లలు. వెలుతురు వెలిగినట్లయితే అవి పారిపోతవి. వారు మనలో ఉండి బయలువెళ్లేరి. వారు మనస్సంబంధులు కారు కనుక. అది బైబిల్ తెలుపుతున్నది. అవునా? లోకం యొక్క వెలుగులో అవి బ్రతకలేవు. ఇలాగనక పరలోకమందుల దేవుడు ఈ కడవరి దినాల్లో ఆయన వెలుగును పంపాడు. తద్వారా ఆయన బిడ్డల యొక్క త్రోవను వెలిగించుట కొరకై, ఇంకా వారు చీకట్లో నడిచి తొట్టిలో కొండు కొరకై. అయితే నిన్న, నేడు, యుగ యుగాలు ఒకటి రీతిగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు యొక్క వెలుగు కాంతిలో వారు నడుచుడుకై. ఆమేన్. గమనించుడి, సాతాను ఏ యుగములు కూడా దేవుడిని పిలవబడలేదు. కాని అయితే ఈ యుగములు పిలువబడుచున్నాడు. అది అతని యొక్క అభిరుచి ఆరంభము నుండి దేవుని వలె ఉండటానికి. అది మనం చదువుదాము. మన సమయం మనం తీసుకుందాము. చూడండి, నేను ఇక్కడ రాసుకున్నాను యెషయా 14. ఇక్కడ మనం యెషయా 14 వెళ్దాము. ఒక నిమిషం, దేవుడు ఏమి చెప్పాడు చూద్దాము. దేవుడు అదే సాతాను చేసినది. యెషయా 14:12-14. తేజో నక్షత్రమా, వైకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములు పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు, దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందను. దేవుని వలె ఆరాధించబడ్డ సాతాను యొక్క అభిరుచి. ఆకాశమంద నక్షత్రాలలో 2/3 సంఖ్యను అతడు తీసుకున్నాడు. ఆ నక్షత్రాలకు పైగా తనకు తాను పైకి వెళ్లిపోయి వారికి బోధించాడు. 2/3 మోసం చేశాడు. మీరు దాన్ని గ్రహించారా? సరే, గమనించండి, అది అతని యొక్క అభిరుచి. అతడు ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. అతను జాగ్రత్తగా ఎన్నుకున్న తన సొంత జ్ఞానం వల్ల పొందుకున్న విద్యావంతురాలైన పెళ్లి కుమార్తెతో అతను సంసిద్ధంగా ఉన్నాడు. చూస్తున్నారా? పెద్ద పెద్ద భవనాలు, పెద్ద సంఘశేఖలు అన్ని అతని యొక్క మోసము చేత పూత పూయబడినవి. లోకమంతయు మోసము చేయుటకు దేవుడొకటకు జ్ఞానము మత వేదాంతము చేత మరియు వివేక విద్య నైపుణ్యము చేత పూత పూసినది. అదే అతడు చేసింది. అదంతా కూడా అంత్యక్రిస్తియగు వ్యక్తిలోకి శిఖరము చేరుకున్నది. అది ఎప్పుడో తన యొక్క లౌకిక ప్రేమ ద్వారాను విజ్ఞాన శాస్త్ర పెళ్లి కుమార్తెగా దేవుని యొక్క మతాధికారిగా కిరీటధారైపోయినది. అంతా కూడా తెలివి తేటలతోనూ మత సంబంధమైన విద్యతో ఆడంబర వస్త్రధారణ అయినది. ఆమె అతని వలె మత సంబంధమైనది. అతను హవ్వకు ఏ విధముగా చేసినో ఆ విధముగా, ఇంకా అతని కుమారుడు కయ్యను చేసినట్టుగా చేసి దేవుని వాక్యానికి తన సొంత అనువాదము ద్వారా అతని వలె మత సంబంధమైపోయినది. సాతనేక కుమారుడా అని అడుగుతావు. కయ్యూను ఆదాము కుమారుడని బైబిల్ గ్రంథములో ఎప్పుడైనా పిలువబడిందని ఒక స్థలము నాకు చూయించు. అతని దుష్టుని కుమారుడని బైబిల్ చెప్తుంది. సర్పము యొక్క సంతానము లేదు. ఇప్పుడు ముసుగు తీయబడింది సహోదరుడా. పిరమిడ్ తెరవబడి ఉన్నది. ప్రత్యక్షత చూపించబడినట్లుగా గమనించుడి. అతను ఏమి చేస్తాడు? అతను తలంపులు చేస్తాడు. ప్రపంచ సౌందర్యమందు దేవుడు నివసిస్తాడని అతడు తలంచాడు. అతడు దానిని పరలోకములో చేశాడు. ఏదేనదులో పాపము ప్రారంభము కాలేదు. అది పరలోకములో ఆరంభమైనది. తేజో నక్షత్రము వేకువు చుక్క తన అందమందు తాను అతిశయించి మిఖాయిలు కంటే మరింత సౌందర్యమైన రాజ్యము కావాలని ఆశించినప్పుడు పాపం పరలోకములో ఆరంభమైనది. ఇలాంటి అందములో దేవుడు ఉంటాడని అతను అనుకున్నాడు. కయ్యును గమనించు. ఇలాంటి రక్త అర్పణ అతడు వద్దన్నాడు. అతను దిగి వచ్చి ఫలమును అర్పణ చేశాడు, లేక పొలములోని అందాన్ని అతని బలిపీఠంపై ఉంచాడు. ఎంతో భక్తిగా అన్ని చేశాడు. ఖచ్చితంగా హెబెలు చేసినట్లుగానే చేశాడు. అర్పణను అర్పించి ఆరాధన చేయుటకు దేవుని ఎదుట బోర్లపడి అన్ని విధాల విధేడై ఉండెను. అయితే వాక్యం యొక్క ప్రత్యక్షత లేకుండా అవన్నీ చేశాడు. ఆరంభం నుండి దేవుని యొక్క ప్రణాళిక వాక్యమై ఉండెను. అయితే దేవుడు ప్రత్యక్షత ద్వారా బయలుపరచను. ఆయన రుజువు చేసినది నిజమని వఖానిస్తున్నదాన్ని ఆయన బయలుపరచను. మతం ద్వారా కాదు, ఒక బలిపీఠం ద్వారా కాదు, సంఘానికి సంబంధము కలిగిన వలన కాదు, ఒక అర్పణను అర్పించడం వలన కాదు. అయితే దేవుని యొక్క దేవుని వాక్య ప్రత్యక్షత వలన మాత్రమే బయలుపరచను. అది ఏమైనది అతనికి దేవుడు బయలుపరచను. అతని యొక్క తల్లికి పాము ఇచ్చినది ఆపిల్ పండు కాదు, ఆమె పుచ్చుకున్నది. అయితే జంతువు రూపమునున్న సాతానను వ్యక్తితో ఆమె లైంగిక సంపర్కము చేసి ఉండేను. ఒక ప్రాకే జంతువు కాదు. అయితే పొలమంతటిలో లేక భూమి అంతటా ఆతి జ్ఞానవంతుడు, యుక్తిపడిన వాడు, మానవ పోలిక గలవాడు, విత్తనము కలిసిపోటుకు ఒకే ఒకటకు వాడు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రము కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. వారెన్నడూ కనుగొనలేరు. కారణం, అతని శరీరంలోని ప్రతి ఎముక మారిపోయినది. అది అలాగేనని బైబిల్ తెలుపుతున్నది. ఇప్పుడు ఇతడు ఏమి చేయనో గమనించు. ఇతడు దేవుని యొక్క ఆలయంలో ఇతడు కూర్చున్నాడు, అనగా సంఘములో ఉన్నాడు. తనకు తానుగా దేవుడుగా బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఇది చదువుకున్నట్లయితే అది 2 థెస్సలొనికయ 2:3-4 మరియు ప్రకటన 13:4-11 ఉంది. అక్కడ పలుకుబడినది ఇద్దరు ప్రవక్తలు యోహాను పౌలు కడవరి దినాలలో అతడు ఎలాగుననో అది చెప్పేది. మీరు ఇది చదవండి, ఎందుకంటే నేను ఇక్కడ వ్రాసుకున్నాను. ఇప్పుడు సమయం కాపాటు కొరకై బైబిల్ గ్రంథంలో మనం నివసిస్తున్న దినమును మానవుల దినము లేక పురుషుని దినము అని పిలువబడినది. పురుషుని దినము, ఇది దేవుని దినము కాదు. దేవుడు ఈ భూమి యొక్క దేవుడు కాదు, ఆయన కాదు అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఆయన పరలోకపు దేవుడు. అయితే దేవుని యొక్క రోజు కాదు ఇది. ఎన్నిక చేయి రోజు. ఈ రోజునకై జీవించు లేదా చనిపో. దేవుని ఎన్నుకో, జీవించు. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము కాలమునకు రోజునకు బయలుపరచబడిన వాక్యమై ఉన్నది. పురుషుని యొక్క దినమును గమనించు. మీరది గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది నేను చదవబోచున్నాను. అయితే 1 కొరింథీ 5:1-5, 1 కొరింథీ 4:1-5, నన్ను క్షమించుడి. 1 కొరింథీ 4:1-5, మనుషుల చేత విమర్శించబట్టు కూర్చి పావులు మాట్లాడుచుండెను. మనుష్య దినమునందు, ఓ దినము, మనుష్య దినము అని నీవెందుకు పిలుచుచున్నావు అని నీవంటావు. మనుష్య జ్ఞానం వలన జరుగు పనుల వలన మహిమపరచబడు దినము ఇది. చూడు, కమ్యూనిస్టుల యొక్క అన్ని ప్రగల్భాలు ఒకరిని ఒకరు చంద్రుని యొద్దకు తీసుకెళ్ల ప్రయత్నిస్తున్నారు. దేవుడు ఒకరిని పరలోకానికి తీసుకెళ్ల ప్రయత్నిస్తున్నాడు. చూశారా? అయితే చూడు, లక్షల లక్షల కోట్లు 300 కోట్లు వ్యర్థమైన పనుల కోసం వారు ఖర్చు చేస్తున్నారు. వారు అక్కడ చేరుకున్నప్పటికీ వారు ఏమీ కనుగొనలేరు. వారి విషయమేంటి? చంద్రుని గురించి నాకు లెక్కలేదు. నేనెంతో త్వరగా చంద్రుని దాటవలసి ఉన్నది. నేను దానిని చివరకు చూడను కూడా. అలాగ పైకి పైకి వెళ్తుంటాను. నేను క్షీరం వంటి ధవలపు దారిన వెళ్లిపోవలసి ఉన్నది. అవును, ఈ దినమన లోకము సాతాను ద్వారా వచ్చిన జ్ఞానము కొరకు లోకము తనకు తాను సమర్పణ చేసుకుంటుంది. మనుషుల దినము మహిమపరచబడినది దేవుని వాక్యం వలన కాదు, అయితే అతని యొక్క జ్ఞానము ద్వారా మహిమపరచబడినది. ఇప్పుడు ఆలోచన చెయ్యి, అది లోపలకు మునగని నీవు ఈ టేపును తిరిగి వినిపిస్తున్నప్పుడు ఈ లక్ష్యం మీద కొంతసేపు నిలుపు చేసి ఆలోచన చెయ్యి. అతని కార్యములు దేవుని వాక్యమునకు పైగా మించిపోయినవి, బయలుపరచబడినవి. అది సాతాను యొక్క జ్ఞానము. ఏదైతే ప్రారంభములో హవ్వకు అతని చెడో అది. ఇప్పుడు ఆలకించు, ఇది పోగొట్టుకోవద్దు. సాతాను యొక్క జ్ఞానము మానవులలో ఆరాధన సింహాసనములకు పైగా, కాలమునకు బయలుపరచబడిన దేవుని వాక్యమునకు పైగా హెచ్చింపబడినది. తమ పాఠశాల పాండిత్యం వలన, మత సంబంధమైన పాఠశాల వలన మన యొక్క మందిరాలు అది రుజువు చేసినవి. దాన్ని గుర్చి దేవుని వాక్యము ఎరిగిన దానికంటే అది ఎరిగినదని వారు తలస్తున్నారు. అక్కడ ఫలానా ఫలానా డాక్టరు, ఫలానా ఫలానా ఉపదేశకుడు, ఫలానా ఫలానా ఆచార్యుడు వారి యొక్క జ్ఞానం వలన హెచ్చించుకున్నారు. సాతాను ద్వారా వచ్చిన అనుకునే సత్యము దేవుని వాగ్దానకు పైగా రుజువు చేయబడి వారి ఎదుటనే బట్టబయలుపరచబడినది. అందుకొరకు మనుషుడు పడిపోయాడు. చూశారా, అతని యొక్క విజ్ఞాన శాస్త్ర ఘన కార్యములు దేవుని యొక్క వాక్యము తప్పని రుజువు చేయ ప్రతి ప్రయత్నం చేస్తున్నవి. అది ఆలోచించి, అతనిది అనగా మత వేదాంతము ప్రజలకు దేవుని వాక్యాన్ని తెలియపరచుచు యేసు భూమి మీద అగుపరుచున్నటువంటి సంఘశాఖ కాలం వలె తిరిగి దానిని ఉపయోగం లేని దానిగా చేస్తున్నది. యేసు చెప్పినాడు, వేషధారులారా, మీరు మీ యొక్క పారంపర్య ఆచారం వలన, అదే వారి యొక్క అనువాదము, దేవుని యొక్క వాక్యమును తీసుకుని ప్రజల ఎదుట నిరర్థకము చేయుచున్నారు. అదే విషయాన్ని ఈ రోజు వారు చేశారు. అది ఫలితమునివ్వదు. గమనించు, వారు ప్రజలు దేవుడు అనబడు దానికంతటి పైగా అతడు తన్ను తాను హెచ్చించుకున్నాడు. వారు దాన్ని చేయుదరని 2 తెస్సలోనికేందో చెప్పట్లేదా? ఇంకా సంఘశాఖ యొక్క అధికారము, దేవుని కంటే ఎక్కువగా సంఘశాఖను ప్రేమించువారున్నారు. దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవుడు అనబడు దానికంటే తను తాను పైగా హెచ్చించుకునుచు అనగా వాక్యము కంటే అనుదానికంటే వారు నమ్ము సంఘ సిద్ధాంతమును వారు నమ్ముతారు. ఏవక దేవుడు ఉన్నాడు, అది వాక్యము. అదంతా దేవుడిని పిలువబడుతుంది. కాబట్టి దేవుని ఆలయంలో దేవుని వలె అతడు కూర్చుని ఉండి అతడు దేవుడిని రుజువు చేయుచున్నాడు. ఎందుకనగా అతనిని ఆరాధించు ప్రజలు ఉన్నారు. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడినబడు దాని కంతటిపైగా అతడు తనకు తానుగా హెచ్చించుకున్నాడు. ఒకే ఒక దేవుడున్నాడు, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు. చూశారా, దేవుడినబడుదంతా నిజమైన రుజువు చేయబడిన దేవుని యొక్క వాక్యముకు పైగా ఈ యుగ సంబంధమైన దేవుడు హెచ్చించుకుని ఉన్నాడు. అది పరిశుద్ధ యెహోవాను 1. అవునా, దేవుడినబడు దానికంతటి పైగా దేవుడు ఆయన ఆలయంలో కూర్చున్నట్లు ఇతడున్నాడు, అధికారము కలిగి ఉన్నాడు. చూడు, అందుకొరకు అతడు స్తుతించబడుతున్నాడు. ఓ దేవా, ఆ మోసాన్ని ప్రజలు తెలుసుకుందురుగాక. అందుకై అతడు కొనియాడబడుచున్నాడు. ఈ చెడ్డ యుగం యొక్క ప్రజల వలన నిజంగా నమ్మబడుచున్నాడు. ఇప్పుడు ఈ చెడ్డ యుగం యొక్క దేవుణ్ణి, అతని యొక్క సేవకుల్ని మీరు చూస్తున్నారా? ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడుట మనం చూద్దాము. అపజయ మెరుగుని దేవుని వాక్యమునకు దూరంగా తన యొక్క జ్ఞానం వలన వారు జీవించిన కొరకై శ్రేష్టమైన లోకమును అతను చేస్తున్నాడని అతడు చెప్తున్నాడు. అయితే అతడు కలిసి వచ్చిన వలన సంఘ శాఖలలో సూక్తులలో మరియు తెలివితేటల్లో విజ్ఞాన సంబంధమైన వాటి వలన మనుషులు జీవించడానికి శ్రేష్టమైన లోకమును అతడు తయారు చేయుచున్నాడు. వెయ్యేండ్ల పాలనలోనే లోకము జీవించుటకు సరిపోవునను దేవుని యొక్క వాగ్దానమును ఉపేక్షించుచున్నాడు. నా అభిప్రాయం మీరు తెలుసుకుందరు, జీవించుటకు బదులు పాపమునుటకు వాడు శ్రేష్టమైన లోకమును తయారు చేశాడు. గమనించుడి, దాన్ని అతడు చేశాడా? అతడు పాపమును చట్టపరమైనదిగా చేశాడు. విష్కీ త్రాగడం, సిగరెట్లు త్రాగడం, అది చట్టపరమైనదిగా చేశాడు. తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీలు సంఘములో సభ్యులు కాగలుగుటకు చట్టబద్ధమైనదిగా చేశాడు. ఒక్క నిమిషం, నీవు నిరుపు చేయగలవా? ఆమె పొట్టి లంగాలు ధరించగలదు, రంగులు పోసుకోగలదు. దేవుని యొక్క వాక్యమునకు అది ఖచ్చితంగా వ్యతిరేకమై ఉండేయు. తన మత సంబంధమైన గుంపులో ఇంకా సభ్యురాలుగానే ఉంటుంది. అది పర్వాలేదు, అది అతడు చెప్తాడు. చూడు, అతని తెలివిని చూడు. స్త్రీతో దానికి ఏమి పని? నిషేధించబడిన పండును లేక నిషేధించబడిన పండు కాదు. అది ఏమయ్యున్నదో అది చేయవద్దని దేవుడు చెప్పాడు. అయితే అతడు చేశాడు. ఆమె అతన్ని నమ్మినది, దాని కొరికై ఆమె అతన్ని ప్రేమించినది, ఆమె దేవుని ద్వేషించినది, ఆమె సొంత కార్యాలు ఆమె చేసినది రుజువు చేసినది. ఆయన ప్రేమిస్తున్నానని ఆమె చెప్తున్నది. అయితే ఆమె సాతానును ప్రేమిస్తుంది. ఆమె రూపకల్పన అను దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. యుగ దేవతను, హాలీవుడ్ దేవతను ఆరాధిస్తుంది. అతని ఆమె ప్రేమిస్తుంది, అయితే దేవుని యొక్క నిజ వాక్యమును ద్వేషిస్తుంది. ఉన్న నిజమైన దేవుడు అదే. సంఘములో దాన్ని చట్టబద్ధత చేయుట ఏమీ అపకారం లేదు. మా స్త్రీలు ఇది చేయగలరు, అది చేయగలరు, లేక మరొకటి చేయగలరు. అయితే జీవముగల దేవుని సన్నిధానములో ఆమె వచ్చుటకు అనుమతి కూడా లేదు. ఆమె పశ్చాత్తాపం పొందితే తప్ప. చూస్తున్నట్లయితే అతడు లోకం యొక్క అందమునకు అతడు దేవుడు. అతడు ఆమె అందంగా అగుపించ ఆశపడినది. ఆరంభం నుండి కూడా అతడు అందం యొక్క దేవుడు, సౌందర్య దేవత. అతడు అవుతాడు భౌతిక సాధనముల ద్వారా, విజ్ఞాన శాస్త్రం వలన సాధించిన జ్ఞానము ద్వారా. ఈ నవనాగరికత చెడ్డ యుగానికి అందాన్ని సాధించినది, అది అందంగా చేసినది. గమనించుడి, గుర్తించుకుంటానికి అది గుర్తింపదగినది. ఆరంభములో షేతు, అతని యొక్క కుమారుడు, ఏనాడు విజ్ఞాన శాస్త్ర సంబంధముగా నడవలేదు. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు విజ్ఞాన శాస్త్రాన్ని గుర్చి మాట్లాడుకోబోతున్నాము. ఇది నేను చెప్తున్నట్లయితే నా అవివేకాన్ని గుర్చి మన్నించుట కాదు. అయితే దేవుని వాక్యమును ఉపేక్షించు ఏదైనను అది అజ్ఞానుల ముఠ. గమనించారా? నిజం, అది గుర్తింపదగిన విషయం. దాన్ని గమనించుడి, షేత్ కుమారులు విజ్ఞాన శాస్త్రదారులు ఈనాడు నడవలేదు. వారు ఆడంబరం లేని సాధారణ పశువులు, కాపరులు, వ్యవసాయదారులు మొదలైన వారు. అయితే కయ్యిను కుమారులు చేశారు. ఎందుకని? వారి తండ్రి యగు దయ్యము చేత ప్రేరేపించబడిన వారైన వారు. వారు కయ్యూను తన తండ్రి యగు దయ్యము చేత ప్రేరేపించబడ్డాడు. వీరు కూడా వచ్చినటువంటి ఆ సంతానము ద్వారా ప్రేరేపించబడ్డారు. ప్రతి ఒక్క కాలంలో వచ్చుచున్న దేవుని యొక్క సంతానాన్ని గమనించు. ఈ రోజు అది ఎక్కడికు శిఖరపు స్థానానికి వచ్చుచున్నదో గమనించు. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, విజ్ఞాన శాస్త్ర దాని వనరులకు ఎంత మాత్రము సంబంధించిన వారు కాదు. కాదు, ఒక్క నిమిషం, అందులోకి మనం వెళ్తున్నాము. అయితే తన తండ్రి యగు దయ్యం తన తండ్రి యొక్క స్వభావం ప్రకారం సంపూర్ణంగా లోక జ్ఞానం, సౌందర్యం, విజ్ఞాన శాస్త్రం మొదలైన వాటితో కయ్యును చేశాడు. కయ్యూను యొక్క బిడ్డలు విజ్ఞానవంతులు, విద్యావంతులైన వారు. వారు సంగీత వాద్యములు వాయించువారు. నవీన ఎలిస్ ప్రెస్లీ ఇక్కడ ఉన్న ఈ తరహావలే. ప్రతి శనివారం రాత్రి ఇక్కడ ఈ వీధిలో జరిపించు పాఠశాల సమితి వల్లే నగరములోని భవనముల నిర్మాణికులు, వ్యక్తిగత దురాశల కోసము అలంకరించుకున్న స్త్రీలు, దయ్యము స్త్రీలకు రంగులిచ్చుచు, వారి వెంట్రుకలను కత్తిరించుకున్నట్లుగా చేయచు, వారిని పొట్టి లంగాలతో మొదలైన వాటితో పెట్టుచున్నది. వారు తన మురికి దురాశ కోసమే అది. అది నిజంగా అయోగ్యమైనది. అయితే చెప్పడానికి మరి వేరే యొక్క మార్గం నాకు లేదు. సాతానిక సువార్త విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి అని మనకు తెలుసును. వాడు దాన్ని ఏ దినలో బోధించాడు? దేవుడు కాదు, సాతాను చేశాడు. విజ్ఞాన శాస్త్రము పురోగాభివృద్ధి, విజ్ఞాన శాస్త్రము పురోగాభివృద్ధి సాతానుది. ఈ రోజు అతడు మనల్ని ఎక్కడికి దానితో నడిపించాడో చూడండి. అవునా? గమనించుడి, అతను దాన్ని ఏదినలో బోధించాడు. ఎవరికి? ఆదాము యొక్క పెళ్లి కుమార్తెకు. ఆమె దాని కొరకై పడిపోయినది. దేవుని యొక్క మాటల్లో ఒక దానిని ప్రశ్నించి ఆమెను అతడు మోసం చేశాడు. అతడు ఏమి చెప్పి ఉండెను మనం గమనిద్దాము. అతడు ఈ విధముగా చెప్పవలసి ఉండెను, ఈ పరిశుద్ధ సంఘములో విజ్ఞాన శాస్త్ర సంబంధమైనది చనిపోవుట కాదు, లేదా నీవు పండితుడు అవుతావు, విద్యావంతుడు అవుతావు, మన్నము లాంటి వితర్కములను నమ్ముట కాదు. అది దేవుని యొక్క వాక్యం చెప్పినట్లయితే నాకు లెక్కలేదు, అది తర్కించదగినది కాదు. ఓ అతని చూడు, దేవుడు మంచి దేవుడు, నీవు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నావు, ఎందుకని? నీవు చనిపోలేవు. అయితే దేవుడు చెప్పాడు నీవు అయిపోతావని. అది అయిపోయినది. అతని ఈ రోజు చూడు, ఓహో సంఘానికి సంబంధించుటి చాలు, అది నీవు చేయుడిది కాదు, లేక ఇది అది లేక మరొకటి. అలాగూ ఆలయానికి వచ్చి మంచిగా సభ్యునిగా ఉంటే చాలు. వెంట్రుకలు కత్తిరించుకుంటా అదెంత బుద్ధిహీనత. పొట్టి లంగాలు ధరించుట, రంగులు పూసుకునుట, మరియు నాటకాలకు వెళ్ళుట, అప్పుడప్పుడు కొద్దిగా బీరు త్రాగుట నీకు హాని చేయదు. ఎంతకాలము నీవు అందులో తృప్తిపరచుకుంటావో అంతవరకు. దాపరికం లేదు బిడ్డలారా, మీరు తీసుకోవాలని నేను కోరుచున్నాను. వారిది ఇష్టపడతారా లేదా అని ఎరుగునట్లు. అక్కడే అతడున్నాడు. ఈ యుగం యొక్క దేవుడు, ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు. దేవుడు మంచి దేవుడు. నేను రోగినయ్యుండగా అది నేనెంతో నేర్చుకున్నాను. అలాగే దేవుడు న్యాయవంతుడైన వాడు కూడా. ఆయన ఒక స్థిరత లేని నెట్టివేయగల ముసలి తాత కాదు. ఆయన పిల్లలు పిల్లలకు ఇలాంటి పాపము లేదు. ఆయన నీతి న్యాయముల పరిశుద్ధతలు గల దేవుడు. ఆయన మొదటి బిడ్డల వలన ఏదైనా తోటలో ఆయన అది రుజువు చేశాడు. ఓ గీత నీవు దాటేవా? ఆయన మాటల్లో ఒకటి దాటితేవా నీవు చనిపోయావు. ఆ దినమున అదే విషయం అనుసంధిస్తుంది. గమనించు, అతని విజ్ఞాన శాస్త్ర సంబంధమైన సాంఘిక విద్యావంతమైన అభివృద్ధికరమైన సువార్త హవ్వకు బోధ చేశాడు. ఆదాం పెళ్లి కుమార్తె అది నమ్మినది. మరియు అతడు పిలువబడే క్రీస్తు పెళ్లి కుమార్తెను, అనగా రెండవ ఆదాం యొక్క సంఘమును, అదే విధమైన వాగ్వాదముల చేత నింపుటకు అతడు సఫలీకృతుడయ్యాడు. అవునది నిజం. ఓ అది దేవుని కొరకు కాదు, అది చేయుటకు దేవుడెంతో మంచివాడు. ఎందుకు? ఆలయానికి ఎంతకాలం వెళ్తావో అంతకాలం. నీవు నమ్మినట్లయితే దయ్యము నమ్ముచున్నది తయారు చేసుకున్న విశ్వాసము కాదు. అయితే అతడు నిజంగా నమ్ముట, అతడు రక్షించబడలేదు. నీవు నమ్మినట్లయితే అతడు రెండవ పెళ్లి కుమార్తెకు చెప్తాడు, లేక రెండవ ఆదాము యొక్క పెళ్లి కుమార్తెకు చెప్తాడు. మొదటి ఆమెకు ఏమి చెప్పినో అలాంటిదే. ఇలాంటివి దైవిక స్వస్థత అటువంటిది ఏమీ లేదు. మేమది రుజువు చేయగలము. ఒక్కటి కూడా రుజువు కాలేదు. మరియు యేసు నామమున ఈ బాప్తిసం సంగతి నేను సంఘమునకు అధికారిని అని మీరు గ్రహించట్లేదా? అతను అలా చెప్తాడు. మేము దాన్ని నర్సయ రోములో తీర్మానించాము. ఎప్పుడనగా ఆ మూడు అపవిత్రాత్మలు ఘటసర్పముల నుండి అబద్ధ ప్రవక్తలుగా మొదలుగవానిగా బయలువెళ్లినప్పుడు. దేవుల యొక్క త్రిత్వాన్ని మేము నమ్ముతున్నాము. ఓహో ఎంత జాలి! అది అన్ని జనాంగము ఎలాగో అలాగో ఓలాడు. దాంతో దేవునిదురికి వచ్చి ఆయన సన్నిధులు నిలబట్టడానికి ప్రయత్నం చేయవద్దు. ఓ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ బిరుదులతో నీవు బాప్తిసం పొందినట్లయితే అదేమి వ్యత్యాసం కాదు. అది ఎలాంటి వ్యత్యాసం కలుగు చేస్తుంది? అదెంతో వ్యత్యాసాన్ని కలుగు చేస్తున్నది. ఎంతవరకనగా పరిశుద్ధాత్మ వారి మీదకి రాకముడుపు ఒక బాప్తిస్టు గుంపును మరలా బాప్తిసం పొందమని పౌలు ఆజ్ఞాపించినంత వరకు. ఇంకా పరలోకముడు దిగి వచ్చిన దూత మరి ఒకటి ప్రకటించినట్లయితే అతడు శపగ్రస్తుడు కాక అని అపోస్తులుడు అరుపు అరచి కేకబెట్టెను. ఖచ్చితం అది వ్యత్యాసాన్ని మార్పుడు కలుగు చేస్తుంది. ఈ దినాలలో పరిశుధాత్మ బాప్తిసం అన్నది లేనేలేదు. అది కేవలము అపోస్తులకు మాత్రమే. అది దాటిపోయినది. ప్రవక్తల విషయమా? అది తెలియనే తెలియదు కూడా. అద్భుతాలు అది అశాస్త్రమైనవి. మలాకి 4 అది మరొక కాలానికి. యోహాను 14:12 ఓ యేసు యొక్క అర్థం అది కాదు. లూకా 17:30 ఓ అది కేవలము కవి కల్పితము. చూశారా? అది తప్పుడుగా అర్థము చెప్పండినది. అది మూలములో అది లేదు. అలాంటి చెత్త బుద్ధిహీనత. సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యకు దిగి వచ్చి దాన్ని రుజువు చేస్తే యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగంలో ఒకటి రీతిగా ఉన్నాడు అని ఆయన చెప్పినప్పుడు అది అలాగైనా ఆయన రుజువు చేశాడు. దాన్ని గుర్చి కాదని ఎవరన్నప్పటికీ నాకు లెక్కలేదు. దేవుడు తన సొంత వాక్యమును అర్థం చెప్తాడు. ఈ కడవరి దినాల్లో ఈ విషయాన్ని ఆయన చేయనని ఆయన చెప్పినాడు. అస్తమయ కాలం ముందు వెళుతుండను దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు. తూర్పును ఉదయించే అదే సూర్యుడు, పశ్చిమాన అస్తమించినది అదే సూర్యుడు. ప్రవక్త చెప్పినాడు, అది పగలు కాదు రాత్రి కాదు అని పిలువబడు దినముండును, అది కాంతి విహీనంగా ఉండును. మేఘములు కమ్మినది, సూర్యుని వైపు మేఘాలు కమ్ముకున్న దినము. అయితే చెప్పబడినది సుమారు సాయంకాల సమయమున తిరిగి వెలుతురు కలుగును. అదే కుమారుడు, ఆయన అల్ఫా ఒమేగా, తూర్పు దిక్కున ఉదయించిన అదే కుమారుడు కడవరి దినములలో మరలా పశ్చిమ దిక్కున ఉదయించునని చెప్పబడినది. దినము ముగించబడక మునుపు కొంచెం ముందుగా ఎంతమంది అది అర్థం చెప్పిన నాకు లెక్కలేదు. దేవుడు ఆయన సొంత వాక్యానికి అనువాదం చెప్తాడు, దాన్ని ఆయన రూ చేస్తాడు. ఇది సాయంకాల సమయం అని అలాగూ చెప్పండి. అయితే మరలా దాని కొరకు ఆమె పడిపోతుంది. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అందుకొరకై పడిపోయినది. స్వచ్ఛమైన రుజువు చేయబడిన దేవుని వాక్యమునకు బదులు ఒక వేదాంత విద్య బోధకుని యొక్క జ్ఞాన పాండిత్యాన్ని అందుకొరకు తీసుకుంటు కొరకు. దేశంలో దూరాన మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దైవ సేకులైన మీరు దీంతో మీరు అంగీకరించకపోవచ్చును. నేను మిమ్మల్ని గాయపరచట్లేదు, నేను నా సొంత గుంపుతో మాట్లాడుచున్నాను. మీరు లోపల కూర్చుని ఆశపడితే మీరు దాన్ని వినటానికి నేను ఆనందిస్తాను, తర్వాత మీరది వినుడి సరేనా? అయితే వారేమి చూశారు దాన్ని వారికి చెప్పుచున్నాను, అదే వారికి చూయించుచున్నాను. దేవుడది రుజువు చేయుచున్నాడు, అది నిజం. చూశారా, ఇదే కాలము, దానికి ఎవరు అర్థం చెప్పనవసరం లేదు. నీ యొక్క లోక జ్ఞానము ఏది పనికిరాదు. నీవు బిఏ డిడి ఏడీలను కలిగి ఉండవచ్చును, లేక అదేదైనప్పటికీ ఏ ఒక్కటి అది అర్ధసహితమైనది కాదు. దేవుడు ఆయన వాక్యానికి అనువాదం చెప్పును, అది ఆయన వాగ్దానం చేశాడు, అది ఇక్కడే ఉన్నది. అయితే వేదాంత పాఠశాల జ్ఞానము ద్వారాను సంఘ శాఖల బోధన ద్వారాను చావు దెబ్బ తగిలి మానిపోయిన మృగం వెంట భూజనులందరూ మృగం వెంట వెళ్ళచ్చు ఆశ్చర్యపడదురు. అన్య రాజ్యము నుండి పోపు రాజ్యమునకు చూడు, ఆమె ఎక్కడికి వెళ్లిపోతుందో ఆమెది నమ్మినది. అతడు ఆమెకు చెప్పిన జ్ఞానాన్ని ఆమె నమ్మినది. ఇప్పుడు గమనించు, ప్రధానము చేయబడిన ఇద్దరు పెళ్లి కుమార్తెలు దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన తెలివిని నమ్మారు. ఆదాముకు పెళ్లి కుమార్తె దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన సాతాను జ్ఞానాన్ని నమ్మినది, మరియు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె సాతాను యొక్క జ్ఞానమును నమ్మినది. ఈ యొక్క తెలివి తేటల చెడ్డ కాలములో దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన సాతాను జ్ఞానమును నమ్మినది. గమనించుడి, హవ్వ ప్రకృతి రీత్యా దాన్ని నమ్మినది. సమస్త మానవ జాతికి మరణాన్ని తెచ్చిపెట్టినది ప్రకృతి సంబంధమైన పెళ్లి కుమార్తె. ఆదాము భూమి యొక్క ప్రకృతి మనిషిడు, అతని పెళ్లి కుమార్తె. ఆమెను భార్యగా అతడు చేసుకొనక ముందు సమస్త మానవ జాతికి మరణాన్ని తెచ్చినది. అది విజ్ఞాన శాస్త్ర సంబంధమైనది లేక కాదు. మనం అలాగే చనిపోతాము, కారణం మనం అలాగూ అవుదామని దేవుడు చెప్పాడు. నీవు పరిశుద్ధమైన ఏదేనలో ఉన్నా, లేక పరిశుద్ధ సంఘంలో ఉన్నా, లేక పరిశుద్ధ సంఘ శాఖలో ఉన్నా, లేక అదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యంలోని ఒక్క వాక్యము సత్యమని నీవు నమ్మకపోతే ఆ దినాననే నీవు చనిపోయావు. అది రుజువు చేయబడి నీకు బయలుపరచబడినప్పుడు చనిపోయావు. ఆ దినముననే దేవుని నుండి నీవు దూరంగా చేసుకున్న దినము. పదాల సముదాయమంతా కాదు, ఒక్క వాక్యం ఒక్క మాట. ఎవరైనా ఒక్క మాట కలిపినేలా లేక ఒక్కటి తీసివేసినేలా ఆ దినాననే నీవు చనిపోయావు. గమనించు, ఆదాము యొక్క పెళ్లి కుమార్తె ఆమె యొక్క జాతికంతటికి, మానవ జాతికంతటికి ప్రకృతి సంబంధ మరణము తెచ్చుటకు కారణభూతులైనది. మరియు రెండవ ఆదాము యొక్క పెళ్లి కుమార్తె క్రీస్తుకు ప్రధానము చేయబడిన పెళ్లి కుమార్తె మృగ ముద్ర స్వీకరించడం ద్వారా సంఘమంతటిని సంఘ శాఖ మరణములోనికి త్రోసుకుని పోయినది. విజ్ఞాన శాస్త్రము ద్వారా, బుద్ధి కుశలత ద్వారా, పెద్ద సంఘ శాఖ సంస్థల ద్వారా మరణములోనికి నెట్టుకుని పోయినది. మేం బాప్టిస్టు వారము, మేము ప్రెస్బిటేరియన్ము, మేం పెంతెకొస్తు వారము అని మొదలగునవి. మాకు ఇది ఉన్నది, మాకు చాలా ఆస్తి ఉన్నది, మేము మేమే ప్రభుత్వం చేత గుర్తించబడిన వారము, మేం ప్రపంచమంతటా ఉన్నాము, మరి అలాంటివి. ఇంకా అతి శ్రేష్టమైన వారము, నగరమందల మేయరు మొదలైన వారందరూ మా యొక్కకు వస్తారు, చివరకు ప్రెసిడెంట్ సహా పెద్ద బహిరంగ సభలో ఉండడానికి వస్తారు, మేము దానికి దీనికి లేక మరొక దానికి వస్తాము. లోకమాంతకూడా సంఘ శాఖల ఆత్మ సమన మరణములోనికి నెట్టుకుని పోయినది. సంఘమాంతా ఆమె చనిపోయినది. నీవు చెప్తావు నీవెంతో ప్రాంతాన్ని చుట్టుముట్టి వేస్తున్నావు అని యేసు చెప్పాడు. నోహు దినముల రీతిగా అక్కడ 8 ఆత్మలే రక్షించబడ్డారు. మనుష్య కుమారి రాకడియందు ఉండును. లోతు దినాలలో అక్కడ ఆ దినమన ముగ్గురు మాత్రమే బయటకు తీసుకుని రాబడ్డారు. జ్ఞాపకపుచ్చుకోండి, అక్కడ ఒక వర్గం వారు ముందుగానే బయట ఉండేది. అయితే అప్పుడు ఎలాగుండెనో మనుష్య కుమారుడు బయలుపరచబడిన దినమందు ఉండును. చూడు ఎటువంటి రోజు అది, మనం ఎక్కడ ఉన్నామో చూడు. ఇప్పుడు సంఘం పేరిట విజ్ఞాన సంబంధమైన విద్యావంతమైన నాయకత్వాలను సాతాను ఆమెకు ఇచ్చినటువంటి శాస్త్ర సంబంధమైన విద్యా ప్రణాళిక నాయకత్వాన్ని సమస్త లోకము అంగీకరించుటకు ఆమె కారకురాలైనది. ఈ యుగ సంబంధమైన దేవుణ్ణి మీకు చిత్రీకరిస్తున్నాను. హవ్వగా ఆమె యొక్క చేతిలో సాక్షాత్తు దేవుని యొక్క వాక్యమును నింపుతుంది. దేవుని యొక్క వాక్యమును ఆమె తీసుకోగలదు. అయితే దానికి ఆమె ఏమి చేసినది? పరిశుద్ధాత్మక బాప్తిసం కొరకు వేచిండుటకు బదులు పరిశుద్ధాత్మ కేవలం శిష్యులకు మాత్రమే ఎన్ని విజ్ఞాన శాస్త్రం రుజువు చేసినది. దైవిక స్వస్థతను కొనసాగించుటకు బదులు చనిపోయిన వారిని తిరిగి లేపి గొప్ప అద్భుతాలు ఆమె చేయుటకు బదులు మత సంబంధమైన మనుషుల నాయకత్వం చేయుటకు సాతాను ఆమె అనుమతించినది. వాక్యమును తీసి అది మరి యొక్క కాలానికి చెప్పుటకు ప్రయత్నం చేసినది. ఆమె అది నమ్మినది. బైబిల్ చెప్తున్నప్పుడు నేను చేయు కార్యముల బిరును చేతురు. యేసు అది చెప్పాడు, సరే లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇంకను మనము సృష్టిమే. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. దానిలోని ప్రతి చిన్నదానిని ఆమె తృణీకరించినది. అతీతమైన ప్రతిదానిని ఆమె తృణీకరించినది. ఇంకా తన యొక్క జ్ఞాన సంబంధమైన బైబిల్ భావానికి మార్పు చేసినది. ఎక్కడ పూజారులని పరిశుద్ధులు తండ్రులని పిలువబడుట, ఎక్కడ బిషప్పులు ఆర్చి బిషప్పులు, ఎక్కడ జిల్లా ప్రిస్పేరియన్లు సాధన పర్యవేక్షకులు మొదలైన వారు దానికి వారి స్వంత అనువాదమును పెట్టారు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. 12 గంటల మారిగా చచ్చిపోయి అక్కడ కూర్చున్నారు. కడవరి దినాలలో మిగిలింది ఒకటే ఒకటి చిన్న పెంతికోస్తు గుంపు. ఎంతగా వారు కేకలు వేయాలో అంతగా సంగీతములో నేల మీద క్రిందికి పైకి దొల్లుతూ భాషలు మాట్లాడుతూ కేకలు పెడుతూ పైకి భక్తిగల వారి వారి నుండి వాక్యమును తృణీకరించుట. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందమని వారికి చెప్పు. నీ ముఖానే నవ్వుతారు. అయితే ఆయన వాక్యం అలాగే దూ చేయచ్చు, అది అలాగేనని చేయచ్చు. దేవుడు నేరుగా వెళ్ళుచున్నాడు. గమనించు, హవ్వ పాలి భాగస్తు పాకం పొందుటకు కారణమైన సాతాను. ఆ వృక్షము మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షము, అది మిశ్రితమైన వృక్షము. ఇప్పుడు మనం జీవిస్తున్న దినమును చూడు. ఆయన ఒక పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుచున్నాడు. మేలు చేయుచున్నానని వాక్యమును తృణీకరించడం ద్వారా అది కిడు చేయచ్చు. మేలు చేయుచున్నాననేది చెప్పుకును ఒక సంఘము అతనికున్నది, ఒక మిశ్రితమైన వృక్షము. హో వారు చెప్తారు, వారికి పెద్ద సంస్థలు కలిగి ఉన్నారని చెప్తారు. వారు ఇది సహాయం చేస్తున్నారని అంటారు. రెడ్ క్రాస్ దానికి నిర్ధారిస్తుంది. మరియు పాఠశాలలన్నీ ఇటు చూడు. ఓ అయితే వాక్యమును తృణీకరించుట చనిపోవటి కొరకు అదే నీవు చేయవలసి ఉన్నది. అదెంత బుద్ధికుశలైనా అదెంత మంచిదైనా సరే, యేసు చెప్పి ఉన్నాడు, పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులేయబెట్టును అని. పులిసినది కొంచెమైనను ముద్దంతయు పడుచేయును. ఒక్క దేవుని యొక్క మాటను స్థానమును తప్పించగా చిత్రమంతా కూడా పాడవుతుంది. నా యొక్క పాదము ఎక్కడ ఉండవలసినదో అక్కడ నా ముంజే ఉన్నట్లయితే ఏమవుతుంది? గమనిస్తున్నారా? నా చేయి ఉండవలసిన స్థానములో నా చెవియుంటే కొంచెము పులిపిండి ముద్దంతయు పడుచేయును. అది ఎలాగూ సరైనని నీవు తెలుసుకోగలుగుతావు అని అంటావు. అది సరైనదని దేవుడు రుజువు చేయును. ఆయనే దాన్ని బయలుపరుస్తాడు. అది ఇక్కడ వాక్యంలో ఉన్నదని ఆయన చెప్పాడు. తర్వాత ఆయన దాన్ని రుజువు చేస్తాడు. ఆ విధముగా అది సరైనదా కాదా అని మనం తెలుసుకుంటాం. ఒక్క మాట తృణీకరిస్తే చాలు, అదంతా మరణానికి తీసుకెళ్తుంది. అది ఏ విధముగా భౌతిక మరణాన్ని సర్వ మానవ జాతికి తీసుకుని వచ్చినదో అలాగే అదే ఫలితాలను ఆత్మ సంబంధమైన మరణాన్ని అది తెచ్చినది. గమనించు, నోహువు కాలంలో అక్కడ వెనుకటి విజ్ఞాన శాస్త్ర యుగంలో అది ఏ విధముగా సాతాను తీసుకుని వచ్చినదో వారి యొక్క స్వంత జ్ఞానం మీద ఆధారపడుట. బైబిల్ గ్రంథంలో సామెతల్లో మనకు తెలుపుతుంది, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకున్నక అని. మరియు ప్రతి మానవుని మాట అబద్ధం, దేవుని మాట సత్యము. అయితే సాతాను తన స్వంత జ్ఞానం వలన ఏదేని తోట మొదలుకొని ప్రజలు తమ స్వబుద్ధి మీద ఆధారపడి చేసింది. మీకు తెలుసా, తన యొక్క ఘనమైన మ్యాక్స్ ఫ్యాక్టరీ పనుల ద్వారా, అక్కడ వాడు చేసిన పనుల ద్వారా అతడు స్త్రీలను ఎంతో అందంగా తయారు చేశాడు. మానవుని కుమారులు లేదా దేవుని కుమారులు పడిపోనంతగా, పాపంలో పడిపోయి వాణ్ణి పెళ్లి చేసుకున్నంతగా చేశాడు. స్త్రీలు ఎంతో అందంగా ఎంతో సౌందర్యంగా ఉన్నారు. ఈరోజు వీధిలోని సాధారణ స్త్రీని తీసుకో, ఎంతో కథను నీవు చదువుతావు, నీవెన్నడూ అది వినలేదు, కారణం అది నా ముందు దినాలు. పర్ల్ ఓ బ్రయన్, ఆమెను గూర్చి ఎంతమంది విన్నారు? నిజం, ఆమె ప్రపంచమంతట్లో అతి అందమైన స్త్రీ ఉండవలసి ఉండేను. ఎందుకని నేటి దినమున పాఠశాలకు వెళ్ళు బడిపిల్ల కంటే అలాగుండలేదు, అయితే ఆమె కంటే రెండంతలుగా అందంగా ఉంటుంది. అదెందుకని? కడవరి కాలంలో స్త్రీ యొక్క అందం అలాగుంటుంది. వారి యొక్క తల వెంట్రుకలు వారికి కత్తిరించుకోవాల్సి ఉంటుంది. వారు చిన్నపిల్లల వస్త్రాలు వేసుకుంటారు. వారు పొట్టి వస్త్రాలు, బికినీలు, మరి ఏమని పిలుస్తారు అవి ధరిస్తారు. వారు రంగులు పూసుకుంటారు, ఎగుడు దిగుడుగా మొదలైనవి ఇవన్నీ ధరిస్తారు. వారికి కానిదేదో అది తయారు చేసుకుంటకై చూస్తున్నారా? అయితే శాస్త్ర సంబంధమైన జ్ఞానం చేత దీన్ని వారు సాధించగలిగారు. బ్రతుకుడు కొరకై ఆహారముకై ఖర్చు చేయు వాటి కంటే సంయుక్త రాష్ట్రాల్లో రెండంతలు మూడంతలు ఎక్కువగా స్త్రీలు అలంకరణ వస్త్రాలకై ఖర్చు చేయుదురు. అది మీకు తెలుసా? దాన్ని రుజువు చేయి. అలంకరణ వస్తువులకు వారు ఖర్చు చేయుదురు. గమనించుము, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి, దేవుని కుమార్తెలను కాదు నరుల కుమార్తెలను చూచి, వారు అందమైన వారు. అది దేవుని కుమారులు ఈ మోసముల పట్టణానికి కారణమైంది. అలాంటి వారిని తీసుకుని వారిని పెళ్లి చేసుకున్నారు. ఈ దినమందు ఎలాగో అది సదుమ దినమన, అలాగే అది ఈ దినమున కని ఇలాగ ముందుగా చెప్పబడినో అలాగున అది వ్యభిచారతరమును తీసుకుని వచ్చినది. అదే ఈ దినమున పురుషుడు స్త్రీ భార్యలను బదలాయించుకుంటా, ఈ భార్యను వారు ఇష్టపడకపోతే వారు రెనో, నెవాడా ఎందుకు వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, మరియు లేక ఆ ఒకరికి విడాకులిస్తారు, మరలా 15 నిమిషాల్లో పెళ్లి చేసుకుంటారు. స్త్రీలు ఎంతో అందంగా ఉంటారు, వారు ఎంతగానో ఆపుకోలేనంతగా అందంగా ఉంటారు. అదేంటి? దయ్యం. చూశారా, సాతాను ఇంకా అందములో ఉన్నాడు. గమనించు, గమనించు, వారి ఎడల ఆ పాపము ఎన్నడూ క్షమించబడలేదు. ఆ అందమైన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన యుగమును, సాక్షాత్తు ఆ చెడ్డ యుగమును భూమి మీద నుండి దేవుడు నాశనం చేశాడు. ఆ అందమైన విజ్ఞాన శాస్త్ర యుగమును మనిషి కుమారి రాకడకు కొంచెం ముందు అది మరలా ఉన్నానని యేసు చెప్పాడు. అవును కదా? గమనించు, యేసు చెప్పినాడు, నోహు దినాలలో ఇలాగుండెను, ఇలాగుండెను, మనిషి కుమారి రాకడ యందు అలాగుండెను, వారందరూ పెళ్లి చేసుకుంటకు ప్రయత్నించినప్పుడు అలాగుండెను. ఇప్పుడు గమనించు, దేవుని కుమారులు నరుల యొక్క చక్కని కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. అందునిమిత్తమై దేవుడు వారిని ఎన్నడూ క్షమించలేదు. ఖచ్చితంగా బిలాము యొక్క బోధువలే అందమైన జ్ఞానయుక్తమైన విజ్ఞాన సంబంధమైన మోయాబు స్త్రీలను వారి సరసాలాడు కళ్లతో, ఆమె రంగులు బూడిదలు, ఆమె మంచి సువాసనలు దేవుని కుమారులను లాలనగా చేయుటకు, అది ఎటువంటి రంగులు పూసుకొనకుండా చేతులతో బబ్బులు కాచేంతగా పనిచేసిన వారి స్వంత స్త్రీలకు వ్యతిరేకంగా చేయుట, వారిని వారి వైపునకు ఆకర్షించుకుని మనం ఒకరినొకరం పెళ్లి చేసుకుందాము, ఎందుకంటే మనమంతా ఒకే ప్రజలము. అది అబద్ధం, అది అబద్ధమై ఉంటున్నది. నరుల కుమార్తెలను దేవుని కుమారులు పెళ్లి చేసుకుంట అది యొక్క దయ్యం యొక్క సాధనం. ఆ అబద్ధ ప్రవక్తకు బిలాము కొరకు అది దయ్యం యొక్క అబద్ధం. జాతినంతా ఒకటిగా ఉంచుటకు ప్రయత్నించిన మోషేకు వ్యతిరేకముగా ప్రవచించుటకు యత్నించిన బిలాముకు అది దయ్యం యొక్క అబద్ధం. మేము అదే దేవుని నమ్మితిమి, అదే అర్పణను మేము అర్పించున్నది, మాకును బల్లున్నవి, ప్రతిదీ మేము అలాగే చేయనది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయుటకు ఎంతో సమీపం. ప్రజలరా, ఆమె యుద్ధ నుండి వెలుపులకి రండి, ఆమెతో మీకు పని లేదు. గమనించుడి, దేవుడు ఆయన వాక్యమును కయ్యూను యొక్క చెడతరమునకు అనువదించుట కాదు, కాదు, దేవుడు ఆయన వాక్యమును వారికి అనువదించడు. గమనించు, ప్రపంచమును చేరుకగల జ్ఞానము ఎంతో అందమైనది, శాస్త్ర సంబంధమైనది మరియు పాపయుక్తమైనది. దేవుడు ఆయన దానిని నాశనము చేయవలసి వచ్చెను. దేవుడిది చేస్తాడా? లోకమును ఎంతో అందంగా చేస్తాడా? ఇటు చూడండి, దేవుడు ఆయన కుమార్తెలను ఎంతో అందంగా చేయచ్చు, వారిని ఎంతో లైంగికంగా వస్త్రాలను ధరింపచేసి ఆయన కుమారులు వారి కొరకై ఆశపడి వారితో వ్యభిచారము చేయుట్లుగా చేయునా? ఏంటి, దేవుడు అలాంటి దానిని చేయునా? ఈ దిగంబరులైన వస్త్రాలు చుట్టుకున్న లౌదికే గుంపు వారి యొక్క విద్య ద్వారా నీతి శాస్త్రము ద్వారా తెలివి తెలివిల ద్వారా అందము ద్వారా ఈ యుగం యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దాన్ని విడిచి బయటకు రండి. బైబిల్ గ్రంథము తెలుపుతున్నది దాని పాపములో పాలి భాగస్థులు కాకుండు దాని తెగులలో ఏదయు పొందకున్నట్లు అని ఒక దినాన ఆకాశం నుండి 100 పౌండ్ల పెద్ద ముద్దల వంటి వడగండ్లను ఆకాశం నుండి దేవుడు కురిపించును. ఆమె మీద రాళ్లు వేసి ఆమెను నాశనము చేయును. ఎల్లప్పుడూ ఆయన వాక్యము ఆయన చట్టము ఏమని చెప్పును ఆ విధముగానే చెప్పినట్లుగానే చేయును. సరే, అటువంటిది దేవుడు చేసినట్లయితే అలాంటి ప్రజలకు ఆ విధముగా ఆయన బయలుపరిచినట్లయితే ఆయన సొంత ప్రణాళికను ఆయన నిర్వీర్యము చేసినట్లే. దేవుడు బుద్ధిహీనుడు కాదు, ఆయన సమస్త జ్ఞానానికి నిలయమై ఉన్నాడు. కాబట్టి అట్టి చెత్తంతా ఎక్కడి నుండి వచ్చినదో మీరు చూడండి, అది సతాను యుద్ధం నుండి వచ్చినది. అది ఇంకా సతానుదై ఉన్నాడు. సంఘం దాన్ని నమ్మినది. ఇప్పుడు స్త్రీలారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యమును మీకు చూయించుటకు నేనన్ని విధములుగా ప్రయత్నిస్తున్నాను. బైబిల్ గ్రంథము తెలుపుతున్నది స్త్రీ తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే ఆమె శిరస్సును ఆమె అవమానపరచుచున్నది, అనగా ఆమె భర్తను ఆమె అవమానపరచుచున్నది. ఆమె యొక్క భర్త ఆమె శిరస్సు దేవునితో, కాబట్టి ఆమె దేవుణ్ణి ఆమె యొక్క భర్తను ఆమె అవమానపరచుచున్నది. ఇప్పుడు ఈ లోక సంఘ పద్ధతికి ఎవరు శిరస్సయున్నది? ఇది చూయించుచున్నది. దానికి శిరస్సు ఎవరైనది? అది చూయించుచున్నది. అది సతానుడు. అతీతమైన పురుషునిగా జ్ఞానమైన వ్యక్తిగా అతీత జ్ఞానం రూపమున అది సతానుడు. మిగతా వారి కంటే అతనికి చాలా ఎక్కువగా తెలుసు. వాక్యము ఏమి చెప్పినా పర్వలేదు, దానికి అతని స్వంత అర్థాన్ని అతను కలిగి ఉంటాడు. చూశారా ఈ చెడ్డయుగం యొక్క అనువాదము? గమనించుడి, అతని యొక్క ఉద్దేశ్యాలు అతీతమైన సంస్థాపక సంఘము నిర్మించుట, ప్రపంచ సంఘముల సమాఖ్య. చూశారా అతీతమైన సంస్థాపకము, సమస్త ప్రపంచము అతన్ని ఆరాధించుట, మురుగము ఐక్యత క్రైస్తవ నామమున మురుగమును ఆరాధించుట. అది బైబిల్ గ్రంథముల నుండి మీరు చదువుటకు ఇష్టపడుతున్నారా? ప్రకటన 13:6-8, అది నవీన బాబేలు గోపురమై ఉన్నది. మీకు జ్ఞాపకం లేదా? ఆ వేషధారి యొక్క బురుదు ఈ పెద్ద గోపురాన్ని నిర్మించి మిగతా చిన్న నగరాలు దానికి సుంకము చెల్లించినట్లు చేయుట, అది ఇలాగో మీకు జ్ఞాపకం లేదా? బాబేలు బాబేలు ఒక్కటే, అది కేవలం వాటి పేర్లు మార్చుకునుట. అది అలాగే పైకి వచ్చినది. ఇప్పుడు అది రోమ్, బబులోను అదే. సమస్త లోకమంతా బబులోను యొద్దకు తేబడినది. ప్రతి ఒక్కరు దానికి సాగిలపడుట సాగిలపడటానికి చేటుకై ప్రపంచ సంఘముల సమాఖ్య వలన అది తీసుకురాబడినది. నీవేమి చేయున్నది? నీవు ఎరుగకయే మృగం యొక్క ముద్రను నీవు తీసుకోవలసి ఉన్నది. అయితే ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో వాక్యమును వింటారు మరియు దాని నుండి బయటకు వస్తారు. దేవుని వాక్యానికి సంస్థాపకము ఎంతటి విరుద్ధమో, ఆయనకు ఏనాడు ఒకటి కూడా లేదు, ఏ ఒక్క దానితో సంప్రదించలేదు, ఏ ఒక్క దానిలో సంప్రదించలేదు. ఎక్కడైనా ఒక ప్రవక్త ఒక సంఘములో నుండి వచ్చినట్లుగా ఒక చరిత్రకారుడు నాకు చూయించమని నేను కోరుతున్నాను. సంఘము నిర్మలాత్మైన తర్వాత దేవుడు ఎప్పుడైనా దాన్ని దీవించాడేమో నాకు చూయించు. అది గుడిలోకి వెళ్లిపోయి చచ్చిపోయినది. దయ్యం నుండి వచ్చిన తెలివి తేటలతో కూడిన జ్ఞానంతో వారి యొక్క నాయకుల వలన క్రీస్తు యొక్క సంపూర్ణ ఎదుగుదలలోకి దేవుని వాక్యము ఎదుగుచునుట తిరస్కరించారు. ఎప్పుడు అది శిరస్సు స్థితి ఎందున్నది? ఎంతటి విరుద్ధమది! సాయంకాల విడతల యొక్క బిడలైన మీరు అవిశ్వాసముతో ఉన్న ఆ హవ్వ నుండి వేరుకండి. సతాను ఈ యుగ సంబంధమైన దేవుడు తన యొక్క జ్ఞానం వలన మంచి చెడుల తెలివినిచ్చు తన మిశ్రితము వలన ప్రజలను తీసుకుని వచ్చుచున్నాడు. గమనించు, సాతాను తన జ్ఞానం వలన ఈ చెడ్డ యుగంలోని ప్రజలను తన మంచి చెడులు తెలివినిచ్చు ఫలమును భుజించినట్లు చేయుచున్నాడు. అతడు చెప్పుచున్నాడు, తన యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానము ద్వారా గొప్ప క్రైస్తవ నాగరికతను ప్రజలు కట్టడానికి కారణమవుతున్నాడు. అయితే క్రీస్తు యొక్క చిన్న కన్య వాక్యమయ్యున్నది, మంద పెళ్లి కుమార్తె అతని జ్ఞానాన్ని గుర్చి లెక్క చేయదు. ఆమె అతనికి అంతకుండా ఉంటుంది. ఆమెను గుర్చి ఒక నిమిషం మాట్లాడదాము. ఆమె యొక్క ప్రభు కొరకు ఆయన 1000 ఏండ్ల పాలన శోభిత సమయము కొరకు ఎదురు చూచుచు నేరుగా వాక్య పెళ్లి కుమారుని కొరకు కనిపెట్టును. వాక్యం యొక్క పెళ్లి కుమార్తె ఉండి వాక్య పెళ్లి కుమారుని కొరకు కనిపెట్టును. తెలివితేటలు నాగరికత మరియు నిజమైన క్రైస్తవ్యము దేనిలో ఉమ్మడి కాదు. నాగరికత నిజ క్రైస్తవ్యము ఏ ఒక్కదానిలో ఉమ్మడి కాదు. నాగరికత తెలివి తేటల వలన వచ్చున్నది. మనందరికది తెలుసు తెలివి తేటలు ఏదే నుండి వచ్చినది. ఏదేనలో అతనేమి బోధ చేశాడో అది రుజువు చేయబడినది. తెలివి తేటలు మరణానికి కారణమైనది. అవునది నిజమా? ఏదైనా తొడలో మరణానికి కారణమైంది ఏంటి? తెలివి. అది దేవుని వలన అయినది కాదు, అయితే దయ్యం వలన కలిగినది. అది మంచిదా?
నాలెడ్జ్, సైన్స్,
తెలివితేటలు, విజ్ఞాన శాస్త్రము, విద్య దేవునికి గల అడ్డంకుల్లో గొప్ప అడ్డంకు. అది దయ్యం వల్ల కలిగినది. దానిపైన ఇప్పుడు నేను ఎరిగిన కొన్ని పత్రికలు తీసుకుని వస్తాను, వాటి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. చూడు, ఇప్పుడు ఎటువంటి సంస్కృతి మనకున్నదో చూడు, అది ఏమి చేసినదో చూడు, మనం ఎక్కడ ఉన్నామో చూడు. మన యొక్క విజ్ఞాన శాస్త్రం వల్ల కలిగిన మన స్వంత గ్రాహ్యం వలన ఆ విషయాలను మనం అనుకున్నాము లేక ఆధారపడ్డాము. దేవుని గురించి ఏంటి, ఆయన అజ్ఞానమా అని అడుగుతావు? కాదు, దేవుడు భూమిని ఆయన తీసుకున్నప్పుడు ఆయన స్వంత విధమైన నాగరికతను భూమిపై ఉంచెను. ఇది సాతానిక లోకము. అతడు తన లోక సంబంధమైన శాస్త్ర జ్ఞానం యొక్క దేవుడు అతడి ఇప్పుడు. అది ఇటువంటి నాగరికత ఉండదు. అది నీవు తప్పక గుర్తుంచుకోవలసి ఉన్నది. నేటి దినమున మనకు ఉన్నటువంటి నాగరికత వంటిదై అది ఉండదు. కాదు కాదు, అది ఆయన వాక్య ప్రకారముగాను ఆయన చిత్త ప్రకారముగాను ఉంటుంది. ప్రస్తుత చెడ్డ యుగం యొక్క దేవుడు నాశనము చేయబడును. అతన్ని అతని రాజ్యము నాశనమగును. ఈ నవీన జ్ఞానమును ప్రేమించు యుగము వారు కలిగిన్న ఒక నాయకుడైన సతాను కంటే మరి ఒక శ్రేష్టమైన నాయకుణ్ణి అది పొందుకోలేదు. ఏదైనా తొడలో అతను ఆరంభించినట్లుగా దేవుని వాక్యమును తారుమారు చేయువాడు అతను. అయితే తన సమృద్ధి మీద ఆధారపడు మత సంబంధమైన వ్యక్తి. నేను ముందుగా చెప్పినట్లుగా సామెతల 3:5, మనము మన యొక్క సమృద్ధిపైన ఆధారపడకూడదు. వారికి ఒక దేవుడు ఉండవలసి ఉన్నది. ఏలైనగా వారు మానవులు, ఇంకా వారు కోరిన రీతిగా అతడు వారిని చేయును. ఒక మానవుడిగా ఉండటం కొరకై ఎల్లప్పుడూ మనం ఇక్కడికి వచ్చినప్పటికీ ఇండియా వారు విగ్రహాలు కూడా ఆరాధన చేస్తారు, సూర్యుడు మొదలగు వాటిని చేస్తారు. నరులుగా ఉండగందులకై వారికొక దేవుడు ఉండవలసి ఉండెను. కాబట్టి ఇహా ఈ మహాజ్ఞానయుక్తమైన యుగానికి దేవుడు అవసరమై ఉండెను. కాబట్టి అది ఇలాగైనది. ఈ యుగం యొక్క దేవుడు తెలివి, విజ్ఞాన శాస్త్రము, సంఘశాఖ, పైకి భక్తి కలవారి వలె ఉండి దాని శక్తిని ఆశించకుండా ఉండుట. గమనించు, వారు ఏమని కావాలనుకుంటే అలాగూ వారి దేవుడు చేస్తాడు. శరీరము కొరకు వారు ఆశపడితే అదే వారికి అతడు ఇచ్చును. బికినీలు వారు తొడుక్కోవాలంటే వారు తొడుక్కనివ్వు. అదే ఇది వారు చేయాలనుకుంటే అది వారు చేయనివ్వు. అందులో ఏది అపాయం లేదు. వారు ఆలయానికి వెళ్తారు. వారు తల్లి, మెథడిస్టు, బాప్టిస్టు, పెంతికొస్తు వారు, ప్రెస్బిటేరియన్ వారు. వారు ఎలాగుంటే అలాగే ఉండని. అదే ఈ యుగం యొక్క దేవుడు. తెలివిగల, జ్ఞానము గల, శాస్త్రయుక్తమైనది. దానికి విశ్వాసం అవసరం లేదు. దేన్ని అది రుజువు చేయని అవసరం లేదు. వారికి తెలివి వలన అది ఎప్పుడో రుజువు చేయబడినది. సరే, పట్టణంలో మేం పెద్ద సంఘం, వారి తెలివి, మా యొక్క సంఘ కాపరికి డీడీ, పిహెచ్డీ ఉన్నవి. చూశారా, విశ్వాసం అవసరం లేదు. తెలివిపై ఆధారపడుట. వారికి సంఘశాఖ వలన, వారి మూఢభక్తి వలన అతన్ని ఆరాధన చేయుటకు వారు వచ్చినంత కాలము వారు ఏ విధముగైనా బ్రతకని. పెద్ద నల్ల కన్ను అక్కడ ఉన్నది. అయితే దాన్ని చూడు, దేవుని వాక్యమును చూచి నవ్వుట, వాక్యమునకు వ్యతిరేక్తమైన విషయములు చెప్పుట. వారి యొక్క జ్ఞానం వలన వాక్యము నిజము కాదని విజ్ఞాన శాస్త్ర రుజువు చేయుట. ఓ, ఎటువంటి యుగంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము? చూశారా, ఈ యుగం యొక్క దేవుడు. గమనించు, ఈ నవీన అమోరియుల అతిక్రమము పూర్తియగ వరకు దేవుడు వేచి చూచుచున్నాడు. భయపడవద్దు, ఆ సమయానికి ఆయన యొక్క మోషే అక్కడ ఆయనకున్నాడు. ఒక దిన మన వాగ్దాన దేశానికి ఒక నిర్గమము ఉన్నది. పిల్లల విశ్వాసము తండ్రుల వైపునకు త్రిప్పుడి. అవును, పిలచు ఒక మోషే వచ్చును. ఈ ఒకనొక దినాలలో అది వచ్చును. మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నామో అని నీవు చెప్తావు. నిజమే, అమోరీల అతిక్రమం ఇంకా పూర్తి కాలేదు. అది వచ్చును. ఈ ఒకఒక దినాలలో వచ్చును. వారిని వారు నాశనం చేసుకునేవు. నవనాగరికత, జ్ఞానము వారి స్వంత అభిరుచికి అనుగుణంగా దేవుని వాక్యమును తలకిందులు చేసినది. ప్రతి ఒక్క సంఘశాఖ అలాగనే చేసినది. తర్వాత సాతానుడే తెలివి తెలతో కూడిన తన యొక్క స్వంత స్వార్థను తన స్వంత సంఘములో బోధిస్తుంది. కొత్త నిబంధనలో కేవలం 2 తరగతుల ప్రజలను గురించి మాత్రమే చెప్పబడినది. అది దేవుని యొక్క బిడ్డలు, దెయ్యం యొక్క బిడ్డలు. అది మీకు తెలుసా? దాని కొరకు మీరు లేఖనము గుర్తు పెట్టుకోవాలనుకుందా? మొదటి యోహాను 3:10, మీకు లేఖనం అవసరమైతే వ్రాసుకున్న దాన్ని ఇక్కడే నేను చదువుచున్నాను. మంచిది, మంచిది. ఎఫెసీ 2:2, అవిధేయులైన పిల్లలు అని పిలువబడినది. హవ్వ వల్లి దేవుని వాక్యానికి అవిధేయులవుట. విధేయులకు పిల్లలు మరియు అవిధేయులకు పిల్లలు, అది దేనిలో ఉమ్మడి కాదు. ఒకరు అవిధేయులై మరొకరు విధేయులైనప్పుడు, అలాగటప్పుడు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె సంఘశాఖతో ఏ విధముగా ఏకీభించగలదు? ఒకటి వాక్యమై మరొకటి తిరగబడిన వాక్యమైతే ఒకటి ఎలాగూ కాగలదు? ఏ విధముగా ఒక వ్యభిచార స్త్రీ మరొక పవిత్ర స్త్రీ ఒక అంగీకారముతో కలిసి నడవగలరు? వారిది చేయలేరు. వారికి ఎటువంటి సహవాసం లేదు. వారి నుండి బయటకురా, అది దయ్యమునకు సంబంధించినది, అది మృగం యొక్క ముద్ర. ఇప్పుడు అది శిరస్సులోకి కదల వెళుతుంది, అన్ని సంస్థాపక సంఘములో శిరస్సులోకి వెళ్లిపోతుంది. అది ఏమైనను నాకు లెక్కలేదు. దేవుడు ఆయన నామము కొరకు ఒక ప్రజలను తీసుకుంటున్నాడు, ఒక సంఘశాఖను కాదు. ఒక సంఘశాఖ ఈ సత్యాలను స్వీకరించదు. దేవుని చూడగలిగిన ఒక వ్యక్తి తీసుకును, ఆయన రాజ్యం వైపు చూచి అది నమ్ముతాడు. ఏ సంస్థాపక సంఘమునకు అది చెందదు, అయితే దేవుని కొరకే బ్రతుకును. తన సంస్థాపక సంఘమునకు కాదు. ఒక బిషప్పు లేక ఒకటేదు, దాని బుద్ధి తెలివితేటల వలన అది బోధించినది. అవునది నిజం. అవిధేయులైన పిల్లలు మరియు విధేయులైన పిల్లలు, దేనిలో సఖ్యత లేదు. ఒకరు దినములోని వెలుగు, మరొకరు చెడ్డ యుగం యొక్క రాత్రి అంధకారము. ఈ చెడ్డ యుగం యొక్క అంధకారము చీకటి. రాత్రి క్లబ్బులు, రాత్రి వివాహ విహారశాలలు, నాట్యాలు అయినప్పటికీ సంఘానికి సంబంధించినట వారి యొక్క దేవునితో పర్వలేదు. దానికి ఎటువంటి శిక్షావిధి వారికి ఉండదు. వారికేది ఇబ్బంది కలగదు. వెంట్రుకలు కత్తిరించుకుంటూ అది నన్ను గద్దించదు. ఎందుకు? ఒక స్త్రీ చెప్పినది నా మనస్సాక్షికి బాధ కలిగించదు. సర్పానికి తుంటెముక ఉన్న దానికంటే మరెక్కువ మనస్సాక్షి ఆమెకుండదు. అవునది నిజం. నిశ్చయంగా ఉండదు. మనస్సాక్షి అంటే ఏంటో ఆమెకు తెలియదు. మనస్సాక్షి అంటే అది ఎంతో దట్టంగా ముద్దుబారిపోయినది. చివరికి అదేంటో కూడా ఇరుగునంతగా. అవునది నిజం. దేవుని వాక్యం చుట్టూ తిరగడం ఏంటి? అది పాతకాలపు ముసలి మనిషి. అక్కడికి వెళ్లకు. వారు ఒక గలబా గుంపు అలాగంటారు, అలాగుంటారు. ఒక ఐగుప్తు యోధుని గుర్చి హోటెంటాట్కు తెలిసిన దానికంటే దేవుని గుర్చి ఏమీ తెలియదు. అవును, అది నిజం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని త్రణీకరించుట. అటువంటి తిరుగుబాటు చేయుదురు. ఇటువంటి వారే ఇల్లు తిరుగుచు అవివేకపు స్త్రీలను నడిపించుదురు. ఓ ప్రేమైనవాడా, నీవు నీవిది చేయవలసినది. ఓ ప్రేమైనవాడా, అక్కడున్న మీ పాతకాలపు ముసలే బోధకుడు అని నేను అనుకుంటున్నాను. ఓ నీవు కినీలో లేక దాన్ని ఏమని పిలుస్తారు, నీవు ఎంతో తెలివిగా ఉంటావు. నీవు నీవు ఇదంతా ఇంకేదో చేసినట్లయితే ఓ ఎందుకు? ఒక చిన్న సిగరెట్టు ఎవరిని బాధ కలిగించదు. నేను సంఘానికి సంబంధించిన వాడను, మీకు తెలుసా? ఎవరికంటే కూడా మా సంఘశాఖ పైకి వస్తుంది. ఆ పాతకాలపు అబద్ధకుని పూత మాట నీవు నమ్మవద్దు. ఆమె నీతో అబద్ధం చెప్తుంది. అవునది నిజం. అవునండి, వారి యొక్క దేవునితో సరైందే. ఓ అది అద్భుతమేనని అతను అనుకుంటాడు. అందుకై వారు అతన్ని ప్రేమిస్తారు. అయ్యో, వారు నీతో వాదిస్తారు. వారు నేరుగా నిలవబడి అందరు గుర్చి నిన్ను హడాపిడి హడాపిడి చేస్తారు. ఎందుకు? ఖచ్చితం. సాక్షాత్తు వాక్యమైన యేసుక్రీస్తు ముఖాముఖిగానే సాతాను నిలబడి అది ఇలాగూ వ్రాయబడి ఉన్నదని చెప్పుడుకు ప్రయత్నం చేశాడు అతడు. అక్కడే ఆయన ఉన్నాడు. రుజువు చేయబడిన దేవుని యొక్క వాక్యముగా ఆయన చెప్పాడు, సతనా నా వెనుకకు వెళ్లిపో, అలాగ నడిచి అదే పని చెయ్యి. ఒకసారి ఒకరు నాతో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిజమేనని నీవు నమ్మితే అది నీకున్నదని నీవు నమ్ము అన్నాడు. ఇప్పుడు నన్ను గుడ్డివాణిగా మొత్తు అని. అతడొక బోధకుడు, నన్ను గుడ్డివాడైనట్లుగా చేయి మొత్తు అన్నాడు. పౌలు ఒక దినమన్న ఒకరిని గుడ్డివాణిగా మొత్తాడు. నేను చెప్పాను, అయ్యా నీవు ఎప్పుడో గుడ్డివాడవై ఉండగా నేను ఏ విధంగా నిన్ను గుడ్డివాణిగా మొత్తగలను? నీవెప్పుడో చచ్చిపోయింటే నేను ఎట్లు నిన్ను చంపగలను? అతడన్నాడు, నేనా, నా కళ్ళు 20-20. నేను చెప్పాను, నీ భౌతిక భాగం అయితే నీవింకా గుడ్డివాడవు. అది అసాధ్యం. బైబిల్ గ్రంథము విషయాలను అర్థం చెప్పదు. బైబిల్ ఎక్కడ మాట్లాడితే మేము అక్కడ మాట్లాడతాం. అదెక్కడ నిశ్శబ్దంగా ఉంటే మేము అక్కడ నిశ్శబ్దంగా ఉంటాము. నేను చెప్పాను, సరే దోతానులో అక్కడ ఏలియా ఉన్నప్పుడు గమనిస్తున్నారా, సిరియా సైన్యమంతా అక్కడ చుట్టూ ముట్టెను. సేవకుడు పరుగులు తీస్తూ, ఓ నాయనా, నా తండ్రి, సిరియన్లు మన చుట్టూ ఉన్నారు అని చెప్పాడు. ఏలియా తన కళ్ళు నిలుపుకొని మేల్కొన్నాడు. అక్కడ వారితో ఉన్నవారికంటే మనతో ఉన్నవారు అనేక మంది అని చెప్పాడు. నేను ఎవరిని చుట్టంలేదే అని అన్నాడతడు. అన్నాడు, దేవా అతని కనులు తెరవము. ఇప్పుడు అతడు గుడ్డివాడై ఉండెను. అతని చుట్టూ ఆ వృద్ధ ప్రవక్త వైపు చూశాడు, పర్వతాలపైకి చూశాడు. అగ్నిరథాలతోనూ సంపూర్తిగా దేవదూతలు ఉన్నారు. బైబిల్ తెలుపుతున్నది అతడెక్కడికి పోయి వాని గుడ్డివారిగా మొత్తెను అని. దేని కొరకు గుడ్డివారు? అతని చూచుడు కొరకు. అక్కడికి వెళ్లిపోయి, ఏలియా కొరకు మీరు వెతుకుచున్నారా అని అడిగాడు. అవును, అతని కొరకే మేమెదురు చూస్తున్నాము. అన్నాడు. రండి, అతడు ఎక్కడున్నాడో నేను మీకు చూపించదను. ఏలియా ఏలియొద్దకు వారిని నడిపించుచున్నాను. గ్రిడ్డివారు, నేను చెప్పాను, నేనేమి చెప్పబోతున్నానో నీకు తెలుసా? ఖచ్చితంగా నీ తండ్రితో చెప్పమని నా ప్రభు ఏమి చెప్పాడు అదే. గమనించు, అవిధేయులైన పిల్లలు వారికి సంబంధం ఏదీ లేదు. అవిధేయులు వారి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. హో, వారు చెప్తారు, మేము బైబిల్ నమ్ముతున్నాము. అవును, అది మిశ్రితమైన వృక్షము. చూశారా, దానికి వారు లోకమును జ్ఞానమును కలుపుతారు. సాతానిక వృక్షము మిశ్రితము. ఆమె సాతాను వృక్షము నుండి మంచి చెడ్డలను తీసుకున్నది. ఓ, మేము వాక్యము నమ్ముతాము, నిజమే. అయితే అదంతా కాదు, హవ కూడా వాక్యాన్ని నమ్మినది. అయితే సాతాను తన వృక్షము తీసుకుని కొద్దిగా దాన్ని తారుమారు చేసినది. అది అదే. ఎవరైనా దానికి ఒక మాటను కలిపినా, దానిలో నుండి ఒక వాక్యమును తీసివేసినా, ఆయన ఇంకా నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. గమనించుడి, చీకటితో కూడిన ఈ చెడ్డ కాలము ఆయనను సంఘానికి సంబంధించి ఉన్నది. వారి దేవుడు, దానికై వారు అతన్ని ప్రేమిస్తారు. వారు చేసినట్లుగా అతడు అనుమతిస్తాడు. వారికి శిక్షావిధి లేదు. సంఘానికి వారు సంబంధించినంత కాలము వారిని ఏది బాధ పెట్టదు. బిలాము సంఘానికి అదే బోధించాడు, మనం ఏకమవుదాం, మనమందరం ఒక్కటే. అదే ఆఖరికు యుక్తి. అటువంటి అబద్ధమును నమ్మినందుకు దేవుడు వారిని క్షమించలేదు. జ్ఞప్తించుకో, అది క్షమించరాని పాపమై ఉండెను. బైబిల్ గ్రంథంలో 3 సార్లు ఉన్నది. అది సత్యమని రుజువు చేయబడిన తర్వాత దేవుని వాక్యానికి ఏ వ్యక్తి అయినా వారి యొక్క స్వంత అనువాదమును కల్పినట్లయితే అది క్షమించరాని పాపము. ఏదైనా తోటలో, అవును, ఏదైనా తోటలో ఒక్క వాక్యము కలపబడెను, ఫలితం మరణమాయెను. బిలాము, మనమందరం ఒక్కటే అను ఆ ఒక్క మాటను కలిపెను. వారు చేసిరి, ఇశ్రాయేలును అందుకొరకు దేవుడు క్షమించలేదు. వారిలో ప్రతి ఒక్కరూ బయటకు దేవుడు తెచ్చిన 3 తప్ప వారిలో ప్రతి ఒక్కరూ నశించిపోయారు. యేసు చెప్పాడు, వారందరూ, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు, అనగా నిరంతరము వేర్పాటు వేరైపోయిరి, వారందరూ అయిపోయిరి, ఎన్నడూ క్షమించబడలేదు. అది క్షమింపరాని పాపము, వారికి క్షమింపబడలేదు. ఓ అయ్యో, సాయంకాల వేళ వెలుతురో వెలుతురులా బిడ్డలారా, అందుకు పారిపొంది. ఇప్పుడు చూడండి, ఈ నవనాగరికత మత సంబంధమైన చెడ్డ యుగం యొక్క నాయకుడు ఎవరో చూడండి, అది దయ్యం. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును తీసుకుంటూ అక్కడ దాన్ని పెట్టుట. గమనించు, అతని యొక్క అందమైన సంఘ పెళ్లి కుమార్తెను తీసుకుని పెళ్లి కొరకై సార్వత్రిక సమావేశం కొరకు తీసుకుని వచ్చుట అదొక మంచిది. అతని అందమైన విజ్ఞాన శాస్త్ర సంఘము కలిగియున్న పట్టణములెల్లా కలిగియున్నది. క్రీస్తు సంఘము వలన వచ్చిన PhDలు, బాప్టిస్ట్ ద్వారా వచ్చిన PhD, ప్రెస్బిటేరియన్, పెంతికోస్తు వారు, మిగతావన్నీ వాటన్నిటి తెచ్చి వారి యొక్క అందమైన ఆడంబరాలతో పెద్ద ఆలయాలతో సార్వత్రిక సభ యొక్క వాటిని తెచ్చి మనమంతా ఒక్కటే. వారికది క్షమించబడదు. ఒక సంఘశాఖ, ఒక సంఘశాఖ యొక్క గురుతును ధరించుడయే మృగము యొక్క ముద్ర. ఇక్కడ దాని గుండా మనం చేశాము. అది చేయుటకు దాని నుండి పారిపోవు పిడలారా, దాని నుండి పారిపోండి. అవును, మహా గొప్పది. అతని యొక్క గురుతును ధరించుకుని సార్వత్రిక పెళ్లి నిమిత్తమై మహా గొప్ప అందమైన సంఘమాది. పొట్టి లంగాలు వేసుకుని, నిజం, లోక సంబంధమైన వస్త్రాలు ధరించి లైంగికమైన బట్టలు కట్టుకుని రంగులు పూసుకుని ఉందరు. దేవుని కుమారులను పెట్టుట కొరకై, దేవుని కుమారులను పట్టుకుంటు కొరకై నిజంగా దయ్యం యొక్క మంచి శిష్యులు. ఒక చెడ్డ ముసలి వస్త్రాలతో నిండుగా జన్మించిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్లుగా ఉంటుంది. అది నిజం. అవును, నీవు చెప్తావు, వెంట్రుకలు కత్తిరించుకుంటా, అదేం చేస్తుంది అని అంటావు. సహోదరుడా, ఒక్క నిమిషం ఇక్కడ మనం నిలిపిచేద్దాము. ఒకరు దాన్ని ఆగ్రహిస్తున్నట్లుగా, కోపడుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. ఒక చోట తీగ దగ్గర కావచ్చును. వినుడి, స్త్రీకి తల వెంట్రుకలు నాజీరు చేయబడిన ప్రమాణం అవుతుంది. సంసోనుకు తల వెంట్రుకలు నాజీరు ప్రమాణము. స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే ఆమె క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అను నాజీరు ప్రమాణమును ఆమె ఖచ్చితంగా తృణీకరిస్తుంది. ఎందుకనగా అక్కడే ఆ ఒక్క విషయం నిండు పాఠాన్ని ఆమె పాడు చేస్తుంది. ఖచ్చితం, ఒక పని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వాడు నాజీరు అనబడతాడు. అవునది నిజమా? ఒక కాలము కొరకు ఒక ఉద్దేశం కొరకు సంసోను ప్రతిష్ఠేయబడిను. అందుకని అతనికి పొడవాటి వెంట్రుకలు ఉన్నవి. దేవుని బిడ్డ యొక్క ఒక స్త్రీ ఆమె తల వెంట్రుకలు పెంచుకోవలెను. దేవుని యొక్క ప్రతి వాక్యమునకు ఆమె ప్రతిష్ఠ చేయబడినది అని చూపటకు ఆమె తల వెంట్రుకలు పెంచుకోవలసి ఉన్నది. ఆమె కత్తిరించుకున్నట్లయితే అవి గాయక గణములో ఆమె ఎంతగా పాడినా, ఆమె ఎంతగా నాట్యం చేసినా, భాషలతో మాట్లాడినా, కిందకు పైకి ఉరుకులు తీసినా, ఎన్ని రకాల సహాయ క్షేత్రాలు ఆమె నడిపినా నాకు లెక్కలేదు. ఆమె చచ్చిపోయినదే. అది యెహోవాయలాగూ సెలవిచ్చుచున్నాడు. అది దేవుని యొక్క వాక్యము. 1 కొరింథీ 14. ఆమె ఆమె యొక్క నాజీరు ప్రమాణమును తృణీకరించినది. ఈ నవీన యుగపు దేవుడికి దాన్ని అమ్మివేసినది. ఆమెది చేసినది. ఓ అమ్మా, ఓ స్త్రీ, అది నీకు సిగ్గుచేటు. దానివలే అప్పుడు వలె దేవుని కుమారులు నిజంగా పట్టుకునేవారు. యేసు చెప్పినట్లుగా నోహు దినముల వలె స్త్రీలు అందం వారిని దేవుని కుమారులు పెళ్లి చేసుకుంటానికి మొదలు పెట్టుట. మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అలాగుండును. అది ఘనమైనదని, అందమైనదని, విజ్ఞాన శాస్త్ర సంబంధమైనదని, తెలివిగలదని వారి దేవుడు దానికి తలంచును. హాలీవుడ్ అలంకరణ, తన స్వంత కొట్టులో దంభం. నిజం, ఇక్కడ ఉన్నది అంతా తీయగా అతుక్కుని చెత్త. నీకు తెలుసా, ఆమె అతని సంఘం ఊరికే దాన్ని ప్రేమిస్తుంది. ఓ అయ్యో, అర్థం చేసుకుంటానికి నీకు ఇస్తాను. నేను మెథడిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను. ఆ విధముగా చెప్పేదానికంటే మా సంఘ కాపరికి మరింత ఇంద్రియ జ్ఞానం ఉన్నది. అప్పుడు దేవుడు చెప్పిన సంగతులను చెప్పడానికి అతనికి చాలినంత ఇంద్రియ జ్ఞానం లేదు. చూశారా, ఆమె సంఘము అలాగే అది ఆరాధన చేస్తుంది. ఆమె అది ప్రేమిస్తుంది. ఆమె కోరినదేదో అది అదే. దేనిలో ఆమె చేరదు లేక సహోదరుడా దేనిలోనికి రాదు. ఈ నవీన ఎజబెల్లు ఏమి కలిగినదో వాటికి వ్యతిరేకంగా ఆమె నటించవలసి ఉన్నది. ఎందుకనగా ఆమెలో ఉన్న స్వభావం అదే కాబట్టి. వేరే స్వభావాన్ని వెళ్ళా కలిగి ఉంటావు. ఎవడు తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకునగలడు? నీవు 5 అడుగుల ఎత్తులో నీవు పుట్టవలసి ఉన్నట్లయితే నీవు 6 అడుగులు కాలేవు. ఆ బూత్ క్లిబర్న్ సాగదీసే పరికరం వలె. తరువాత నేను మనవడా, రెక్కెల గుంపు, నీవు పురుషునిగా ఇంటి కొరకై పుట్టినట్లయితే అలాంటప్పుడు పురుషునిగానే నడుస్తావు. నీ ముఖం పైన గొరిగించుకున్న జుట్టు ఒక విధంగా లైంగికంగా వంకులు, ఉంగరాల మెలికలు. ఎందుకు? తప్పుదారి మళ్లించు సర్పముల సంతానము. నీకేం జరిగింది? ఇలాగైనా ఒకనొక దినమున నా దేవుడు ఈ దేశమును అగ్నిచేత నాశనము చేయును, దాన్ని ఆయన మహాసముద్రము లోపలకు ముంచివేయును. ఓ అయిన న్యాయ తీర్పు కాలము సమీపయున్నది. ప్రపంచమంతా వెళ్లిపోతుంది. మత సంబంధమైన తప్పుదారి, మానవ తప్పుదారి, పురుషుడు వారు ఏ లింగ భేదము నాకు ఏ లింగ భేదమునకు చెందినాడో పురుషునికి తెలియదు. స్త్రీ ఏ లింగ భేదమునకు చెందినదో స్త్రీకి తెలియదు. పురుషుని యొక్క జత పొడవాటి వస్త్రము లేక పాత పుట్టి చెడ్డి ధరిస్తుంది. ఆమె శరీరం యొక్క రూపము, ఆమె యొక్క ప్రతి కదలిక మరలా తనకు తాను క్రైస్తవురాలని పిలుచుకుంటుంది. చివరికి ఒక ఆడ మనిషిగా కూడా ఆమె ఉండదు. ఆమె ఒకరితే క్రైస్తవు క్రైస్తవురాలుగా ఉండని. దేవుని కుమారులు నరకానికి పంపుట కొరకై సాతాను చేత ఉపయోగించబడుతున్న, సాతాను చేత ప్రేరేపించబడిన ఒక వీధి వేష్య ఆమె. అది జరుగునని యేసుక్రీస్తు పలికిన మాట నెరవేర్పు జరుగుట కొరకు. ఆ విధముగా చెప్పాలని నా భావం కాదు. అయితే ఆయనేది చెప్పాడు. ఇలాగైనా ఎక్కడి నుండి ఈ మత సంబంధమైనది వచ్చిందో చూడండి. మిశ్రితమైన చెట్టు, అరచేతుల చొక్కాలు, ఇంకా వాటిని ఏమని పిలుస్తారు, కాలు పెట్టేది లేక ఇంకేదో. అరచేతుల చొక్కాలు వేసుకుంటే ఏంటి తప్పు అని అంటావు. బైబిల్ చెప్తుంది ఏ స్త్రీ అయినను పురుషుని వస్త్రము ధరించినట్లయితే అది దేవుని దృష్టికి హేయము. అది బైబిల్ గ్రంథమే ఇలాగూ సెలవిచ్చుచున్నది. ఒక స్త్రీ ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆమె శిరస్సును అవమానపరచును. పొట్టి వెంట్రుకలతో స్త్రీ ప్రార్థించుట అది పాపము. బైబిల్ అలాగే చెప్పుచున్నది. ఆమె ముసుగు వేసుకొనకుండా బాహ్యంగా ప్రార్థన చేయుట. ఓ, నేను చూపు పెట్టుకున్నాను అని నువ్వు చెప్తావు. వేషధారమైన నీవు అటువంటి సంగతులు వారికి బోధించు. ఆమె తల వెంట్రుకలు ఆమెకు ముసుగుగా ఇవ్వబడినవి అని బైబిల్ చెప్తున్నప్పుడు తయారు చేసుకున్న టోపి కాదు. బైబిల్ చెప్పింది ఏదో అది. నేను బాధ్యుని కాదు, సత్యం చెప్పుకు మాత్రమే నేను బాధ్యులను. బైబిల్ చెప్తున్నట్లుగా మోసముతో దేవుని వాక్యమును బోధింపక అది తగులుకోటానికి లేక రికెట్ల గుంపు విన్నపము తీర్చుట కాదు. ఇక్కడే నా యొద్ద ఈవిల్ కీడు అను మాట ఉన్నది. కీడుకు బదులు ఈవిల్ కీడుకు బదులు ఎల్విస్ వ్రాసుకున్నాను. అదంతటి గురించి అంతే. ఎల్విస్ అన్న మాటకు అర్థం పిల్లి, మరియు రిక్కి అనుదానికి అర్థం ఎలుక. నీవు చిన్న రిక్కి అని చెప్పినప్పుడు చిన్న ఎలుక అని అర్థం. అతనేమై ఉన్నాడో అదే అయితే అతనేమని నీవు పిలుస్తావు. నీ బిడ్డ ఆవితముగా పేరు పెట్టబడినది సువార్త నిమిత్తమై త్వరగా మార్చు. అక్కడ వెనకాల బైబిల్లో నీవెప్పుడు కూడా అటువంటి పేరులు వినలేదు, లేక వేరే ఏ కాలంలో కూడా ఇది ఈ కాలం, ఈ కాలం యొక్క పేరు. అక్కడ ఎక్కడి కూడా ఎలుకలు పిల్లులు తప్పుదారి పట్టించలేదు. ఇదంతా మిలియన్ డాలర్ల చిలోక్తులు డెస్కులు. ఈ పిల్లలు ఇక్కడ వెళ్తూ చెవిలో అతికించుకుని వస్తూ లేకుండా చివరికి బడికి కూడా వెళ్లరు. వీరు వారి జేబుల్లో ఒక పాత చిన్న రేడియో పెట్టుకుని బూమ్ బూన్ అనుకుంటూ అక్కడ వారి ఇంటికి వచ్చారు. అక్కడ పైన మా ఇంటికి రంగులు వేటుకు వారు వచ్చారు. మేము చెప్పాము ఇక్కడ నుండి దాన్ని తీసుకువెళ్ళండి అని అన్నాము. అది లేకుండా మీరు పని చేయలేకపోయినట్లయితే అలాగైతే పని మానుకో. నన్నెంతగానో భయం కలుగు చేసినది. చివరకు ఇక్కడ చుట్టూ నిలబడలేకపోయాను. ఈ స్థలాన్ని మేము దేవునికి ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ మాకు ఒక చివరి దినముల బోగి ఒగి ఆ రకమైన బుద్ధిహీనమైనది మాకు అవసరం లేదు. దాన్ని మూతవేయ్ లేదా పని మానుకో. గమనించు, ఓ అది నిజం. నేరుగా ఆలయంలోకి వెళ్లిపోయి చావడిలో నిలబడి భోగి ఓగిలు వినుట. ఇంకా కూడా గమనించు, క్రీస్తు యొక్క వాక్య పెళ్లి కుమార్తె కూడా శిరస్సు స్థానానికి వచ్చుచున్నది. ఎక్కడైతే అంత్యక్రీస్తు శిరస్సు స్థానానికి వచ్చినదో మనం చూచినట్లుగా వెనుక అక్కడ ప్రారంభమైనది. ఇప్పుడు శిరస్సుకు వచ్చుచున్నది. ఒక సార్వత్రిక సభ ఒక క్రైస్తవ మత సంబంధమైన శిరస్సును పెడుతుంది, మరియు జరుగుచూ వచ్చిన చిన్న సంఘము ఇంకా యుగాలన్నింటిలో గుండా వచ్చిన క్రీస్తు యొక్క వాక్య వధువు శిరస్సు స్థానానికి వచ్చుచున్నది. ఎందుకనగా వెనుకటి దాని యొక్క జతగానితో ఆమె ఐక్యము కాబోతున్నది. ఎల్లప్పుడు కూడా సంఘము మరియు ప్రతిదీ కూడా అది ఐక్యము కావలసి ఉన్నది. గోధుమ ప్రతిది కూడా అదెక్కడ ప్రారంభమైనదో దాని వెనుక వచ్చును. ఎలాగనగా కయ్యూను హేబెలు వలెను. వాక్య వధువు దేవునికి వాక్యము యొక్క వ్యక్తిలోకి వెళ్లిపోతుంది. మనం జీవించుచున్న ఈ చెడ్డ యుగములో ప్రత్యక్షమవుతుంది. అదెక్కడికి పోతుందో చూశారా? మరియు సాతాను తన యొక్క జ్ఞాన సంబంధమైన పెళ్లి కుమార్తెను తీసుకుని ఈ పెద్ద వ్యక్తిని హెచ్చించును, అనగా అంత్యక్రీస్తును, మత పరంపరమైన వానిని అతని సింహాసనం పైన కూర్చుని పెట్టును. అతని గురించి లోకమంతా ఆశ్చర్యపడతారు. తర్వాత క్రీస్తు వచ్చును. ఒకే కాలం ముందు ఇద్దరు ఉండరు. అతని రాజ్యము తీసివేయబడుతుంది. అతడు నాశనం చేయబడతాడు. క్రీస్తు దేవుని యొక్క వాక్యం, అనగా స్త్రీ పురుషుని శరీరంలో భాగము. వారు ఇద్దరు కారు, వారు ఒక్కటే. పెళ్లి కుమార్తె సంఘము వాక్యము. ఆయన నామము కొరకు ఇక్కడి నుండి అక్కడి నుండి పిలువబడిన ప్రజలు యేసు క్రీస్తు యొక్క శరీరముగా ఏకమవుదురు. అంత్యక్రీస్తు యొక్క రాజ్యము తీసివేయబడి నాశనమవుతుంది. క్రీస్తు సింహాసాన్ని తీసుకుని తన తండ్రి యొక్క దావీదు సింహాసనం పైన కూర్చుండును. 1000 సంవత్సరములు భూమిని పరిపాలన చేయును. తరువాత ముడత మచ్చలేనిదానిగా దేవుని సంఘమును అర్పించును. అవును, ఆమె యొక్క పొడవైన వెంట్రుకలు గమనించు. వాక్యమునకు నాజీరు వ్రతము ప్రమాణము. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెను చిత్రీకరిస్తాను. అంత్యక్రీస్తును ఆమె ఎక్కడున్నదో మత సంబంధమైనది ప్రతిదీ విజ్ఞాన శాస్త్రము మొదలగినవి మనము చిత్రీకరించున్నాము. ఇప్పుడు దీనురాలైన క్రీస్తు యొక్క చిన్న పెళ్లి కుమార్తె ఆమె ఎవరైనప్పటికీ ఎంతో సరళతతో వాక్యమునే నమ్మును. అది వ్యక్తులు. ప్రస్తుతం కూర్చున్న వారిలో అనేకులు, వినుచున్న వారిలో అనేకులు ఉన్నారని నేను నమ్ముతున్నాను, నిరీక్షిస్తున్నాను. నాకై నేను నిరీక్షిస్తున్నాను. మీలో అందరూ ఆ పెళ్లి కుమార్తెలో భాగమై ఉంటున్నారని నేను నిరీక్షిస్తున్నాను. చాలా మంది ఉన్నారని నా నిరీక్షణ. అందుకై నిర్ణయించబడిన వారందరూ అదై ఉంటారు. ఎందుకనగా అది వారి స్వభావము. వారు చూస్తారు వాక్యము వాక్యమును మాత్రమే గుర్తించగలదు. అది సంఘశాఖను గుర్తించలేదు. లెక్క తలక్రిందులైన దానిని గుర్తించలేదు. దానికి బాగా తెలుసును. అది వాక్యమై ఉన్నది. అవును, దేనిని అది గుర్తించలేదు. గోధుమ ఒక గోధుమ కాక మరొకటి కాలేదు. అది ఒక గోధుమగా ఆరంభించినది. ఒక గోధుమగానే శిరస్సు దాల్చుతున్నది. నాచు మొక్క ఒక గోధుమ కాలేదు. అది ఒకే అభిషేకం వలన తడపబడినప్పటికీ కూడా, అవునా, అది గోధుమ కాదు. చెట్టునకు పలు పలు విధాలైన కొమ్మలున్న చెట్టును కుర్చి నేటి రోజు నేను చెప్పినట్లుగా ఆమె యొక్క పొడవాటి వెంట్రుకలు నాజీర్ వ్రతం వాగ్దానము అది తెలుపుతున్నది. దేవునికి ఆమె వాగ్దానం చేసుకున్నదని ఆమె తెలియజేస్తుంది. ఆమె జీవిస్తున్న యుగానికి ఆయన వాగ్దాన వాక్యం యొక్క ఆమె అందమైన వస్త్రం ఆమె చుట్టూ చుట్టుకుని హెబ్రీ 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒకటి రీతిగా ఉన్నాడన్నది ఆమెకు ఆమె రుజువు చేస్తుంది. వాక్యం యొక్క పెళ్లి కుమారుల్లో ఆమె భాగమయ్యుండి ప్రతి సంఘటనలో ఆయనకు నమ్మకంగా ఉండును. ఇప్పుడు చూడు, ఇక్కడికి ఒక స్త్రీ వెళ్లిపోయి ఒక పురుషుడు పెళ్లి చేసుకుని ఆమె బయటకు వెళ్లిపోయి మరొక పురుషునితో ప్రేమ ఏర్పరచుకుని అతనితో కార్యకలాపాలు చేసి తిరిగి తన భక్తి యొద్దకు వచ్చినట్లయితే ఆమెను అతను తన్నివేయును. అది నిజమేనా? అతని ఎడల ఆమె నమ్మకంగా ఉండవలసి ఉన్నది. ఎందుకనగా ఆమె అతనికి ప్రమాణం చేసినది. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె క్రీస్తుకు ప్రమాణం చేసినది. ఆయన వాక్యమై ఉన్నాడు. చివరికి మరొకరితో కన్నుగొట్టకూడదు. ఒక స్త్రీ మరొక పురుషునితో కన్నుగొట్టకూడదు. ఆమె ఇటువంటి గుర్తులు అతని ఎడల ఇలాంటి ఉద్రేక భావాలు చేయకూడదు. ఎందుకనగా ఆమె ఖచ్చితంగా ఒక పెళ్లి కుమారునికి ఒక పెళ్లి కుమార్తె ఉన్నది. మాకు మీ యొక్క మిశ్రత చెట్లు ఎటువంటివి అవసరం లేదు. మీ సంఘశాఖలు అవసరం లేదు. క్రీస్తుడిల వాక్యమిడల నమ్మకంగా ఉండు. అది నిజమని ఆయనది నిజం చేస్తాడు. లేదండి, అతన్ని ప్రేమించుట కోసము ఇలాంటి ఉద్రేకాలు ప్రలోభాలు ఉండకూడదు. అతని సరితూకములో లేక ఏదైనా ఉండకూడదు. లేదా అతని హస్తాల్లోకి లేక అతని భద్రతలోకి వెళ్లకూడదు. లేదా నీతో ఈ విధముగా ఆ విధముగా మాట్లాడకూడదు. ఒక్క స్వరం మాత్రమే నీ వినవలను. నా గొర్రెలు నా స్వరం వినును. ఒక్క పరాయి వాణిని అవి వినవు. ఆయనకు స్వరమేంటి? ఏ మనిషిని యొక్క స్వరము అతని యొక్క మాట అవుతుంది. ఇది అదే బైబిల్ గ్రంథము. దానికి ఒక్క మాట కలపకూడదు లేక అందులో ఉండి తీసివేయకూడదు. ఆ స్వరముతోనే అలా నిలబడు. ఒక పరాయి వాణిని అవి వెంబడించవు. ఒక సంఘశాఖను అవి వెంబడింపవు. ఆమె పెళ్లి కుమారులో భాగమై ఉన్నది. ప్రతి విషయంలోని ఆయనకు నమ్మకంగా ఉంది. పెళ్లికై ఎదురుచూచుచున్నది. ఐక్యత కలిగి ఉన్నది. సార్వత్రిక సభయోధకు కాదు. అయితే పెళ్లి విందులో ఆకాశంలో ఇది మన యొక్క సొంత సంఘమునకు ఆమెకు ఇవ్వబడినది. ఆమెకు బయలుపరచబడినది. బైబిల్ గ్రంథంలోని 7 ముద్దల మర్మములు. అవును, సత్యమునికి ఎంతో సమీపముగా సంపూర్తిగా ఏర్పరచుకున్న వారి మోసము చేటి మోసగాని యొక్క బుద్ధిహీనతను ఆమె చూచును. అది ఆమె చూస్తుంది. ఈ చెడ్డ యుగములో 2 వ్యతిరేక ఆత్మలు పనిచేయటం చూడు. మీరది చూడగలుగుతున్నారా? ప్రతిదీ ఎంతో మత సంబంధమైనవి, భక్తి సంబంధమైనవి. కయ్యూను, హెబెలు ఆత్మలు తిరిగి శిరస్సు స్థానానికి వచ్చుట ఆరంభమైనట్లు ఆరంభము ఇలాగో ఇంకా ఆ విధముగానే ఉండుట. ఒకటి అందము ద్వారా, తెలివి ద్వారా, విద్య ద్వారా, విజ్ఞాన శాస్త్రము ద్వారా, నీతి శాస్త్రము ద్వారా. ఆ మరొకటి దేవుని వాక్యం వల్ల కలిగిన ప్రత్యక్ష యొక్క విశ్వాసం వలన. రెండు కూడా ఈ ఉదయము ఈ భవనములు ఇక్కడే నిలబడి ఉన్నవి. అవును, నిజమే. ప్రత్యక్షత లేక ఆయన వాక్యం మందల విశ్వాసము జ్ఞానాన్ని గుర్చిన హక్కును వాదించదు. నిజమైన క్రైస్తవుడు అలాగుండును. వారు అడుగుతారు, నీకుందా లేక నీకు డాక్టర్ పట్టా ఉందా అని అడుగుతారు. ఇలాంటి హక్కును వాదించము. నేను ఆయన వాక్యము నమ్ముతున్నాను. అవును, ఎటువంటి హక్కును వాదించదు. విద్యావంతుడు కావాలని వాదించదు. ఏ సంఘర్షకు, ఏ తెగకు, ఏ వర్గానికి సంబంధించదు. అది క్రీస్తుకు సంబంధించినది. అది ఆయన భార్య, సంఘం యొక్క భార్య కాదు. ఆమె యొక్క వేశ్య. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఆమె వేశ్యయ్య ఉండేనని. మరియు వేశ్యలకు తల్లి. వారందరూ ఏకమైపోయి అలాంటి వేశ్యనే తయారు చేయుదురు. అటువంటి స్త్రీ ఆమె భర్తకు అపనమ్మకంగా ఉండిన స్త్రీ. క్రీస్తు ఆమె యొక్క భర్త అని చెప్పుకుంటూ సంఘమునకు సంబంధించుంటున్నది. అటువంటి బుద్ధిహీనత. మేము క్రీస్తుకు చెందిన వారము. అయితే విధేయతతో చిన్న విశ్వాసం గల ఈ స్త్రీ, విశ్వాసం వల్ల జీవిస్తున్న ఈమె పెళ్లి కుమార్తె. ఇక్కడ, అక్కడ, ఇక్కడ, మరొక చోట, మరొక సంఘములో, మరొక సంఘశాఖలో, అదేమైనప్పటికీ వాక్యమును నమ్ముతుంది. విధేయతతో కాలానికి సంబంధించిన వాగ్దానం నిర్ధారణ కొరకై ప్రేమతో ఎదురు చూస్తుంది. ఆమె దాని కొరకు కనిపెడుతుంది. ఆ వాక్యములో ఆమె పాలిభాగస్తురాలు. ఆ వాక్యాన్ని బట్టి ఆమెకు జీవితము ప్రత్యక్షత నొందుట కొరకై ఆమె కనిపెడుతుంది. సహోదరులారా, మీరు దాన్ని చూడలేదా? అది మీకు పైగా వెళ్లి పోలేదని నేను నిరీక్షిస్తున్నాను. శరీరము ఎదురు చూచుచున్నది, అది వాక్యమై ఉన్నది. శరీరము జీవము కొరకు, అది ఆత్మయి ఉన్నది కనిపెడుతున్నది. అది నిరూపణ ఎగుటకై లేదా అది జీవము చేయుటకై ఎదురు చూచుచున్నది. అందుకొరకే ఆమె ఎదురు చూచుచున్నది. మరి ఒక జీవం ఆమెలో క్రియ చేయలేదు, పనిచేయలేదు. మరొక మార్గాన ఆమె జీవంలోకి రాదు. అయినను అది అక్కడే ఉన్నదని ఆమె భావన కలిగి ఉన్నది. అది జరగబోచున్నదని ఆమెకు తెలుసు. తర్వాత ఇక్కడ అది జరుగును, తదుపరి ఆమె మేల్కుంటుంది. కలుగును కాక అని దేవుడు చెప్పాడు. మొదటి ఆమె వచ్చిన రీతిగా ఆమె వచ్చినది. అవిధేయులకు పిల్లలు, అర్థం అవిధేయులనగా ఎదురు తిరిగేవారు. నేను ఇక్కడ నిఘంటువులో చూశాను, అది ఖచ్చితమే. ఎదురు తిరుగుట, దేనికి ఎదురు తిరుగుట? బయలుపరచబడిన వాక్యములకు. ఏ విధముగా హెబెల యొక్క ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షతకు కయ్యూను ఎదురు తిరిగినో, అది నీతియుక్తమైనదని దేవుడు రుజువు చేయబడిన ప్రత్యక్షతకు ఎదురు తిరిగినో అలాగూ కయ్యూను దానికి ఎదురు తిరిగాడు, మరియు తన సహోదరుని చంపాడు. పరిషేయులు దేవుని వాక్యం ఏమైనదో అను తమ స్వంత సంఘశాఖల తెలివి ద్వారా మనుషుల చేత ఏరుకున్న కొద్ది మంది ఆ దినమునకు బయలుపరచబడిన దేవుని వాక్యమునకు, యేసు క్రీస్తుకు ఎదురు తిరిగారు. ఆయన చంపారు. అవునది నిజం. అది అవిధేయులకు పిల్లలు అంటే అర్థం దేవుని వాక్యానికి ఎదురు తిరుగుట. ఇప్పుడు వారు ఎక్కడున్నారో చూడు. ఓ, అద్భుతాలు జరిగి గతించిపోయినవి. యేసుక్రీస్తు ఆ విధముగా ఇంకా లేడు. పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నది లేదు. అంత బుద్ధిహీనత. చూసారా, ఎదురు తిరగడం. రెండు విషయాలు వారు చెప్పనవసరం లేదు, ఒక్కటే చెప్పవలసినది. అంతే, అదే ఎదురు తిరుగుట. అక్కడే ఉన్నది. నీకు కన్నులు లేవని, నీకు చెవులు లేవని వారు నీతో చెప్పలేరు. నీవు శరీరంలో మొత్తాన్ని, వాక్యమునంతటిని నీవు తీసుకోవలసినది. చూస్తున్నారా, పరిశుద్ధాత్మ యొక్క పిలుపు ఇది. ఆమెలోండి బయటికి రండి. ఆమె సంఘశాఖ మూఢభక్తితో పాలిభాగస్తులు కావద్దు. ఈ దినం యొక్క వాక్యమునకు అతడు నవ్వుతూ ఎగతాలు చేయుచుండగా, ఏలయనగా దేవుడు వెక్కిరింపబడడు. జ్ఞాపకముచ్చుకో, ఆమె పొందుకుంటుంది. భయపడవద్దు, ఆమె పొందుకుంటుంది. బైబిల్ గ్రంథము ఎఫెసీ 4:30 మీరు ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఎఫెసీ 4:30 దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయెను. వారు వెక్కిరించలేరు, ఎగతాళి చేయలేరు. ఈ సంగతులు చెప్తారు, వారితో ఉంటారు. ఏ విధముగా నీళ్ల మీద ఆహారం వలె అది తిరిగి వచ్చును. ఆమె దయ్యం యొక్క పెళ్లి కుమార్తె. తన యొక్క మత భక్తి చేత ప్రస్తుతము ఈ చెడ్డ యుగం యొక్క పాపమును ప్రేమించు తెలివి చేత నిన్ను మోసము చేయుటకు చుట్టబడి ఉండును. ఓ అయ్యో, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన తెలివి చేత, నవీన నాగరికత వలన ఉన్న లేక నవీన నాగరికత వల్ల వచ్చిన సంఘశాఖల మోసపరచబడిన ఆత్మలు లేక మొత్తం ముఠ హక్కున్నదని చెప్పుకునుట. కొద్ది నిమిషాలు మనం ముగించనయ్యున్నాము. నేను నిలుపు చేయవలసి ఉన్నది, ఎందుకంటే ఇవన్నీ ముగించలేకున్నాను. సరే, హక్కుతో చెప్పుకునుట, నీవు బ్రతకటానికి ఒక గొప్ప ప్రపంచాన్ని ఆమె కడుతుందని చెప్పుకుంటున్నది. ఆమె చెప్పుకుంటున్నది, ఆమె యొక్క నాగరికతలో మంచి ఆలయాలు, కళాశాలలు, పాఠశాలలు, వైద్యశాలలు, గ్రంథాలయాలు, వాక్యము లేకుండా పురుషులకు తాత్కాలిక సహాయాలు చేయదని ఆమె చెప్పుకుంటుంది. ఆమె అది చేసింది. అది ఆమె చేయగలిగిన రుజువు చేసినది. మరి ప్రజలు దాని కొరకై పడిపోయారు. అవునండి, పాఠశాలలు, సంఘశాఖలు, నాగరికత, మంచి వస్త్రాలు ధరించిన ప్రజలు, మంచిగా పోషించబడే ప్రజలు, దినానికి కోడి వేపుడు 3 సార్లు తిని ఆ విధమైన వేశ్యకు సంబంధము కలిగినటుకంటే దేవునితో సమాధానపడి ఆహారం భుజిస్తాను. జ్ఞాపకముచ్చుకోండి, ముద్ర వచ్చినప్పుడు కాలం ఎంతో సమీపమై ఉంటుంది. నీవు దాని లోపలనైనా ఉండాలి లేదా దానికి బయటనైనా ఉండవలసింది. రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా అది ఉంటుంది. అది నేను అక్కడే పట్టుకుంటుంది. నీవు అక్కడ ఉంటావు. అందులోని బయటికి రావడము అక్కడ ఉండదు. నీవది స్వీకరించావు. బయటికి రా. మహాప్రకాశవంతమైన ముఖంతో ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చి ప్రజలకై పెద్దగా కేకలు పెట్టెను. అది భూమిని వణికింపు చేసినది. బబులోను నుండి బయటికి రా. ఏలయనగా ఆమె పడిపోయినది. నా ప్రజలారా, ఆమె తెగులలో పాలిభాగస్థులు కావద్దు. ఆమెలో బయటికి రండి, బయటికి రా. కొద్దిసేపు క్రితమే వాక్యములు మనం అది చదివలేదా? ఒక దూత, ఒక వర్తమానికుడు దిగివచ్చుట, గమనించుడి. పరిశుద్ధాత్మ, గమనించుడి. ఆమె పాలిభాగస్థు కాకుండా, ఆమె పాలిభాగస్థురాలు కాకుండా ఆమెలో ఉండి బయటికి రండి. ఇవన్నీ ఆమె కట్టినది. గొప్ప ఆలయాలు ఆమె కట్టినది, కళాశాలలు, పాఠశాలలు ఆమె కట్టినది. ప్రజలు తీసుకుని వారిని విద్యావంతులు చేసి మంచి అని పిలువబడే నాగరికత కలిగిన వారినిగా చేసినది. మరణం అనే కుంటలోకి, జ్ఞాన వలనను దేవునికి, ఆయన వాక్యములకు దూరమౌట వలనను వారిని మరణమనే గుంటలోకి తెచ్చుటకు నవ నాగరికత చేత వారు వారిని విద్యావంతులుగా చేయదురు. సమస్త పద్ధతినంతా మీరు చూచుట్లేదా? సంఘమా మీరది చూచుట్లేదా? బయట దూరవాణిలోనున్న మీరు అక్కడ మీ సొంత సభలో మీరది చూచినట్లయితే ఆమేన్ అని చెప్పండి. మీరెక్కడ ఉన్నారో మిగతా వారు ఎరుగుతారు. చూశారా? ఆమె అది చేసినది. అది ఈ భూమికి దేవుడు. ఆమె కళాశాలను కట్టినది, ఆమె విద్య, ఆమె విశ్వవిద్యాలయాలను కట్టినది, ఆమె ఆసుపత్రులను కట్టినది, ఆమె గ్రంథాలయాలను నిర్మించినది. ఇవన్నీ కూడా మానవునికి తాత్కాలిక సహాయం కొరకై ఆమె నిర్మించినది. కేవలము వారిని మోసము చేయడం కొరకు, ఆ వాక్యమునకు దూరమవుటకు, వారిని ఎక్కడికామె నడిపించుటకు. సమస్త సంఘ ప్రపంచమంతా మరణములోకి వెళ్లిపోయినది. ఇలయనగా నిత్యమైన అగ్నితో వేశ్యను, ఆమె పిల్లలను ఆయన దహించునని దేవుడు చెప్పాడు. కాబట్టి దానిలో నుండి ప్రజలారా బయటికి రండి. అక్కడ మీరు పట్టుబడి ఉండవద్దు. దాని నుండి మీరెంత త్వరగా రావాలో అంత త్వరగా బయటికి రండి. ఆమె యొక్క శాస్త్ర సంబంధమైన జ్ఞానము చేత ఆమె ఇది చేయగలిగినది. గమనించుడి, దేవుని వాక్యము లేకుండగానే వెళ్లి మనము పాఠశాలలో నిర్మించుటకు దేవుడు మనలను ఎన్నడూ ఏర్పరచుకోలేదు. ఆయన ఎన్నడూ అలాగూ చేయలేదు. ఆసుపత్రులు నిర్మాణం చేయమని ఆయన మనకు చెప్పలేదు. అవి మంచివే. గ్రంథాలయాలు నిర్మించమని ఆయన మనకు చెప్పలేదు. లేదండి, ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, సువార్త ప్రకటించుము అని. సువార్త ప్రత్యక్షపరచబడి పరిశుద్ధాత్మ బలము వలన రుజువు చేయబడును. పౌలు చెప్పినను, సువార్త మన యొద్దకు మాట ద్వారా మాత్రమే కాక పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతోనూ రుజువుతోనూ వచ్చెను. పౌలు చెప్పాడు, ఫలానా పండిత పట్టా కలిగిన జ్ఞానయుక్తమైన గొప్ప మాటలతో నేను మీ యొద్దకు రాలేదు, అయితే పరిశుద్ధాత్మ కనపరచు రుజువులతో బలముతో వచ్చిన్నాను. తద్వారా ఈ లోక మనుషుల జ్ఞానము లేక తెలివిపై మీ విశ్వాసం ఆధారపడకున్నట్లు, అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిపై మీ విశ్వాసం ఆధారపడినట్లు. ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు. నిన్న, నేడు, యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అలాంటిది మనము నమ్మటానికి దేవుడు మనకు సహాయం చేయనుకాక, ఆయన చేయుచున్నది దేవుడు దానిని రుజువు చేయనుకాక, అతని యొక్క పాఠశాల వలన, గ్రంథాలయాల వలన, భాషా ప్రకటనల వలన, ఆసుపత్రుల వలన, తదితరమైన వాటి వలన, ఈ రోజు ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడిన దాన్ని బట్టి దేవుని వాక్యం యొక్క నిజమైన విశ్వాస ప్రత్యక్షతలను చూడకుండా అతడు నిన్ను చేయును. చూశారా? దానికి దూరంగా నిన్ను ఉంచును. ఫరూకు అతడు చేసినట్లుగా అతడు నీకు అర్థం చెప్తూ సాయంకాల వెలుతురులో బయలుపరచబడి రుజువు చేయబడి ఆయన వాగ్దాన కాలం యొక్క వాక్య రుజువు యొక్క అర్థాన్ని చూడకుండా నిన్ను నిలుపును. తన యొక్క తెలివి వలన, పాఠశాల వలన, ఉన్నతమైన విద్యావంతులైన వారి వలన, నైతిక శాస్త్రము మొదలగు వాటి వలన అది చూడకుండా నిన్ను నిలుపు చేయును. ఏదైనాను దానివైపు నీవు చూడకుండా యేసుక్రీస్తుని చూడనట్లుగా నిన్ను నిలుపు చేయును. అది యేసుక్రీస్తుని నీ వెట్లు ఎరగగలవు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనే ఈ కాలం యొక్క వాక్యము. ఈ కాలము, ఈ కాలములో ఇది జరుగునని చెప్పబడినది. ఇక్కడ అది జరుగుతుంది. చూశారా? చూశారా? అది చూడకుండా నిన్ను అతడు ఎంతో బలముగా ప్రయత్నం చేయును. అతడు పెట్టగలడు ఎంత చెడ్డ పేరైనా దానికి గుచ్చగలడు. చూశారా? అతడు దాన్ని పరిశుద్ధ గుంజాళ్ళు ఇంకా మొదలైన వాటితో పిలుచును. అతడు యేసును బయల్జెబూబు అని పిలిచాడు. ఇంటి యజమానునే బయల్జెబూబు అని పిలిచినప్పుడు శిష్యులను ఇంకా ఏమని వారు పిలుస్తారు? అవునా? గమనించారా? వాక్యం యొక్క నిజమైన అర్థము చూడకుండా నిన్ను ఉంచుటకు ప్రయత్నము చేయుట. చూశారా? దానికతడు అర్థం చెప్తున్నాడు. అది ఈ అర్థం అని చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు, మలాకి 4, నేను పంపెదనని కడవరి దినాలలో నేను వాగ్దానం చేశాను. అది అనువాదం చేయబడిన అవసరం లేదు. ఆయన అది చేశాడు. ఆయన చెప్పాడు, లోతు దినాలలో ఉన్న రీతిగా లోకము సుధమ స్థితిలో ఉండను. ఆ సమయమందు దాని ద్వారా మనిషి కుమారుని నేను బయలుపరచదను. ఖచ్చితంగా దాని యొక్క అన్ని విధాలైన అనుకరణలు మనకున్నవి. అయితే మనకు నిజమైనది ఒకటి కూడా ఉన్నది. అవునా? అది చేయనని ఆయనే చెప్పాడు. అంత్యక్రీస్తు లేచి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతం మోసము చేయనని ఆయనే చెప్పాడు. అయితే ఇలాగ చెప్పబడినది, వారిని అలాగే ఉండనిమ్ము, వారిని అలాగే సాగిపోనిమ్ము. వారి యొక్క బుద్ధిహీనత తెలియబడుతుంది. ఎందుకు? వాక్య పరీక్ష దాన్ని రుజువు చేస్తుంది. అవును, ఆ వాక్యమునకు అది వచ్చినప్పుడు అక్కడ వెనుక ఈ విధంగా ఉన్నది, ఆ విధంగా ఉన్నది. ఓహో, నేను సర్పం యొక్క సంతానాన్ని నమ్మను, ఏది అది మరొకటి నేను నమ్మను. అది బయలపరచబడలేదు. చూశారా? లేదు, ఎన్నడూ లేదు. ఓ సహోదరుడా, ఎక్కడో చూడు, మనము ముగింపు చేయవలసి ఉన్నది. ఎందుకనగా ఇది 12 గంటలు. గమనించు, ఈ యుగం యొక్క వాక్య అర్థమును సాయంకాలం వెలుతురు అనువాదమును చూడకుండా నిలుపు చేయుట. దాని అర్థం ఏమయుండెను? ఇది నిర్గమము యొక్క కాలము అసన్నమైనది. ప్రపంచమంతటా నిజమో ఆమె కొరకు దేవుడు రానై ఉన్నాడు, అది నిజం. చూశారా? నేను ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగకోరుతున్నాను. ఇప్పుడు 12:05 తర్వాత ఈ రాత్రి ముందుకు వెళ్దాం. ఈ యుగం యొక్క దేవుణ్ణి మీరు చూస్తున్నారా? మీరది నమ్ముతున్నారా? చూశారా అది ఎలా ఉన్నదో? ఒక సంఘము, జ్ఞానయుక్తమైన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన సంఘము, ప్రపంచమంతా దానికి సంబంధించున్నది. చూశారా సంఘ శాఖలు? నేను క్రైస్తవుడును అని నీవు చెప్తావు. ఏ సంఘశాఖకు నీవు సంబంధించిన ఉన్నావు? నేను సంఘశాఖకు సంబంధించుంటే నేను క్రైస్తవునని నేను నమ్మను. అది పెద్ద మాటే, అయితే అది నిజం. నేనిప్పుడే చెప్తున్నాను, విజ్ఞాన శాస్త్రము, తెలివి మరియు క్రైస్తవునకు ఇలాంటి సహవాసము లేదు. ఒకటి దయ్యము, మరొకటి దేవుడు. దేవునికి సంబంధితము. దేవుని వాక్యాన్ని త్రిణీకరించిన ఏదైనను దానికి దూరం చేయి. చూశారా? లేదండి. ఏ కడవరి దినాలలో ఆ వేశ్యల నుండి బయటకు రమ్మని బైబిల్ గ్రంథము పిలుస్తుంది. అది మంచి చెడల తెలివినిచ్చు వృక్షము. నిజం, ఆమె మంచిదే. ఎవరైనా ఆసుపత్రిని చెడదని పిలవగలరా? లేదండి. గ్రంథాలయము? లేదండి. విద్య? లేదండి. అయితే చూడు, వాక్యము లేకుండా వారికి వారు ఇచ్చుచున్నారు. చూసారా ఎంతగా అది మోసం చేస్తుందో? వెళ్ళిటికు ఒక ఆలయాన్ని వారికి చూపుచున్నది, ఆరాధించుటకు ఒక ఆరాధన, సింహాసనపై కూర్చున్న ఒక దేవుడు. బైబిల్ ముందుగా అది తెలియచేసినది. ఇప్పుడు ఆ శరీరములో ఒకదానికి నీవు సంబంధించున్నావు. వాటిలో రెండు ఇప్పుడు భూమి మీద ఉన్నవి, ఎప్పుడు ఉంటవి, యేసు వచ్చే వరకు ఉంటవి. అందులో ఒకటి నాశనం చేయబడును. ఒక్క శరీరాలకు నీవు ఇప్పుడు చెందియున్నావు. అందులో ఒకటి నీవు చెందియున్నావు, రెండవది అందులో నీవు జన్మించియున్నావు. చూసారా? అందులో ఒకటి నీవు భాగమయ్యున్నావు. ఎందుకనగా నీవు అందులో జన్మించావు, దానిలో నీవు భాగమై ఉండవలసిన్నది. నేనొక ముంజేయి కలిగి ఉన్నానని నేను తృణీకరించగలనా? దేవుని యొక్క వాక్యమును దేనిని నేను ఆ విధముగా తృణీకరించను. నేను దేవుని యొక్క భాగమైనట్లయితే తృణీకరించను. విలియం బ్రెనహాం యొక్క భాగమును నేను భాగాలుగా ఉన్నాను. ప్రతి ఒక్క భాగము నా యొక్క భాగమే. దేవుని యొక్క ప్రతి మాట నా ఆత్మకు సరిపోవలసి ఉన్నది, నా ప్రాణమునకు సరిపోవలసి ఉన్నది, నా జీవితమునకు సరిపోవలసి ఉన్నది, నా యొక్క భావాలకు అది సరిపోవలసి ఉన్నది. నా యొక్క భావాలు దానికి వ్యతిరేకమైతే అలాగైతే దేవుని యొక్క ఆత్మ నాలో నివాసముండదు. అవునది నిజం. దానిలోని ఏ వాక్యాన్ని నేను తృణీకరించలేను. నీవు ఒక శరీరానికి సంబంధించున్నావు, అలా ఉండవలసి ఉన్నది. అది తప్పకుండా ఉండవలసి ఉన్నది. అది దేవుని యొక్క శరీరమైనా ఉండవలసి ఉన్నది, అది దేవుని వాక్యం వల్ల అవుతున్నది, లేక సాతాను యొక్క శరీరమైనా ఏ ఉండవలసి ఉన్నది. సంఘం వలన ప్రపంచమంతా ఒక సంఘానికి చెంది ఉండవలసి ఉన్నది. అది ఒక దేవుని ఆరాధించును. నీవు తెలివి తేటలు అను దేవునైనా ఆరాధించవలసి ఉన్నది. తెలివి తేటల వలన నీవు ఏమి విందువో నీవు దానిపై ఆధారపడతావు. నీవు దీనిమీద, దానిమీద, లేక మరొక దానిమీద ఆధారపడతావు, లేదా విశ్వాసము ద్వారా దేవుని వాక్యం మీద ఆధారపడతావు. అది రుజువు చేయుటకు, అది నిజమని తెలియచేయుటకు ఆయనకై నీవు కనిపెడతావు. నిజమైన దేవుని సంఘము ఆనందకరమైన ఆ 1000ల పాలన రోజుకై ఎదురు చూస్తున్నది. శుభప్రదులైన మన ప్రభు వచ్చి ఎదురు చూచుచున్న ఆయన పెళ్లి కుమార్తెను కలిసి కొనను. ఓహో, నా ప్రయాసలో, ఎదురు తెనులలో, నా ప్రార్థనలో నా హృదయము ఆనంద పరివర్షాలతో నిండిపోయినది. ఎందుకనగా మన ప్రభు తిరిగి భూపైకి వచ్చుచున్నాడు. ఓహో, మన ప్రభు తిరిగి భూపైకి వచ్చుచున్నాడు. సాతానుడు 1000 ఏండ్లు బంధించబడతాడు. అప్పుడు శోధకుడు మనకుండడు. తిరిగి యేసు భూమిపైకి వచ్చిన తర్వాత, ఓహో, ఈ సంయుక్త రాష్ట్ర ప్రజలారా, ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళుచున్నది? మనము జీవించుచున్న తెలివి తేటలతో కూడిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన యుగము నుండి పారిపొండి, దేవుని వాక్యములోకి పారిపొండి. నీకు, నాకు మరెవరికి అది తెలియదు. ఎవరు అది రుజువు చేయలేరు. దేవుడే తన స్వంత రుజువు తానే చేయగలడు. దాన్ని అనువదించుటకు ఎవరికి హక్కు లేదు. నాకు, ఏ మనిషినికి హక్కు లేదు. దేవుడు తన సొంత అనువాదమును తానే చేయును. ఆయన వాగ్దానం చేశాడు. కడవరి దినాల్లో ఆయన దీనిని చేయునని ఆయనే వాగ్దానం చేశాడు. కడవరి దినాలలో ఈ చెడ్డ యుగము యొక్క దేవుడు తన యొక్క తెలివి తేటల జ్ఞానము చేత, మంచి చెడల మిశ్రమ చెట్టు చేత ఇంకా ప్రజలకు అది ఇచ్చుచున్నాడు. ప్రజలకు అంధత్వము కలుగు చేయును. ఇక్కడికే వచ్చినది, అదే శిరస్సు స్థానానికి వచ్చుచున్నది. వెనుకటి చీకటి యుగములోనున్న సంఘశాఖ, చీకటి యుగమునకు ముందున్న సంఘశాఖ అంతా కూడా అతీతమైన మనిషినిగా సాతానుడు శిరసు స్థానానికి వచ్చుచున్నాడు. అప్పుడు ఎవరైతే చెప్పాడో, దేవుని కుమారులకు పైగా నన్ను నేను హెచ్చించుకుందును, వారు నా మాట వింటారు అని చెప్పెనో. దేవుని ఆలయంలో దేవుని వలె అతడు కూర్చుండును. దేవుని కుమారులు దానికై పడిపోతారు. ఎందుకు? దేవుని కుమారుడు చెప్తాడు, సరే నా భార్య అది కాదు, ఆమె మంచిది, ముందుకు సాగు, ముందుకు సాగు. చూశారా, సరే దేవుని కుమారుడు అని ఆయన చెప్పాడే అని అంటావు. అవునండి, పురుషుడా అతను ఎవరైనప్పటికీ అతడు దేవుని మహిమ నిమిత్తమై దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. స్త్రీ పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి అయ్యున్నది, దేవుని యొక్క ప్రత్యుత్పత్తి కాదు. అవును, దేవుని కుమారులు నరుల కుమార్తెతో నరుల కుమారులలో దేవుని కుమారులు నరుల కుమార్తెలలో చక్కని వారిని చూచి వారు ఆ స్త్రీలను స్వీకరించారు. నోహు దినములో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడియందును ఉండును. ఇప్పుడు చూడు, సంఘము ఏ స్థానమందు ఉన్నది నీవు తెలుసుకోవాలంటే స్త్రీ ఏ స్థితి ఎందు ఉన్నదో కనిపెట్టు. చూశారా, ఎందుకనగా ఆమె సంఘము, ఆమె ఏమి చేయుచున్నదో గమనించు. చూశారా, ఈ యొక్క చెడ్డ వ్యభిచార దినమందు, ఈ యొక్క చెడ్డ వ్యభిచార యుగమందు చూడు, లోకములో బహుహీనమైన, బహు చెడ్డదైన, బహు అధ స్థితి ఎందున్న వ్యభిచార పట్టణమగు నజరేతు కంటే ఇంకొకటి లేదు. అక్కనుడి దేవుడు కన్యను ఎన్నుకున్నాడు. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏ చెడ్డ యుగములో ఉండి వారి మూఢ సిద్ధాంతాల వలన, సంఘ శాఖల వలన ప్రజలను ఎక్కడైతే గుడ్డివారినిగా చేసిన ఈ యుగ సంబంధమైన దేవుడు అన్నాడు, అక్కడి నుండి అదే యుగములో నుండి దేవుడు ఆయన నామమునకై ఒక ప్రజలను ఎన్నుకున్నాడు. ఇక్కడ నిరాకరించబడి తృణీకరించబడి ఉన్నను ఒక దినమున ఆయన ఏర్పరచుకున్న వారిని గుమ్మము లోపలకు ప్రభు తీసుకుని వచ్చును. అది అన్నిటికంటే అమూల్యమైనది. తరువాత మనము గీతము పాడేదము, కేకలు వేయదము, నాట్యమాడేదము, గొర్రె పిల్ల మన కన్నీటిని తలుపు పెట్టును, ఆనందకరమైన ఇంటికి తిరిగి వచ్చు వారం మనకుండును. మొదట 1000 సంవత్సరములు అవి. అవునది నిజం, ఆయన నామం పెట్టబడిన ఆశ్చర్యకరమైన ప్రజలు వారు. వారు ఆయన పెళ్లి కుమార్తెగా పిలువబడతారు. అవునది నిజమేనా? నిరాకరించబడిన తృణీకరించబడిన ఒక దినాన ఆ ఏర్పరచుకున్న వారిని గుమ్మము లోపలకు ప్రభు తీసుకుని వచ్చును. అది నాకన్నిటికంటే అమూల్యమైనది. నేను వృద్ధులైపోతున్నాను, నా దినములు వాడిపోతున్నవి, నా యొక్క కంటి చూపు తగ్గిపోతున్నది, నా జీవిత చిన్న కాంతి మంటను తగ్గుతున్నది. నేను చీకటికి భయపడను. పౌరుతో కలిసి నేను చెప్పాలనుకుంటున్నాను, ఆయన పునరుద్ధరణ శక్తిలో నేను ఆయన ఎరుగుదును. వారు నన్నెక్కడ పాతిపెట్టినా ఏమీ లేదు. నేను సముద్రంలో మునిగిపోయినా, లేక అగ్నిగుండములు కాలినా, లేక సింహము తినివేసినా, ఆయన నా పేరు పిలుచును, నేను పలికెదను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ఇక్కడ ఉన్నప్పటికీ లేక దేశమునకు ఆవల తీగలపై ఈ వర్తమానం ఉంచుకున్నవారు, మీ చిన్న సంఘాలలో, సభలలో, గుంపుల్లో మీరెక్కడ కూర్చున్నాను, ఒక్కరున్నట్లయితే నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఒక సువార్త పరిచారకుడిగా మిమ్ము విన్నవించుకుంటున్నాను. ఏ సుక్రీస్తు నామమున మిమ్ము నేను బతిమాలుకొనుచున్నాను. ఈ చెడ్డ యుగం యొక్క ఉగ్రత నుండి పారిపోండి. ఈ చెడ్డ యుగం యొక్క దేవుణ్ణి సేవించవద్దు. ఓహో అది మంచిదే అని నీవు చెప్పినది నాకు తెలుసు. వారు మంచివారే ఖచ్చితం. ఒక మిశ్రితమైన చెట్టు. దేవుని వాక్యంతో నీవు తెలివిని మిశ్రితం చేయలేవు. అవి విశ్వాస వలన నమ్మవలసి ఉన్నది. వాక్యం అది తెలివి ద్వారా కాదు. నీవది అర్థం చేసుకోలేవు. అది నీవు అంగీకరించు, అది సరైనది అని నీవు చెప్తావు. అలాగైతే దాని ద్వారా నీవు జీవించు. అది చేయమని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. మన మధ్య ఎవరైనా ప్రస్తుతం ఉన్నట్లయితే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన కొరకై మేము వేదిక పిలుపు ఇవ్వలేము, ఎందుకంటే స్థలము లేదు. లేదా దూరంగా దూరవాణులు ఉన్నవారు, టెలిఫోన్ తీగలతో ఉన్నవారు, ఆయన్ను ఎరుగని వారు అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, ఓ స్త్రీలారా, ఈ ఉదయం నేను మిమ్మల్ని గద్దించాను. నేను కాదు, నేను కేవలము వాక్యమును నిర్వచించాను అంతే. పొట్టి తల వెంట్రుకలు, ఆ చిన్న పొట్టి బట్టలు కట్టుకునుట, లైంగిక ఆకారముతో అగుపించినట్లు మీకు మీరు బట్టలు కట్టుకునుట, ఆ ఆత్మ ఏంటో మీరు గ్రహించట్లేదా? ప్రేమిన సహోదరి, నీవు పవిత్రంగా ఉండవచ్చును నీ శరీర విషయము వచ్చినప్పటికీ. అయితే నీ ఆత్మలో నిన్నేది పట్టుకున్నదో నీవు చూచట్లేదా? తన సొంత కుమారుని మోసము చేయుటకు దేవుడు ఆయన కుమార్తెను లైంగిక రూపంతో చేస్తాడా? ఆమెను కోరుకుంటకు వ్యభిచార నిమిత్తమై వారిరువురు లెక్క చెప్పుటకు అలాగూ ఆయన చేయునా? సహోదరి, ఆయన చేస్తాడా? నీకు నీవు ఆ ప్రశ్న వేసుకో. కాదు, 10 మిలియన్ల మైళ్ల ద్వారా కాదు, అది దేవునిపైన వేయవద్దు. సహోదరుడా, అది తప్పని నీవు చూడలేనంతగా ఈ లోక ఆత్మను దేవుడు నీకు ఇచ్చిండిన సంఘం యొక్క, సంఘ శాఖ యొక్క, దాని యొక్క మూడు సిద్ధాంతములు మొదలైన నైతిక శాస్త్రముల వలన అతడు నీ కన్నులు మూసివేశాడా? దేవుడు ఆయన వాక్యం రుజువుపరచు అలాగని అది జరుగుచుండగా అది నీవు చూడనట్లుగా అతడు చేసినాడా? జీవునకు ఏకైక ఆధారమైన దేవుని వాక్యాన్ని నుండి నీ ఉద్యోగం నిన్ను వేరు చేసినదా? నీ యజమానుడు, నీ భార్య, నీ బిడ్డలు, నీ సంఘము, లేక మరి ఏదైనా నిన్ను వేరు చేసినదా? నా సహోదరుడా, దాని నుండి పారిపో. దేవుని ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకంటే నేను ఎక్కువగా ఏ ఒక్క నా సహోదరులను నేను గౌరవించను. అసలు కాదు. నేనిది చేశానా? నేను పక్షపాతిగా కనబడతాను. నీకు కోపము రావాలని ఈ విషయాలు నేను చెప్పడం లేదు. నేనివి నీకు చూపుచున్నాను, చెప్తున్నాను, ఎందుకనగా అవి వాక్యములో ఉన్నవి కనుక. దేవునికి సేవకునిగా దేవుని ప్రేమ నా హృదయంలో ఉన్నది. ఆ విషయాలు నేను నీకు చెప్తున్నాను, తద్వారా నీవు చూచి గ్రహించున్నట్లుగా. నేను నీకు చెప్పకపోతే ఒకవేళ నీవు తెలుసుకోలేవేమో. దాని నుండి ఈ దినమున నీవు పారిపోతావా? ఇప్పుడు దేశం అవతల ప్రతి చోట మనం తల్లవంచుకుందాము. ప్రియమైన దేవా, చేతి రుమాళ్లు ముందు పెట్టబడి ఉన్నవి. ప్రజలు వ్యాధితో ఉన్నారు. వారిని నీవు స్వస్థపరచులాగునా నేను వాటిపైన నా చేతులు పెట్టుచున్నాను. ప్రభువా, ఈ రాత్రిలో ఒక ఘనమైన కూడిక ఉంటుందని, దేవుని యొక్క శక్తి ఇక్కడ ఉండి గొప్ప అద్భుతాలు, సూచికలు ఉందని నేను నమ్ముతున్నాను. గత రెండు కూడికల నుండి వచ్చిన ఫలితాన్ని మేము విన్నప్పుడు ఏం జరిగిందో అది అద్భుతం. ప్రియమైన దేవా, ఈ రాత్రి రెండంతలు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, విధేయత హృదయముతో అది నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకనగా అది నీ కొరకు, నీ వాక్యము కొరకు, ఈ ప్రజల కొరకైనా నా ప్రేమయ్య ఉన్నది. ప్రియమైన దేవా, అది అనుగ్రహించము. అక్కడ దేశము ఆవల లేక ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు వ్యాధి బాధలతో ఉన్నవారు ఉన్నారు. ఈ రాత్రికి వెళ్తారు, ఇక్కడ ఉండరు. లేక వారు ఎక్కడ కలుసుకుంటారు? అటు స్థలాల్లో లేక ఆలయాల్లో వారు ఉంటారు. వారిని స్వస్థపరచమని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ప్రభువా, అయితే అన్ని స్వస్థత కంటే ఘనమైన దాని కొరకు వారి యొక్క భౌతిక శరీరాన్ని క్యాన్సర్ నుండి, టీబీ నుండి, విష జ్వరం నుండి, ఇంకో దాని నుండి నీవు స్వస్థపరిచినట్లయితే మరలా వారు జబ్బు పడతారు. అది అనుమానం ఏమీ లేదు. వారు ఎక్కువ కాలం బ్రతికినట్లయితే వారి యొక్క శరీరము పాపము శాపము క్రింద ఉంటుంది. అయితే వారు నిజమైన దైవిక స్వస్థత వారిని నూతన సృష్టిగా చేయు, ఆత్మ స్వస్థత పొందుకుందురు కాక. అది మరణం నుండి జీవంలోకి దాటునది. తరువాత ప్రాణం విమోచించబడిన తర్వాత శరీరం యొక్క విమోచనకై ఈ పాత గుడారములో ఎదురు చూచెదరు. ప్రభువ అనుగ్రహము చూపము. వారు సంఘ శాఖల నుండి, మూఢ సిద్ధాంతాల నుండి పారిపోవుదురు కాక. దేవా, వారి సంఘ శాఖలలో, మూఢ భావలలో అక్కడ మార్గము తెరువుము. కొందరు మంచి సహోదరులు నేనక్కడ చూశాను. దేవా, వారు చూస్తారని నేను ఎలా చెప్పగలను? వారు వాక్యమును చూసుదురు కాక. అది నన్ను భయభీతునిగా చేయుచున్నది. అయితే ఇంకా నీవు ఎలాగూ చెప్పితివి, ఎవరనూ నా యుద్ధకు రారు అని. ఎంత మంచివారైనా, ఎంత సాత్వికుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా నా తండ్రి అతనిని పిలిస్తేనే గాని రాడు అని నీవే చెప్పింటివి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చెదరు. ప్రభువా, సత్యమును నేను చెప్పుటకు నేను ఎంతో బాధ్యుడని నేను భావిస్తున్నాను. పౌలు చెప్పినట్లుగా కాక దేవుని వాక్యము వంచనగా బోధించుట, సంఘ శాఖల మూఢభక్తి దానితో కలిపి మంచి తెలివి, మంచి చెడలు మిశ్రితమైన చెట్టు వలె కాక, అయితే పరిశుద్ధాత్మతో తెరవబడిన హృదయముతో. దేవా, అది అనుగ్రహము చూపుము, ప్రతి ఒక్కరిని రక్షింపుము. ఇప్పుడు మనము తల్ల వంచి కన్నులు మూసుకుని, నా కొరకు కాదు, ఈ విధముగా నేను చెప్పలేను, మీరు చేసినా చేయకపోయినా అది నాకు వ్యత్యాసం ఏమీ చేయదు అని. అది నాకు వ్యత్యాసాన్నిస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కఠినంగా మాట్లాడానని మీరేమనుకోరని నేను తలస్తున్నాను. పౌలు చెప్పినట్లుగా నేను మీతో ఉండాలనుకుంటున్నాను. నా వైఖరి నేను మార్చుకుంటాను. అది అతడు వారిని ఇష్టపడలేదని కాదు, కాని అతడు వారిని ప్రేమించాడు. యేసు వారిని గద్దించిన రీతిగా తరువాత వారి కొరకై చనిపోయాడు. చూశారా? తండ్రి, వారిని క్షమించుము. వారేమి చేయుచున్నారో వారు ఎరుగురు కనుక. ఆలోచించి, సరిగా ఉండాలనుకునే మానవుడు సరిగా ఉండటం కొరకై ప్రయత్నం చేస్తూ ఆ దయ్యాన్ని చూచుట, దయ్యాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను. అది ఈ ప్రజల నేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినది. ఈ కడవరి దినాన ఈ దేశంలో ఏమి జరిగిందో చూచుట కొరకై ఈ దేశము దేవుని మహిమతో నిండిపోవలసి ఉన్నది. ఎందుకని పురాతన దేశాలను ఈ ఉద్యమం తాగుటలేదు? ఇక్కడ ఇది పడమర దశ. దిశ, నీవు వెళ్ళు, లోతైన పశ్చిమము నకే నీవెళ్తావు. పాపపు అడ్డుగడియలు, వాటి ఉరుములు భూమిలోకలకు చుట్టుకుని పోయినవి. ఆమె మునిగిపోతుంది. స్థలాలు లాస్ ఏంజల్స్, హాలీవుడ్ గంటకు అనేక అడుగులు లోతుకుపోయినది. అది నిలుపు చేటుకు మార్గం లేదు. మనం అక్కడే ఉన్నాము. ఏ సమయంలోనైనా న్యాయ సభ స్థలపు పిలుపు వింటాము. మీరది ఎరిగినట్లయితే ఎవరు చుచ్చేట్లుగా లేదు, అయితే మీరు ఎరిగినట్లయితే నేను మేము అడుగుచున్నాను. దేవుడు బయలుపరిస్తే తప్ప మీ హృదయం నాకు తెలియదు. అయితే మీ గుండెల్లో నుండి విశ్వాసమందు దేవునితో దేవుని వాక్యముతో మీరుండవలసిన స్థానంలో మీరు లేనట్లుగా చూచుకున్నట్లయితే మీరు చూడగలిగితే మీ చెయ్యి ఆయన వైపు ఎత్తి, ప్రభువా నాకు సహాయం చేయము అని ఆయనతో చెప్పగలరా? ఓ దేవా, ఈ ఆలయంలో గోడలకు వెలుపడి లోపట అతుక్కున్నట్లు ఉన్నారు. అక్షార్థంగా వందల కొలది హస్తాలు, సుమారు 200 చేతులు పైకెత్తారు. నీ నమ్మకత్వానికై నీకు ధన్యవాదములు. ప్రియమైన యేసు, ఒక్కరూ తప్పిపోటుకు అనుమతి ఇవ్వవద్దు. నీ యొక్క సేవకునిగా మృతులు సజీవుల మధ్య నిలబడినవానిగా దేవుని వాక్య వైపు వ్రేలు ఉంచాను. ప్రభువా, వారిని నేను రక్షించలేను, అయితే వారు రక్షించబడాలని కోరుకుంటున్నారు. తండ్రి, అనేక పర్యాయాలు నేను చెప్పినట్లుగా సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు, భూమికి అడ్డంగా ఉచ్చుచున్నట్లుగా విత్తనము పరిపక్వత అది చెందుటకై దేవుని వలన పంపబడి ప్రకృతి జీవన కోసము ప్రకృతి ఆహారమును తయారు చేయును. అయితే ఓ దేవా, ఆయన నామమునకు భయపడే వారికి నీతి సూర్యుడు ప్రకాశించులని, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయనని నీవు చెప్పింటివి. నీతి సూర్యుడు దేవుని యొక్క వాక్యము ప్రజల హృదయాలలో ప్రకాశించుడు కాక ఆ వాక్యములున్న విశ్వాస కిరణాలు వాక్యమునకు అవిధేయులైన ప్రతి ఒక్కరిని బాగు చేసి దేవుని యొక్క కుమారులు కుమార్తెల యొక్క పరిపూర్ణతకు తెచ్చునుగాక. వారు నీవారు ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఇక్కడను బయట దూరవాణిలో ఉన్నవారిని, వారి ఆత్మ రక్షణ కొరకై నీకు తమ చేతులెత్తిన వారిని నేను సమర్పించుకుంటున్నాను. ఆమేన్. అక్కడ ఆనందభరితమైన నా ఆత్మ కనుగొనను. ఎక్కడ ఈ బలిపీఠం యుద్ధన ఆవుల విశ్రాంతిలు నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నా విశ్వాసాన్ని బట్టి అక్కడనే చూస్తాను. సిలువ దగ్గర అక్కడే వాక్యము వ్రిలాడుచున్నది. సిలువ యొద్ద నిరంతరము నా మహిమై ఉండును. నది ఆవల విశ్రాంతి నా ఆనందభరితమైన ఆత్మ కనుగొనే వరకు యేసు నన్ను కాపాడు. అది ఆయనతో సిలువేయబట్ట లోకంలో ఏమీ అవసరం లేదు. నన్ను సిలువ వేసెను. ప్రశస్తమైన ఊట ఒకటి ఉన్నది, ఒక స్వస్థత ప్రవాహము, అది అందరికీ ఉచితము. కల్వరి పర్వతం నుండి ప్రవహిస్తున్నది. సిలువలో సిలువలో నిత్యము నా మహిమయుండును. మనం చేతులెత్తుదాము. ఆనందకరమైన నా ఆత్మ నది ఆవల విశ్రాంతి కనుగొను వరకు నా యొక్క రక్షకుని పిలుపును నేను వినగలను. అక్కడికి చేరుకుని ఒకరి చేయి పట్టుకుని, క్రైస్తవుడా, దేవుని నిన్ను దీవించును అని చెప్పు. నా రక్షకుని పిలుపు నేను వినగలను. ఆయన సన్నిధి మీరు భావిస్తున్నారా? ఫోను తరంగాలలో అక్కడున్న ఒకరి హస్తాల్లో ఒకరు కరస్పర్శ చేసుకోండి. క్రైస్తవుడా, దేవుని నిన్ను దీవించును అని చెప్పు. ఇక్కడ వెనుక నీళ్ల కుంట ఉన్నది, మీకు తెలుసా? ఆయన నామం ధరించు ప్రజలను ఆయన తీసుకోబోతున్నాడు. మీ పాప క్షమాపణకై యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందనట్లయితే నీళ్ల కుంట ఉన్నది, బట్టలున్నవి, సంశుద్ధపడి మనుష్యుడు నిలబడి ఉన్నాడు. యేసు నిజముగా మీ యొక్క రక్షకుడుగా అంగీకరించినట్లయితే, అది సత్యమేనని నమ్మినట్లయితే మీకు ఆహ్వానము. జ్ఞాపకముంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా లేక ఏ సమయంలోనైనా కేథలిక్ సంఘము నిర్మాణాత్మకము కాకమునుపు యేసుక్రీస్తు నామం తప్ప ఇంకొక రీతిగా బాప్తిసం పొందలేదు. జీవము గల దేవుని సంఘములోకి బాప్తిసం పొందిన ఏ వ్యక్తి అయినా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదుల నామములో పొందినట్లు లేఖనములో కాని చరిత్రలో గాని కనబడద్దు. అది కేథలిక్ మూఢ విశ్వాసము లేక సిద్ధాంతము, బైబిల్ బోధ కాదు. ఒక పూజారి వలన పర్యవేక్షణ చేయబడి అది అతన్ని అడిగాను, అది నిజం అని అతడు చెప్పాడు. అయితే మేము సంఘము, మేము ఏమి చేయాలనుకుంటామో అది మార్చగలుగుతాము. మత విధి సంఘములో ఉన్నది, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు అని అతడు చెప్పాడు. నేను చెప్పాను దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు అని. నేను చెప్పాను దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. సంఘము వాక్యానికి వ్యతిరేకమైతే అలాగైతే నేను ఆ సంఘమును నమ్మను. ప్రతి మనిషిని మాట అబద్ధమును కక్క. అతని పూజారి అయినా, పోపు అయినా, అతడెవరైనా దేవుని వాక్యము సత్యమును కక్క. మరియు ఏ మనుషుడు ఏ విధముగా బాప్తిసం పొందినప్పటికీ యేసుక్రీస్తు నామమున అతడు బాప్తిసం పొందకపోతే వచ్చి తిరిగి బాప్తిసం పొందినట్లు పౌలు చేసి ఉన్నాడు. కొందరు ముందుగానే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు వారితో చెప్పాడు, వీరు పరిశుద్ధాత్మ పొంది ఉండగా నీటికి ఆటంకమా? అపోస్తలు కార్యములు 10:49. మనం ఆరంభంలో పరిశుద్ధాత్మ పొందినట్లుగా వీరును పొందిరి, మరియు అతడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు పరిశుద్ధాత్మను ముందుగా పొందినప్పటికీ మీరు ఈ స్థలమును విడిచిపెట్టక ముందు వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసమము పొందుడి. పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవి ఇవ్వబడెను చెప్పబడినది, భూమి మీద మీరు దేన్ని బంధించదరో నేను పరలోకములో దానిని బంధించదను. తాళము ఏమి చేయును? అది ఒక దానిని తెరచును, మర్మమును. వెళ్లి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మకు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు అని యేసు చెప్పినప్పుడు అవిశ్వాసిని అది గుదివానిగా చేయటం ఏది? గమనించు, మాట ప్రకారం పేతురు దానిని ఎందుకు కొనసాగించలేదు? అతడు చేయవలసి ఉండెను. ఒక మనుషుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదులతో బాప్తిసం పొందితే అతడు బాప్తిసం పొందనే పొందలేదు. అతనికి పేరు లేదు. తండ్రి పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు. పరిశుద్ధాత్మ ఏమయ్యున్నదో అదే ఉన్నది. నేను ఎలాగో మానవున్నో అలాగూ అది పరిశుద్ధాత్మ. తండ్రి ఒక బిరుదు, నేనొక తండ్రిని. కుమారుడు ఒక బిరుదు, నేనొక కుమారుడును. మానవత ఒక బిరుదు, నేనేమయ్యున్నానో అది అదే. అయితే నా పేరు విలియం బ్రెన్హామ్. మరియు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు నామము. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమును వచ్చినాను. తండ్రి యొక్క పేరు ఏంటి? ఏ కుమారుడైనా తండ్రి నామమునే వచ్చును. తండ్రి యొక్క పేరు యేసుక్రీస్తు. అవునా? నా భావమేదో అర్థం చేసుకున్నారా? నగరం యొక్క మేయరు నామమున ఇక్కడున్న అంగడి బల యొద్దకు నీవు వెళ్లిపోయి నాకొకటి తీసుకుని రమ్మని చెప్పినట్లయితే నగరం యొక్క మేయరు ఎవరైంది ఎంతమందికి తెలుసు? నా మంచి స్నేహితుడు రేచ్ వెజింగ్. సరే, నీవక్కడికి వెళ్లి నగరం యొక్క మేయరు నామమున అని చెప్పవు, రిచర్డ్ వెజింగ్ నామమున అని చెప్తావు. నీవు ఇక్కడ జెఫర్సన్ లో ఉన్న ప్రజలైన మీకు అతడు ఎవరైంది తెలుసును. ఆ కారణము చేతనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ఆయన చెప్పాడు. ఆయన దైవత్వములో నివసించను, సంపూర్తిగా శరీరంలో దైవత్వము నివసించను. ఆయన చెప్పాడు, తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు ఆయన ఎవరైండెనో అట్టి ఆయన మీద సంఘాన్ని కట్టుటువంటి ప్రత్యక్షత మీద పేతురు అక్కడ నిలబడినవాడై మారు మనస్సు పొంది మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి. పరలోకములోను మరియు భూమి మీదను తాళపు చెవులు త్రిప్పబడెను. మీరు రక్షించబడటానికి పరలోకము క్రింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామము లేదు. యేసుక్రీస్తు నామమున నీవెందుకు బాప్తిసివ్వాలి? పాప క్షమాపణ నిమిత్తము. మీరు ఎవరి పాపములు క్షమింతురో వారివి క్షమింపబడును, చూశారా? అయితే అతడు బాప్తిస పొందుటకు యోగ్యుడు కాదని మీరు తలంచకపోతే మీరది చేయవద్దు. మీరది చేయనప్పుడు మీరది చేస్తారు. అవును, నా అర్థమేంటి మీరు గ్రహించారా? నా రక్షకుని పిలుపు నేను వినగలుగుచున్నాను. వాక్యము క్రింద అక్కడ సమాధి యొద్దకు నేను నాతో నీవు చనిపోవా, నాతో తిరిగి లేచుడి కొరకు. నా రక్షకుని పిలుపు నేను వినగలుగుచున్నాను, లోకము ఏమని చెప్పబోతున్నది? నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించుము. ఇప్పుడు నీవు కాకపోతే ఎక్కడికైనా ఆయన వాక్యమై ఉన్నాడు. నన్ను వెంబడించును, అక్కడ నీతికుంట ఉన్నది. ఆయన నన్నెక్కడికి నడిపించును, నేను వెళ్ళదను. ఆయన నన్నెక్కడికి నడుపును, నేను వెళ్ళదను. నేను ఆయనతో వెళ్ళదను, ఆయనతో దారి ఎంతటితో కూడా వెళ్ళదను. మనము తల వంచుకుందాము. ప్రియమైన దేవా, నీతికుంట సంసిద్ధంగా ఉన్నది. ప్రజల హృదయాలతో మాట్లాడు ప్రభువా. వారు క్రీస్తును వారిని పిలుచుచున్న వాక్యమును వారు వినుదురు కాక, దారి అంతటితో కూడా ఆయనతోనే వెళ్ళదురు కాక. తోటలో గుండా ఆయనతో నేను వెళ్ళదను, నీటి కుంట యొద్దకు ఆయనతో వెళ్ళదను. ఆయన నామమును నేను స్వీకరించదను. ఆయన నామములకై ఆయన పిలుచుచున్న ఆయన ప్రజలతో ఒకరిగా నేను కావాలని ఆశించుచున్నాను. ఆయన వాక్యము నేను నమ్ముతాను, నేను వెంబడిస్తాను. లోకములేక నేను ఎన్నడూ సరసాలాడను. నేను ప్రధానము చేయబడిన పెళ్లి కుమార్తెగా నమ్మకంగా ఉంటాను. ఆయన వాక్యంలోని ఒక్క పొల్లును నేను విడిచిపెట్టను. ప్రతి విన్నపము నిజమైన పెళ్లి కుమార్తెగా నేను యథార్థంగా ఉంటాను. ఆయన నన్ను చేయమన్న ప్రతిదాన్ని దాని నేను చేయదును. నా కాబోతున్న భర్త నా తల వెంట్రుకలు పెంచుకోవాలని కోరితే నేనది చేయదును. ఏ మేకప్పులన్నీ నన్ను ఆయన తీసివేయమని కోరితే నేనది చేయదును. అది చెడ్డ ఆత్మని దయ్యపు ఆత్మతో నేను సరసాలాడుతున్నానని, ఈ లైంగికమైన వస్త్రాలతో నేను అలాగూ చేయుచున్నానని ఆయన చెప్తే నేను వాటిని విడిచిపెడతాను. నేనది చేయదును. ఎవరేమి చెప్పినా నేను లెక్క చేయను. నేను వాటిని తీసివేస్తాను. నేను ఉన్న ఆ అవిశ్వాసుల గుంపులో ఉండి ఆయనను బయటకు రమ్మని పిలిస్తే నేనది చేయదును. అది నా ఆహారమైనప్పటికీ మరేదైనప్పటికీ ఆయన నన్నెన్నడూ విడవను, ఎడబాయని వాగ్దానం చేశాడు. నేనది చేయదును. దారి ఎంతట్లో ఆయనతోనే నేను వెడతాను. ఆయన నామములో ఆయన నన్ను బాప్తిసం తీసుకోమన్నాడు. అది నేను చేయదును. ప్రభువా, ఇక్కడ నీ వాక్యములో నీవేమి కొరియున్నావో అది నీవు వాగ్దానం చేశావు. ప్రభువా, మాధుర్యముతో దానికి వారు తలొగ్గిన వారై ప్రతి ఒక్కరూ అది చుచ్చిదరి కాక, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మీరు దేవునికి సంబంధించున్నారు. తగిలిన చిన్న మాటలను దేవుడు తీసుకుని అవి మీకు వాస్తవమైనవిగా చేయును కాక. అది నా దిన ప్రార్థన. నీటికుండ సంసిద్ధంగా ఉన్నది. రావాలని ఆశించిన ఎవరైనా దైవ సేవకుడు కొద్దిసేపటి తర్వాత ప్రకటన చేస్తారు. ఎవరైనా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమును వినియోగించు బాప్తిసం పొందాలంటే మీరు నేరుగా రండి. ప్రతిదీ సంసిద్ధంగా ఉన్నది, అన్ని సిద్ధమే. దేవుని కొరకు మీరు జీవించటకు సహాయపడినది ఏదైనా మేము చేయగలిగితే అది చేయటకు మేము ఇక్కడ ఉన్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును. ఇప్పుడు నిలబడదాము. ఇప్పుడు మన యొక్క చిన్న పాట, నేనాయన్ని ప్రేమిస్తున్నాను, నేనాయన్ని ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించను. మనం అది పాడుదాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేనాయన్ని ప్రేమించదను. మనం అది పాడుచుండగా మన చేతులు పైకెత్తుదాము. ఆయన నన్ను ప్రేమించను, ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించను. కలవరి చెట్టుపై నా రక్షణ కొనెను. ఇప్పుడు మనం తల్లవంచుకుని మన హృదయాలు ఆయనకు అలాగా ఆలాపన చేద్దాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మా తనయినవో దేవా, దీనిలోమైన ప్రాణులమగు మాయడలా కనికరము చూపు ప్రభువా. ముందున్న బాధ్యత కొరకై మమ్మలను బలపరచుము. ఓ దేవా, నాకు సహాయము చేయము, నాకు సహాయము చేయము. ఇక్కడ ఇప్పుడే ఒకటి ఉన్నట్టు నేను భావిస్తున్నాను. తండ్రి, నాకు సహాయము చేయము. ఓ దేవా, సత్యము ఎరుగుటకు ప్రేమిన దేవా, ఈ ప్రజలను దీవించుము, వారిని నడిపించుము. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం తలవంచుడుగని ఇక్కడ సంఘ కాపరిని మన ప్రశస్తమైన సహోదరుడు సహోదరు నెవెల్ ని నేను అడగబోతున్నాను. ఇప్పుడు ఇక్కడకు పైకి వచ్చి బాప్తిస్మును గుచ్చి అతడు ఏమి చేయబోతున్నాడు చెప్పమని అడుగుచున్నాను. నేనది ప్రకటించవచ్చు, నీటికుంటా తెరవబడినదని నేను తలచుచున్నాను. అయినను